মাতৃদেবো ভব।
ఒడిలో కూర్చునియుండ నీవు మమతాయోగము పాటించి,
అమ్మా
ఒడిలో కూర్చునియుండ నీవు మమతాయోగము పాటించి ప్రేముడిమై దేహమునెల్ల తాకునప్పుడు, ప్రేముడిమై దేహమునెల్ల తాకునప్పుడు ఏమో గాఢ సంరక్షలో గుడిలో దీపము ఓలెనుంటిని. ఒడిలో కూర్చునియుండ నీవు మమతాయోగము బాటించి ప్రేముడిమై దేహమునెల్ల తాకునప్పుడు ఏమో గాఢ సంరక్షలో గుడిలో దీపము ఓలెనుంటిని. ఇప్పుడు ఈ క్రూర ప్రపంచంబులో అడుగుల్మోపుటకే భయంబగునే, ఇప్పుడు ఈ క్రూర ప్రపంచంబులో అడుగుల్మోపుటకే భయంబగునే. అమ్మా ఎట్లుగా పాడెదో,
మన చుట్టూ ఉన్న ప్రపంచం చాలా భయంకరమైనది, కానీ ఆశ్చర్యకరమైంది. మనం ఒప్పుకోలేని విషయం ఏంటంటే ఆ భయంకరమైన ప్రపంచంలో మనం కూడా భాగస్వామం. అది భయంకరం కావడానికి మన పాత్ర కూడా ఉంది. సరే, నేను మంచివాడినండి, నా చుట్టూ ప్రపంచమే నన్ను బాధిస్తోంది, దీని నుంచి నేను ఎలా తప్పించుకోవాలి లేదా ఎలా విజయం సాధించాలి అంటే ప్రపంచంలో ఉండే అనేక అనేక సిద్ధాంతాలలో ఒక అద్వైత సిద్ధాంతం మాత్రమే దానికి జవాబు చెప్పింది. నీ చుట్టూ ఉన్న ప్రపంచానికి నువ్వింతగా హడిలిపోవడానికి కారణం నీ మనస్సులో ఉండే భయం. మరి భయానికి కారణం, మేము 1988 సంవత్సరంలో తెలుగు విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశాను, నేను పీహెచ్డీ. అప్పుడు మా దగ్గరకు ఒక అమెరికన్ విద్యార్థి వచ్చాడు, అతను అక్కడేదో పీహెచ్డీ చేస్తున్నాడు. దాని పరిశోధన నిమిత్తం ఆయన రాజమండ్రి వచ్చాడు, నేను అప్పుడు రాజమండ్రిలో చేశాను. ఆయన వచ్చాడు కదా మేధావి విదేశీ విద్యార్థి అని మా గురువు గారు కొత్తపల్లి వీరభద్రరావు గారిని, మహనీయులు స్వర్గస్థులు, అప్పుడు ఆయన పీఠానికి అధిపతిగా ఉండేది. ఆయనతో మాకు సమావేశం పెట్టారు, ఎందుకంటే అమెరికా వాళ్ళు పరిశోధన అంటే వాళ్ళు గిరి శోధన, కొండ తవ్వినట్టే మొత్తం. మనం కొండ తవ్వినా ఎలక పడతాం, వాడు కొండ తవ్వి దాన్ని వెలక పట్టుకుంటాడు, అంత పట్టుదల. ఆ విషయం మనం విదేశీయుల నుంచి క్రమశిక్షణ ఒకటి, సమయపాలన ఒకటి, అంతు చూసే విధంగా కష్టపడడం ఒకటి మనం నేర్చుకోవాలి. అందులో ఏమి సందేహం లేదు. ఇంటెలిజెన్స్ మనది, ఇండస్ట్రీ వాళ్ళది, మనకు తెలివితేటలు ఉన్నాయి. కష్టపడడం బద్దకిస్తాం, ఒకడు సంపాదిస్తుంటే 10 బతికిస్తూ ఉంటాం అంతే. వాడు క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తాం. ఒకవేళ వాడికి ఏదైనా అయితే మన పరిస్థితి ఏమిటని ఆలోచించి మనం ముందు కష్టపడడానికి చూడడం, ఆయన పడుతున్నాడుగా చాలి. విదేశాలను అలా కాదు, మనం నేర్చుకోవలసింది అందరూ కష్టపడతారు, ఒకరి మీద ఒకరు ఆధార పడరు. వాడు లేకపోయినా ఈమె బతకగలదు, ఈమె లేకపోయినా వాడు బతకగలడు, అది గొప్ప విషయమే, కష్టపడతాం. అందుకని అతన్ని మాకు సమావేశం ఏర్పాటు చేసి అడిగితే మేము ప్రశ్న అడిగారు, ఏమో మీ సబ్జెక్ట్ ఏమిటండి, మీరు దేని మీద పరిశోధన చేస్తున్నారంటే, నేను భయం అనే అంశం మీద పరిశోధన చేస్తున్నానంట. మాకు విచిత్రం అనిపించింది, భయం మీద పరిశోధన చేయడం ఏమిటిరా, ఏదో పీహెచ్డీ అంశాలు అంటే ఏదో జానపద సాహిత్యం, భారతం, అందులో ధర్మ సూక్ష్మాలు, భాగవతం, కృష్ణ భక్తి ఇలా ఏవో ఉంటాయి. అందుకని భయం, ధైర్యం, చికాకు, ఆందోళన, వీటి మీద పరిశోధన, అవే నిజానికి పరిశోధన చేయవలసిన అంశాలు. మన యూనివర్సిటీలు ఊరికే మామూలు, చాలా మామూలు విషయాల మీద పరిశోధనలు చేయించి ఇచ్చిన విషయాల మీదే మళ్ళీ పరిశోధనలు, ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ డిగ్రీలు, చేసిన విషయం మీదే చేస్తాడు. ఏదో గుంటూరు మండలంలో జానపద గేయాలు, అది పెద్ద పరిశోధన, పీహెచ్డీ. ఓ 20 పాటలు సేకరిస్తాడు, అవి రాస్తాడు, కింద ఏమో ఈ పాటలో బండి చక్కగా వర్ణింపబండింది, మనం తెలియట్లే బండి ఉందని నువ్వు చెప్పాలేట ఆ విషయం. అంతకన్నా విశేషాలు ఏం చెప్పడం, యూనివర్సిటీ వాళ్ళు కొంతమంది నాకు తెలుసు ఏం జరుగుతున్నాయో, తెలుగులో అయితే ఎంత జరుగుతుంది మిగిలిన నాకు తెలియదు, కానీ సుమారుగా ఇంతే. అందుకనే పీహెచ్డీలు, పరిశోధన పుస్తకాలు అవి మనం చదివేలా లేమవి, ఏముండదు అందులో. ఇప్పుడు కాళహస్తి మహత్యం మీద పరిశోధనలు జరిగాయి, మనం 7 రోజుల పాటు చెప్పుకుంటున్న అపూర్వమైన విషయాలు పరిశోధనలో ఎవరూ చెప్పలేదు. ఎవరు చెప్పలేదు, నేను ఏ పరిశోధన చదివి చెప్పడం, కేవలం మూలం చదివాను నేను. అమ్మవారి దయ ఉంది, మనకు బుర్రలోకి వస్తున్నాయంతే. ఇప్పుడు చేసిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఇవన్నీ ఏమిటో మేము ఆలోచించినప్పుడు చూడలేదండి. ఆవిడ తండ్రి గర్భం ధరిస్తే శివుడి కంఠంలో ఉండే నలుపు ఆవిడ వక్షోజాగ్రహంలో చేరింది అంటే ఎందుకు చేరింది? పరిశోధన చేయొద్దు, తోచద్దు, తోచదు. చక్కగా దుర్జుడు వర్ణించను. దుర్జుడి గర్భిణీ స్త్రీ లక్షణములు బాగుగా తెలియను. దుర్జుడికి ఏమిటి మనకు తెలియదు? ఏమిటి, మన గర్భిణీ స్త్రీ లేరా? కానీ ఆ విషం తాగడం త్యాగానికి చిహ్నం. ఆ త్యాగం ఆవిడ వక్షోజాల్లో చేరడం వల్ల, అక్కడి నుంచి ఆ బిడ్డ పాలు తాగడం వల్ల అతనికి త్యాగం ఉగ్గుబాలతో వచ్చింది అని చెప్పగలిగితే అది పరిశోధన. లేని దానికి దేనికి? అతను మేము అడిగాం భయం పరిశోధన ఏమిటంటే అతను చిత్రంగా చెప్పాడు, అవునండి మాకు ఇలాగే ఉంటాయి సబ్జెక్ట్స్ మాకు అన్నాడు. దాని గురించి ఏదో చెప్పాడు. సరే మీకు ఇంతకీ అయిపోయిందా పరిశోధన? లేదండి, మాకు ఇప్పటికి భయానికి కారణం ఏమిటో ఇండియా వచ్చాక నాకు దొరికింది, ఏ దేశంలో నాకు దొరకరా అన్నాడు. ఇండియాలో ఎక్కువ భయపడుతూ ఉంటాం కదా, అన్ని దేశాలు తిరిగానండి, అన్ని మతాలు, అన్ని సిద్ధాంతాలు. వాడు క్రైస్తవుడు, అతను క్రైస్తవుడు, మా క్రైస్తవం సరే సరే, నేను ముస్లిం మతం శాఖలు, బౌద్ధం, జైనం అన్ని చూశానండి, ఎవ్వరు చెప్పలేదు. కేవలం అద్వైత సిద్ధాంతం మాత్రమే భయానికి కారణం చెప్పింది, వేదంలో ఉంది, దాన్ని అద్వైతం చెప్పింది. ఏమిటయా అన్న, మాకు తెలియదు. ద్వితీయమాద్వై భయం అని చెప్పింది సురు. రెండవది ఉంది అనుకోవడం వల్ల నీకు భయం కలుగుతుంది. ఇక్కడ ఇంతమంది ఉన్నాం అనుకుంటే ఎవరైనా ఎవరికైనా హాని చేస్తారేమో అని భయం కలుగుతుందండి. ఉన్నది ఒక్కరే, భగవత్ స్వరూపమే మనం అంతా అనుకుంటే ఎవరు ఎవరికి హాని చేస్తారు? అంటే ద్వితీయాద్వై భయం, రెండవది ఉంది అనుకోవడం వల్లే భయం. ఒకటే ఉందని నువ్వు తెలుసుకోగలిగితే భయం లేదు. భయపడేవాడవుడు, భయపెట్టేవాడవుడు, రెండు ఒకటే అయితే అది నాకు సమాధానం. నాకు అద్వైతంలో దొరికింది. అందుకే నేను కేరళ పెడుతూ స్వామి కాలటి జన్మస్థానాన్ని దర్శనం చేసుకుందామని పెడుతూ మధ్యలో ఇలా వచ్చాను నేను. మీ అందరినీ చూశాను, ఇది విషయం. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. ఆ భయం 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 భయమే మన చేత మహాపాపాలు చేయిస్తోంది. భయాన్ని విడిచిపెట్టాలి. అభయంకరుడైనటువంటి శంకరుని సన్నిధిలో ఉంటున్నాం మనం వారం రోజులుగా. మంచిది, భయం అనేది ఉండకూడదు. భయం ఎవడు పడతాడా, తప్పు చేసేవాడు భయపడతాడు. భయపడకుండా ఉండాలంటే తప్పు చేయకూడదు. తప్పు ఎందుకు చేస్తున్నాం? ఏదో లౌల్యం ఉంటుంది మనస్సులో, ఎవరినో అనక్కర్లేదు, పరిస్థితులు ఇవన్నీ వద్దండి. కొంతమంది అంటారు ఒక బలహీన క్షణంలో నా జీవితం అనుకోకుండా నాశనమైంది. మా మిత్రుడు పాపినేని శివశంకర్ అని గుంటూరులోనే ఉంటారు, మంచి కవి, ఆయన రాశాడు బలహీన క్షణాలు చాలా బలవత్తరమైనవి అని ఆయన. అది సరైన మాట. క్షణం బలహీనం కాదు, ఆ క్షణం మనం బలహీనం అయ్యాం. ఆ క్షణం గొప్పది. ఎంత గొప్పదంటే మనల్ని బలహీనుల్ని చేసి ఎంత గొప్పది. అంటే బలహీన క్షణం అంటారు ఏమిటండి? జీవితంలో దెబ్బతిన్న వాళ్ళు వచ్చేసారని గురైనది, ఒళ్ళు బలిసి గతావేశాలు వేసిన వాళ్ళంతా చెప్పే మాట ఇది. ఒక బలహీన క్షణంలో అనుకోకుండా నేను ఏదో కోల్పోయాను. ఎందుకు ఆ బలహీన క్షణం తెచ్చిపెట్టుకోమన్నారు? నీ బలహీనత వల్లే వచ్చింది. వాన కురుస్తూ ఉంటే స్కూటర్ ఎక్కడం ఎందుకు? పరాయవాడు స్కూటరు, మధ్యలో వాన రావడం ఎందుకు? వాడిని లిఫ్ట్ అడగడం ఎందుకు? ఎక్కడో ఆగడం ఎందుకు? మరి జరిగేటి జరగవు. సినిమాలు చూపించమని లేకదు. క్షణం బలహీనం కాదు, మనం తీసుకున్న నిర్ణయమే. ఆ బలహీనమైన నిర్ణయం మనం తీసుకోకుండా ఉంటే గట్టిగా ఉంటాం అనుమానమేలా. అందుకని భయంకరమైన ప్రపంచం చుట్టూ ఉన్నా మనం జీవించాలి అంటే ఒక ఉపాయం ఉందండి, దాన్ని చెప్పుకుని మనం కథలో పెడదాం. అదే ఉపాయంతో కన్నప్ప జీవితాన్ని జయించాడు. లేదా ఆయన భయపడిపోయేవాడే, తండ్రికి భయపడేవాడు, పరమేశ్వరుడికి భయపడేవాడు. తరలో నాలుక, తరలో నాలుక అంటారు. మీరు గమనించండి, ఎవరైనా ఒక వ్యక్తి, స్త్రీ అయినా పురుషుడైనా, అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా, అందరికీ కాస్త అందుబాటులో ఉండి అందరు చెప్పిన పనులు చేస్తూ అందరికీ ఆదర్శంగా ఉంటే వాడు తల్లో నాలుక లాంటి విద్యార్థి అండి. తల్లో నాలుక లాంటి విద్యార్థి, అందరూ అతని గురించి అనుకుంటూ ఉంటారు. ఏమిటి తల్లో నాలుక? ఈ తల ఉంది, నాలుగు ఉంది, నాలుగు లేనివాడు ఎవడు, తల లేనివాడు ఎవడు? ఏమిటి తల్లో నాలుగు ప్రత్యేకత? తల్లో నాలుగులో ఉన్నారని ఎందుకన్నారు? మన జాతీయాలు వెనకాల గొప్ప గొప్ప కథలు విశేషాలన్నీ ఉన్నాయి. అవి కనుక పిల్లలకి తెలుసుకుని చెప్పగలిగితే జీవితం అంతా తెలుస్తుంది. తలలో నాలుగు అర్థాన్ని, దాని రహస్యాన్ని తెలుసుకోగలిగితే ఏ సంస్థలోనైనా, ఏ కాలేజీలోనైనా, ఏ విశ్వవిద్యాలయంలోనైనా, ఏ కర్మాగారంలోనైనా, ఏ సాఫ్ట్వేర్ కంపెనీలోనైనా నువ్వు ఆనందంగా ఉద్యోగం చేయగలవు. అసలు నీకు సమస్య ఉండదు. నాలుకని మీరు గమనించండి, అది నరం లేని నాలుక, ఒత్తి నెత్తుటి ముద్ద, ఎంత పలుచగా ఉంటుందండి. దాన్ని గట్టిగా పట్టుకుని నెప్పెడుతుంది కూడా. దానికి పైన 16 పళ్ళు ఉన్నాయి, కింద 16 పళ్ళు ఉన్నాయి. చూసుకోండి, ఎవరన్నా రెండు లేకపోతే ఎవరో రాలగొట్టేసినట్టు లెక్క. నాకైతే 32 ఉన్నాయి. ఏమైనా పొరపాటు పనులు చేస్తే రాలగొట్టేస్తారు కదా. సరే ఉన్నాయి కదా, ఒకటి రెండు తక్కువైనా అందరికీ 32 ఉన్నాయి కదా. ఇక్కడ 2 గంటలు నేను మాట్లాడతాను, మీరు చాలా చోట్ల మాట్లాడతారు. ఈ 2 గంటలు నాలుక ఎంత విన్యాసం చేస్తుంది? ఈ 32 పళ్ళనే తాకుతుంది. పైన కింద మొత్తం పైకి తాకి కిందకు వచ్చి మళ్ళీ వెళ్ళి లోపలికి వెళ్ళి దాని కింద పడి మళ్ళీ వచ్చి అలా చేసి ఇలా పైన మొత్తం నాట్యం చేస్తుంది లోపల. ఈ 4 చేసే విన్యాసాన్ని అంతా వీడియో తీస్తే మాటలు వినపడకుండా అద్భుతంగా ఉంటుంది ఆ నాట్యం. 5 నిమిషాల్లో 4 ఇన్ని తిరుగుళ్ళు తిరిగిందా అనుకుంటాం మనం. కానీ పైగా ఈ పళ్ళు చూడండి, కొన్ని కోసుపళ్ళు, కొన్ని కూరపళ్ళు, కొన్ని మొక్కపళ్ళు, కొన్ని మూతిపళ్ళు, కొన్ని రకరకాల పళ్ళు ఉన్నాయి. ఒక రకంగా ఉన్నాయా ఏమన్నా? ఏమన్నా అచ్చిపళ్ళు, జామపళ్ళు, అన్ని కోసుపళ్ళే. నాలుక పొరపాటున ఏ పంటి కింద పడినా కట్ అయిపోతుందండి. అంత భయంకరమైన పళ్ళు ఉన్నాయి మనకి. ముఖ్యంగా ముందు పళ్ళు పడుతుంది, దాన్ని తాకుతుంది పడవు. 32 పళ్ళనే తాకుతుంది, వెనక్కి వస్తుంది, మళ్ళీ ముందు కడుతుంది, దాని కింద కడుతుంది, వెనక్కి వస్తుంది. ఎప్పుడు నాలుక పంటి కింద పడదు చూసుకోండి. ఇన్ని రోజులు బట్టి నేను మాట్లాడుతున్నా, ఎప్పుడు పళ్ళ ఒకసారి పడిందంటే అనుకుంటా నాలుక కనిచుకుంటాం, మళ్ళీ 7 వరకు పడదు. అది నాలుక కొన్న తెలివి, దానికి భగవంతుడు ఇచ్చిన శక్తి. దాని పని చేస్తోంది, ఎవరి వల్ల దానికి హాని లేకుండా చూసుకుంటాం. 32 పళ్ళు భయంకరంగా కూరలు సాచుకుని దానికోసం చూస్తుంటే పటక్కి నొక్కేద్దామని అది లొంగట్లేదు. దీనికి 32 పళ్ళని తాకుతూనే ఉంది. అంటే దాని పని తాకకపోతే అక్షరాలు రావు. దానికి భగవంతుడు విధించిన బాధ్యత పలకడానికి సహకరించడం. ఆ పని చెయ్యాలి, చెయ్యాలంటే పళ్ళని తాకాలి. కానీ పంటి కింద పడింది అంటే కోసుకుపోతుంది. పంటి కింద పడకూడదు, కానీ తాకాలి. చెయ్యి కోసుకోకూడదు, కూరగాయలు తరగాలి. ఇదేం విద్య కాదే, మీరందరూ ఏళ్ల తరబడి చేస్తున్నారు. చేట్లా ఇప్పటి వరకు చెయ్యి దగ్గర వాళ్లే ఉన్నారు దేశంలో ఎక్కువ స్త్రీలు. ఈ మధ్య పురుషులకు కూడా తెలుసుకున్నాయనుకోండి, వేరే విషయం. ఏది ఒకసారి తెగితే అనుభవం బాగుంటుంది కదా. ఏమి అసలు వేలు కూడా కోసుకోకుండా ఉన్నవాడు దేశంలో 199 మంది అలాగే ఉన్నారు. ఎవరో ఒకరికేదైనా ఇబ్బందులు జరుగుతాం. సాధారణంగా వంట చేసేవాళ్ళు 199 మంది ఇప్పటి వరకు మాకు వేలు తెగలేదు అనేవాళ్ళు ఉన్నారు. వేలు తగ్గుతుందనే భయంతో కూరగాయలు కోయడం మానేస్తే పని ఎలా జరుగుతుంది? వేలు తగ్గకుండా ఎలా చేయాలో నేర్చుకోవాలి. అందుకనే అడుగులు మోపుటకే భయం బగునే అమ్మ ఎట్లు కాపాడదో అని మా అమ్మల గురించి నేను ప్రార్థన చేశానే. అందరము ఎవరి అమ్మని గురించి వారు అంటే అందరి అమ్మ, అదిగో కామన్ అమ్మ అక్కడ ఉంది కలితేది, అందరికీ అమ్మ. మనం అమ్మ అమ్మ అనుకుంటున్న వాళ్ళకు కూడా ఆవిడే అమ్మ. అందుకని ఆ అమ్మని నమ్ముకుని ఆవిడ భక్తిని మనకి కవచంగా ఏర్పాటు చేసుకుంటే, కవచమితి కవచమితి భవతం పరమం పవిత్రం అని మాయాబజార్ సినిమాలో చెప్పినట్టుగా శివ కవచం, రుద్ర కవచం, రామ కవచం అన్నీ ఉన్నాయి మనకి. ఈ లలితా కవచం అన్నిటికంటే గొప్పది, అది భక్తి కవచం. ఆవిడ కాపాడినట్టుగా ఇంకెవరు కాపాడలేరు. మీరు గమనించుకోండి, దేవతలు అందరిలోనూ ఆయుధాలు ఎక్కువ ఉండేది ఎవరి దగ్గర అంటే అమ్మవారి దగ్గరే. అమెరికా ఎవరి దగ్గర కూడా ఆయన బాంబులు ఉంటాయి, ఆవిడ దగ్గర ఉన్నాయి. విజయవాడ కనకదుర్గం చూడండి, ఇలా ఉండి పచ్చేతుల్లో 10 ఆయుధాలు ఉంటాయి. ఎందుకంటే ఆవిడకి ఆయుధాలు, వాడికి అంత భయమా? భయం వేసిన వాడే కదా ఆయుధం పట్టుకునేది. ఎమ్మెల్యే మామూలుగా వెళ్ళగడిగితే ఎవరు ఉండరు, వాడు భయం అంటేనే వెనకాల బాడీ గారిని ఇస్తారు. నాకు భయం లేదంటే ఎందుకు ఇస్తారు? అంతేకాదు మరి అమ్మవారికి భయం ఉండాలండి, ఆయుధాలు ఉండండి. కాదు, మనకి భయం. మనం ఎన్నింటికో భయపడుతున్నాం. బిడ్డ భయపడితే తల్లి ఏం చేస్తుందో చూడండి. భగవంతుడు అంటే తల్లి. ఇక మళ్ళీ తల్లి లక్షణాలు మీరు పరిశీలించుకుంటే భగవంతుడు అర్థమవుతాడు. మీరే ఏం పరిశీలన చేయగల, మీ అమ్మ లక్షణాలు మీరు పరిశీలించుకుంటే భగవంతుడు అర్థమవుతాడు. మనం తేలిక భయపడుతూ ఉంటే తెలివైన తల్లి ఏం చేస్తాడు? తేలిక దూరంగా తీసుకెళ్ళదు, బొమ్మ తేలు చూపించి ఏం లేదమ్మా తేలు కొట్టకుండా చూసుకుంటే చాలమ్మా భయపడితే ఎలాగమ్మా. ఇదిగో తేలిగో బొద్దింక భయపడ్డాడు అనుకో పిల్లవాడు, ఇదిగో నేను చూసాడు ఎంత తీసేస్తున్నాను బొద్దింకని, నీకేం భయపడదు నేను ఉన్నానుగా. పిల్లవాడు దేనికి భయపడితే ఆ వస్తువును చూపించి ఆ వస్తువు పట్ల భయం పోయేలా చేస్తుంది. అలాగ అమ్మవారు కనకదుర్గ 10 ఆయుధాలు ఎందుకు తయారు చేస్తుందంటే, పెట్టుకుని నువ్వు స్థూలానికి భయపడుతున్నావా, అది నా చేతిలో ఉంది, అది నిన్నేం చేస్తుంది, నువ్వు నా బిడ్డవి. నువ్వు కత్తికి భయపడుతున్నావా, అదిగో ఇదిగో చూడు నా చేతిలో కత్తి ఉందమ్మా, కత్తి నిన్నేం చేయి. నువ్వు ధనుర్బాణాలకు భయపడుతున్నావా, ఇదిగో ధనుర్బాణాలు నా చేతిలో ఉన్నాయి. నువ్వు దేనికి భయపడుతున్నావో ఆ భయానికి కారణమైనవన్నీ నా దగ్గర ఉన్నాయి, నువ్వు నిశ్చింతగా నా ఊళ్ళో ఉండు, ఇవన్నీ నిన్నేం చేయి అని చెప్పడానికి అమ్మవారు ఆయుధాలు ధరిస్తుంది తప్ప, ఊరికే ఎవడో రాక్షసుని బోడిగాడిది కొడుకుని ఒకరిని చంపడానికి ఇన్ని ఆయుధాలు అక్కర్లేదు. ఏ ఆయుధం తప్ప అప్పుడు తెలుసు. మనం దేనికి భయపడతామో ఆ భయాన్ని పోగొట్టే ఆయుధాలని ఆవిడ చేతుల్లో ధరించి ఒక తల్లిలాగా మనకు అభయం ఇస్తోంది. నేను ఇన్ని ఆయుధాలు ధరించుంటే నువ్వెందుకు భయపడతావు అనవసరంగా నా దగ్గర కూర్చో. అందుకని నేను ఈ మాట అన్నా, అమ్మా నీ ఒళ్ళో ఉన్నంతకాలం నాకు ఏ భయం లేదు, ఈ ప్రపంచంలోకి వచ్చి పడ్డాకే భయాలన్నీ వచ్చాయి. అది మళ్ళీ మనం తల్లి ఒళ్ళోకి చేరుకోవాలి. మన ఇంట్లో ఉన్న అమ్మ ఒళ్ళో కూర్చుంటే కుదరదు, ఆవిడ మనలాంటిది అవుతోంది. పైగా మనకి వృద్ధాప్యం వచ్చాక ఆవిడ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఎప్పటికీ ఉండేటువంటిది అంకం ఆ లలితాదేవి యొక్క అంకం. దాన్ని మనం కవచంగా భావించగలిగితే దేన్నైనా ఎదుర్కొంటాం. అందుకే తల్లిదండ్రుల మీద మమకారాన్ని చంపుకుని, స్నేహితుల మీద మమకారాన్ని చంపుకుని, కేవలం ఒక రాతి లింగం కోసం అక్కడ కూర్చున్నాడు. నువ్వు వస్తావో రావా, లేదా నేను ఇంటికి వెళ్ళను, నన్ను మన్నించదవీని నీ విపుడు రా నా వెంట రాకుండి నన్ని నువ్వా నిన్ను నే వాసి చనంగ నోపను ఇసటన్ నీతోటి దే లోకమై మనువాడన్ కనువాడ నీ కరుణ నీ మౌనంబు చిత్తంబు వచ్చిన సో మనుదుగాని నిన్నిప్పుడు కష్టిం బెట్ట నాకేతికిన్. నా మీద నీకేమాత్రం ప్రేమ ఉన్నా నాతో రా, రానంటావేమో నేను వెళ్ళను, నువ్వు వెళ్ళకపోతే రాకపోయినా నేను వెళ్ళను, నేను ఇసట కూర్చుంటా. ఈ మౌనం అంటా ఉండు, నీ మౌనాన్ని నేను ఎందుకు జరగొట్టాలి, నువ్వు మౌనంగా నీ ఎదురుగా నేను కూర్చుంటాను మౌనంగా, అంటే ధర్నా. అర్థమైన విషయాల కోసం ధర్నాలు చేస్తున్నాం, భగవంతుడి కోసం ధర్నా చేసి కూడా ఒక్కళ్ళు లేదు. భగవంతుడి కోసం మనం రోడ్డు మీద కూర్చోగలిగితే, లేదా వాడు గుళ్ళో ఎదురుగా కూర్చుని నువ్వు లేకపోతే నేను ఇంటికి రానాయి అంటే భగవంతుడి కంటే దయామయుడు ఎవరూ లేరు. రోడ్డు మీద ధర్నాలు చేస్తే ప్రభుత్వం వచ్చి లోపల తీసుకెళ్ళి వేసేస్తాను, నువ్వు అడ్డంగా ఉన్నావు, భగవంతుడు వెయ్యడు. పైగా నీ దగ్గరికి వచ్చి నా కోసం ఏడిచేవాడు నువ్వు అక్కడే ఉన్నావురా, నేను తినాలని, నేను పడుకోవాలని, నేను ప్రశాంతంగా ఉండాలని, నన్ను నీ తల్లిగానో తండ్రిగానో భర్తగానో భార్యగానో కొడుకుగానో ఏదో రకమైన బంధం ఉండాలిగా. అలా ప్రేమించేవాడు నువ్వు ఒక్కడిగా ఉన్నాడు ఆయన, నువ్వు ఏదంటే నేను చేస్తా, నేను మనం గొడవ కూర్చి కథ చెప్పుకున్నాం. ఆ అమాయకత్వం కావాలండి. తెలివితేటలు పెరిగి 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 మనం దెబ్బతినాం. చిన్నపిల్లలు అమాయకులు. అందుకే చూడండి, తెలివితేటలు పెరిగిన వాడిని ఏమంటారు, చిన్నప్పుడు టెంకి ముదిరింది వాడు మన మాట వెంటారు. ఏమిటి టెంకి? ఇదండి, ఇక్కడ బ్రహ్మరంధ్రం అని ఉంటుంది. చిన్నపిల్లల్ని మీరు ముట్టుకుని చూడండి, చాలా మెత్తగా ఉంటుంది ఈ భాగం బాడు మీద. గట్టిగా నొక్కితే చచ్చిపోతారు కూడా, నొక్కకూడదు. దానికి మనం ఏం చేసామంటే ఆముదం రాసి 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 ఆ టెంకి ముదిరేలా చేసాం. అదే పెద్ద ప్రమాదం. చెయ్యాలి, తప్పదు, జీవలక్షణం చేయాలి, చేసాం. కానీ అదే ప్రమాదం. అది అలాగే ఉంటేనండి పూర్వజన్మాంతర సంబంధాలన్నీ అందులోంచి వాడి కాంతి రూపంలో అందుతాయి. అందుకే చిన్నపిల్లాడు ఉయ్యాల్లో పడుకుని నవ్వుతాడు, వాడు ఇష్టం మనం ఏదో చేస్తే వాడు ఏదో ఊహిస్తాడు, వాడికి తెలియదు అనుకుంటా ఒట్టిది. జన్మాంతర స్మృతులు వాడిని బాధిస్తున్నాయి, అవి కొన్ని ఆనందపడుతున్నాయి. ఈ తాలూకు సంబంధాలు వచ్చే వరకు ఆ తాలూకు సంబంధాలు ఉంటూనే ఉంటాయండి. కొత్త నీరు వస్తేనే పాత నీరు పోతుంది, లేకపోతే కుళ్ళిపోతూ అక్కడే ఉంటుంది ఆ నీరు. అంటే పాత నీరు ఇలా వస్తుంది, జన్మాంతర స్మృతులు ఆ బ్రహ్మరంధ్రం నుంచి లోపలికి. దాన్ని మనం ఏం చేసామంటే పెద్ద ప్రక్రియ పెట్టి డాక్టర్ గారు చెప్పారు కాబట్టి ఓ ఆముదం రాసి 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 మూసేసాం. అందుకే లోకంలో సరదా కంటారు, ఏమిటి రాసేది ఆముదం అంటారు. ఆముదం రాయడం అంటే వాడిని అజ్ఞానం చేయడం. అజ్ఞానం చేసాం మనం, టెంకి ముదిరింది అంటే అది మూసుకుపోయింది. ఇక ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ఈ జన్మే, ఈ తల్లిదండ్రులే, ఈ భార్యాభర్తలే, ఈ పిల్లలే, ఇంకేం లేదు. కాబట్టి ఎంత చెప్పినా మనకి ఎక్కడం లేదు. జన్మాంతరాలు ఉన్నాయి, వేరే ఉన్నాయి, వచ్చే జన్మలు కూడా ఉన్నాయి. ఏమిటో పెద్దవాళ్ళు అంటారు అలాగే, ఎవడు చూడొచ్చాడు, మరి నీ ముందు పెద్ద ఫిలిం వేసి చూపిస్తారని. నువ్వు నమ్మకపోతే ఎవరికే, నాకేమి నష్టం. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఉపాయం ఒకటి, ఆ టెంకి బదలగొట్టాలండి. నిశ్చవుగా కష్టపడి పైనుంచి పగల కొడితే కుదరదు, ప్రాణం పోతుంది. అందుకని కింద నుంచి పగల కొడతాం. మీరు అదే యోగ సాధన, షట్చక్ర సంచారం ద్వారా యోగ సాధన చేయడం ఉంది. ఇది మూలాధార చక్రం. ఇక్కడ మర్మస్థానానికి వెనకాలగా సరిగ్గా స్వాధిష్టాన చక్రం, ఈ మణిపూర చక్రం నాభిస్థానానికి వెనక్గా వెండిపోసలో మణిపూర చక్రం, ఈ హృదయంలో అనాహత చక్రం, సరిగ్గా ఈ కంఠానికి వెనకాల విశుద్ధ చక్రం, ఈ ఇక్కడ బొట్టు పెట్టుకునే స్థానానికి వెనకాల ఆజ్ఞా చక్రం. అందుకని బొట్టు పెడతాం, ఎర్ర బొట్టే పెట్టాలి. ఎందుకంటే అమ్మవారి స్థానం అది ఆజ్ఞా చక్రం. ఆవిడ ఎర్ర చీర కట్టుకుంటాం. వాళ్ళు ఆయన ఆకుపచ్చ చీరలు కొనక, మ్యాచింగ్ చీరలు కొనక కాదు. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటింగ్ తటి సృష్టికి మూలం రజోగుణం. రజోగుణం యొక్క రంగు ఎరుపు. రజస్సు రజస్వల ఈ మాటలు లోతుల్లోకి వెళ్ళి మీరు పరిశీలించుకోండి, నేను చెప్తే బాగుండదు. అదంతా ఎరుపి. బిడ్డ పుట్టగానే నెత్తులు స్రవిస్తుంది, నెత్తులు రంగు ఎరుపి. సృష్టికి కూడా మూలం రంగు ఎరిపే. మీకు ఇంద్రధనుస్సులో ఏడు రంగులు ఉంటాయి, ఏడు రంగులు ఉంటాయి. విగ్జిఆర్ అంటారు, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఆ ఎల్లో రెడ్ మళ్ళీ అక్కడ మొదలయ్యేది రెడ్డే, రెడ్తోనే మొదలవుతుంది, వైలెట్తో అంతమవుతుంది. ఈ ఏడు రంగుల్లో మీరు గమనించండి, తెలుపు నలుపు లేవు. తెలుపు ఆసెవరు ఉంటుంది ఎరుపుకి అవతల, నలుపు ఈసెవరు ఉంటుంది వైలెట్కి అవతల. అవి చెప్పడం అసలు అవే, ఈ రంగులన్నీ మాయా. అందుకే ఫిల్మ్కి మూలం బ్లాక్ అండ్ వైట్ ఫిల్మే, తర్వాత వచ్చిన రంగులన్నీ మాయే. అసలు మూలం బ్లాక్ అండ్ వైటే, సృష్టికి మూలమే ఫిల్మ్కి మూలం. ఏది అర్థం చేసుకున్నా సినిమా గట్టిగా సరిగ్గా చూసినా సృష్టి అర్థం అవుతుంది మనం చూడం. అక్కడ ఎవరో ఏడిపే వాడిని అడిగితే నవ్వడం, వాడు ఏడితే అడవడం. అందుకని దీని వెనకాల ఉండే కథ ఏమిటంటే ప్రొజెక్టర్ దగ్గర కూర్చొని సినిమా చూస్తే బాగా అర్థమవుతుంది. మన జీవితం కూడా అటువంటిది. అందుకని సృష్టికి మూలం ఏర్పడ, ఎందుకని ఆధ్యాత్మికం. అందుకని ఇక్కడ వరకు పెడితే మనం సాధన చేసి ఇక అక్కడి నుంచి దిగనవద్దు ఆవిడ. కానీ చాలామంది యోగులు, ఇప్పుడున్న చాలామంది స్వామీజీలు సహా, నేను పేర్లు చెప్పను కానీ, వీళ్ళు చాలామంది మణిపూర చక్రం వరకు సాధన చేశారు. అందుకే వస్తువులు సృష్టిస్తారు, ఎక్కడ వస్తువులో తెస్తారు, విపరీతమైన జనాకర్షణ. ఆయన నోరు విప్పితే మాట ఏం బాగుండదు, పండితుడు కాదు, ఏం చదువుకోలేదు, కానీ ఆయన అక్కడ కూర్చోగానే లక్ష మంది వస్తున్నారు. అని మా మహిమా గరిమా లహిమా ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వసిత్వంచాష్ట సిద్ధయ అష్టసిద్ధులు అంటారు. అది స్వాధిష్టానం వరకు సాధన చేస్తే చాలు, జనవశీకరణ వచ్చేస్తుంది. ఏం కష్టపడి చదవక్కల్లా. మేము మీరు 10 మంది రావాలంటే మేము చాలా చదువుతున్నాం, వెనకాల చాలా చెబుతున్నాం, అక్కడ చాలా ధారణ చేసి. యోగ సాధన చేసిన వాడు ఏం చేయడు, అనుగ్రహ భాషణం అంతే, వాడు ఏం చెబితే వెళ్ళడమే మనం. ఒక అదే ఉండదు, ఎప్పుడైపోతే ఎప్పుడైపోతుంది. ఎందుకుంటుంది ఆ శక్తి అంటే స్వాధిష్టానం వరకు చేశారు. ఇంకాస్త మణిపూర చక్రం వరకు చేస్తే అబ్బో ఎక్కడున్న సెల్ ఫోన్ అక్కడికి వెళ్ళిపోతుంది, అక్కడున్న సెల్ ఫోన్ ఎక్కడికి వస్తుంది, చాలా మంది చేస్తాడు. సాధన చేసిన కొద్దీ పెరుగుతుంది. అయితే ఈ సాధన ఇంతటితో ఆపేయకూడదు. అలా పైకి అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం వరకు వెళ్ళాలి. అప్పుడు ఈ సిద్ధులన్నీ ఉంటాయి, ప్లస్ అమ్మవారి దర్శనం అవుతుంది. ఇంకా వాడేం చేయక్కల, రామకృష్ణ పరమహంసకి అయింది అక్కడ. 18 రూపాల్లోనూ అమ్మవారు కనిపించింది అని ఆయన అడిగిందిడు కూడా. ఏ రూపంలో అందంగా ఉన్నానయ్యా అని అడిగిందిట, వాళ్ళు ఆయన కూడా అడిగిందలేదు. మహాకాళి రూపాన్ని ఆయన ఆరాధన చేశారండి. భయంకరమైన పుర్రెల మాల ధరించిన కాళీని, కలకత్తా కాళి అదే రూపం ఆయన ధరించి, ఇన్ని రూపాలు ఉన్నాయి కదా, ఇక నాకు అన్ని రూపాల్లో కనపడవలసిందే అని మహత్తరమైన సాధన చేస్తే కనపడి, స్త్రీ సహజమైన తత్వం, ఏ రూపంలో బాగున్నానయ్యా అని అడిగిందిడు. రాజరాజేశ్వరీదేవి రూపంలో చాలా అందంగా ఉన్నావమ్మా అని చెప్పి, ఓ పోన్లే మా ఆయన చెప్పలేదు నువ్వేనా చెప్పావు, సంతోషం. బిడ్డ మెచ్చుకుంటే ఆనందం కదా. 18 రూపాల్లో స్వామి దర్శించుకున్నాడండి. అందుకే ఆయన ఈ సిద్ధులు ఏనాడు ప్రదర్శించలేదు, దుకాణం పెట్టరా. ఇప్పుడు ప్రదర్శిస్తున్న వాడు దుకాణం పెట్టేట్టే మొహమాటం వెళ్ళ. దుకాణం పెట్టిన వాడు కూడా తక్కువ వాడు కాదు. సాధన నిరంతరం చేస్తూ ఉంటే ఈ దుకాణం నుంచి ఆయన అభివృద్ధి చెందుతాడు, ఏం పర్వాలేదు. కానీ దుకాణం నమ్ముకుని ఈ సిద్ధులన్నీ ప్రదర్శిస్తూ కూర్చుని కొన్నాళ్ళకి శక్తి తగ్గిపోతుంది, సాధన చేయకపోతే. అప్పుడు ఒట్టి స్వామీజీ మిగులుతాడు. ఇక అక్కడ అక్కడి నుంచి మొదలవుతాయి గ్రూపులు. మన దగ్గరికి ఎవరు రావట్లేదే ఉంటాయా, వేరే స్వామిలు వచ్చారా, అక్కడ గెలిపోతున్నారు, ఎలాగైనా మన వాళ్ళు మనకు లాగాలయ్యా. మాయలు రకరకాల గారడీలన్నీ అప్పుడు మొదలవుతాయి, ఎందుకంటే శక్తి తగ్గిపోయింది. ఇక అప్పుడు అంబక్క వ్యాపారాలనే మొదలు పెడతాడు. ఇంక ఏవోవో లేనిపోనివన్నీ చెప్పడం, భక్తుల్ని కూడగట్టడం, గ్రూపిజం పెంచడం, అవతల వారి మీద దుష్ప్రచారం చేయడం, వీలైతే ఓ కరపత్రమో భీకర పత్రమో వేయడం జరుగుతున్నాయని నేను పేరు చెప్పండి. ఈ దౌర్భాగ్యం ఎందుకు అంటే ఈ నాభి దగ్గర ఆగిపోయాడు ఈ పెద్ద మనిషి, ఇక సాధన చేయటల్లా. అక్కడి నుంచి పతనం, అక్కడి నుంచి పతనం కాకుండా జాగ్రత్తగా 6 మెట్లండి ఎక్కగలిగితే ఆజ్ఞాచక్రం వరకు. ఇక నువ్వు పతనం కావు, అక్కడి నుంచి ఆవిడ తీసుకెళ్తుంది సహస్రానికి. మనం ఎవరింటికైనా మెట్లు ఎక్కి పెడుతున్నాం, 2వ ఆటోలో ఉన్నారు అపార్ట్మెంట్లో, మనం వస్తున్నామని ముందు చెప్పాం, వస్తున్నాం అనుకోండి, మనం కొన్ని మెట్లకు కనుక చూడండి వాళ్ళు ఎదురొస్తారు మనకి. అది ఉదాహరణ. మనం వస్తున్నామని తెలిస్తే ఒక సగం మెట్లగ్గా అయ్యో మీరు వచ్చారు మేము వచ్చాను ఎదురొస్తారు, చేతిలో పెట్టి అనుకుంటారు. అలా వస్తుంది అమ్మవారు ఎదురుగా. ఇక్కడ వరకు పెడితే ఇక్కడ వరకు విశుద్ధ చక్రం అవగా నేనున్నానయ్యా నీకెందుకుదా అని చేయించుకుని లాగుతుంది. ఇక వాడి ముందు వేషాలు ఏం పనికిరావాడు, రామకృష్ణ పరమహంస ఆ స్థాయికి చేరుకున్నాడు. ఆయన దైవంలో వివేకానందుడు 5 నిమిషాల్లో చేరుకున్నాడు. ఈయన మహా గొప్పవాడు, అదృష్టవంతుడు అంటే నయా పైసే సాధన చేయలేదే, అదృష్టం శక్తిపాతం. నీకు ఎందుకు కూర్చోబోయా అని చెప్పి ఈ కుడికాయలు తీసి ఆయన తొడ మీద పెట్టాడు. అంతే ఒక్క క్షణంలో అయింది, ఈ చక్రం వరకు వెళ్ళాడు. బాబు నేను తట్టుకోలేక ఏమిటి ఏమిటి నన్ను ఏం చేస్తున్నారు, నాకు అమ్మా నాన్న ఉన్నారన్నాడు, నాకు అవన్నీ తెలుసులే అని ఆయన దించాడు. ఎందుకు నాకు ఈ అనుగ్రహం అంటే నువ్వు మహత్తరమైన కార్యాలు సాధించాలి, అపూర్వమైన వాక్శక్తి నీకు అవసరం, నువ్వు ప్రపంచం అంతా తిరగాలి, నేను తిరగలేను, నేను అందుకోసం పుట్టాను, నువ్వు అందుకోసం పుట్టాను. అని ఈయన సాధించిన శక్తులు సమస్తం ఆయనకి ధారపోశారు. వివేకానందుడు ఎన్ని మహత్తరమైన కార్యాలు సాధించాడో మనం చూసి ఇప్పటికీ మీకు ప్రపంచంలో మీరు గమనించండి, ఏ రకమైన ఆరోపణ లేనిది రామకృష్ణ మఠం. ఏ రకమైన ఆరోపణ ఉండదండి. ఎవరిని నమ్మని వాళ్ళు పరమ నాస్తికులు కూడా, నేను పేర్లు చెప్పను కానీ, కోట్ల రూపాయలు తుఫాను బాధితుల నిధి మీద వసూలు చేసి ఇల్లు కట్టడం కోసం రామకృష్ణ మఠం మేనేజర్ గారికి ఇచ్చారు. వారైతే సక్రమంగా వినియోగం చేస్తారు. వాళ్ళు ఎవరిని నమ్మరు నాకు తెలుసు, అసలు దేవుణ్ణి నమ్మరు వాళ్ళు. కానీ ఏదో మానవులకు సేవ చేద్దాం చేశారు, వసూలు చేశారు, 2-3 కోట్లు వసూలు లేదు నిధి. ఏమో ఎవరికి ఇస్తే ఏం చేస్తాడు? పరమనాస్తికులైన వాళ్ళు కూడా, నాస్తికమైన సంపాదకీయాలు రాసిన వాళ్ళు కూడా ఎడిటర్ వెళ్ళి రామకృష్ణ మఠం ఆయన రంగనాథానందను కలుసుకుని మీరైతే సద్వినియోగం చేస్తారండి. చూడండి ఎంత గొప్ప నమ్మకం. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ మహర్షి తపస్సు, పరమహంస తపస్సు, వివేకానందుని యొక్క శక్తి ఆ సంస్థను ఇప్పటికీ అలా కాపాడుతుంది. ఇది అందుకని అక్కడ కూర్చుని సాధన చేస్తే మనకి రానిది లేదండి. ఆ పట్టుదల పడితే ఏ స్వామీజీ కాళ్ళు పట్టుకోవలసిన పని లేదు, మనం స్వామీజీ అవుతాం. పట్టుకుని ఏం చేస్తారంటే కొంతమంది నేను సరదాగా అంటూ ఉంటాను, అనవసరంగా వాళ్ళ కాళ్ళు ఎట్టేసుకుని మీకు ఎలాగో ముక్తి రాదు, వాడికి కూడా రాకుండా చేస్తున్నారు, వాడు పైకి ఎడుతుంటే మీరు పట్టుకుని ఆపేస్తున్నారు. అక్కడ వెళ్ళొద్దురా, వాడు అక్కడ అయిపోయింది. వాడిని వెళ్ళవచ్చుగా, మనకి ఎలాగో రాదు. ఎందుకంటే ఈ పాదాభిబంధనాలు పెరిగిన కొద్దీ మనుషులకి అహంకారాలు పెరిగిపోతాయి. ఈ వీళ్ళు బయట గొప్పగా చెప్పడం, నేను గుంటూరులో అలా చెప్పి దిగ్గానే ఎంతమంది దండాలు ఇచ్చారో తెలుసా శారద అన్నావు అనుకో, ఓహో అంటుంది ఆవిడ, రేపు వస్తుంది చూస్తుంది, బోడి కబుర్లు చెప్పారే అని చెప్తుంది ఆవిడ. బడాయి కబుర్లు అండి ఇవన్నీ. 10 మంది బయట సురుగులోకి వచ్చి గొమ్మ కొట్టినవాడు కూడా ఎవడన్నా ఉండొచ్చు, ఆ విషయం చెప్పంగా. ఆ విషయం కొట్టినవాడు చెప్తాడు ఫోన్ చేసి, మీ ఆయన వంకర మాటలు మాట్లాడారు అందుకని రూమ్ తిని పొడిసే ఏమనుకుంటున్నామంట. మరి అప్పుడు ఇవి ఆ స్థాయికి తీసుకెళ్తాయి, ఖచ్చితంగా తీసుకెళ్తాయి. అందుకని సాధారణంగా తెలివినటువంటి కూడా దూరంగా పారిపోతాం, ఇంకా అడ్డం పడిపోతుంటే ఫోన్ లేని ఏదో ఇలాంటివి వెళ్ళిపోతాం అంతే. ఇక దానికోసం ఆగి కాళ్ళు చాపేసి అదో కార్యక్రమం కింద పెట్టేసి కూర్చున్నాం అనుకోండి, అయిపోయినట్టే. కాళ్ళు చాపడం కాదు, కాదు జారినట్టే మనకి. ఇంకా అనుమానం కదా, ఇవి పెరుగుతాయి, ఈ తాపత్రయాలు పెరుగుతాయి. తత్వాన్ని గ్రహించుకుని ఆచరించడం చాలా ముఖ్యం అమ్మా, గ్రహించండి తత్వాన్ని, ఆ జీవితానికి అన్వయం చేసుకుని ఆచరించడం చాలా ముఖ్యం. అందుకే పట్టుదలగా మీ ఇంట్లో దేవుడి ముందు మీరు కూర్చోండి, మీరు నైవేద్యం పెట్టి తినమని ఏడవండి. ఏడుస్తూ చాలు, దానికి సంస్కృత శ్లోకాలు అక్కర్లేదు. కనకధారలో ఏడవాలా, శివానంద రకంలో ఏడవా, అవన్నీ ఏడుపులు కావు, నవ్వే స్తోత్రాలు. నీ ఏడుపు ఏదో నువ్వు ఏడుపు చాలు, వారి ఏడుపు మనకెందుకండి. అది మన నిత్యం చేసేటువంటిది, ప్రతి కులం వాళ్ళకి ఒక నిత్యమైనటువంటి పూజా విధానం, నిత్య పూజ ఉంది, ఇవందరికీ ఉంది, బ్రాహ్మణులకే కదా అందరికీ ఉంది. ఏది ఉంటే అదే, ఏ దేవత ఉంటే ఆ దేవత. మీ దేవత పోలేరమ్మా, పోలేరు మన దగ్గర ఏడవండి, ఆవిడని తక్కువది కాదు. ఈ దేవత స్వరూపమే ఆవిడ కూడా, ఎవరండి కాదన్నది, గ్రామ దేవతలు అందరూ అమ్మవారి స్వరూపాలు. పల్లెటూరు జనులకి అంతకంటే వేరే విధంగా ఆచరించడం వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ కోసం ఆవిడ ఆ రూపం ధరించింది, వాడు ఇచ్చిన తీసుకుంటుంది. వాడు చిన్న ఆరాధన కూడా అదే, పూర్తిగా గ్రామీణ జనం అవుతారు, రైతు గిరిజనుడు, రైతుల కంటే కూడా అన్యాయం ఇంకా, అలాగే ఆరాధన చేస్తాం. అందుకని నేనేం, నేనేం అన్నావు, నీ ఇష్టం, నీ మౌనం, నువ్వు రాకపోతే మానే అన్నాడు. అని అలాగే కూర్చున్నాడండి శివలింగమేగా. అప్పుడు అంటున్నాడు చూడండి, అలా కూర్చుని ఇలా కూర్చున్నట్ట మౌనంగా మనస్సులో శివుణ్ణి ధ్యానం చేస్తున్నాడు. అలా ఆ శివలింగం ముందే కూర్చుని ఈ మూర్తిని మనస్సులో నింపుకుని ధ్యానం చేస్తున్నాడు. ఎదురుగా కూర్చుని కూడా చూడొచ్చు, కానీ వెళ్ళే మృగాలు, వచ్చే మృగాళ్ళు, వేటగాళ్ళు, వాటితో కూడా కొంతమంది వేటగాళ్ళు వచ్చారు, వాళ్ళ హడావుడి వెళ్ళి ఇబ్బంది పెడుతున్నాయి. అందుకని కాసేపు చూశాడు శివుని కాళ్ళు మూసుకున్నాడు, మనస్సులో ఆ శివమూర్తిని నింపుకుని ధ్యానం చేస్తున్నాడు. వీడొక వేటగాళ్ళు వచ్చారు సాటివాడు, ఏరా ఇంకా రానది ఎట్లా తిన్నా అన్నారు. నేను రానని చెప్పేశాడు వాడు, చంపేస్తాడు రే మీ బాబు, మన చంపేస్తాడు అన్యాయంగా, మాకు ఇచ్చి పంపించండి రాకపోతే. నేను ఏమైనా సరే మా నాన్నకు చెప్పండి రా, మీ అమ్మాయి బ్యాంకెట్టుకుందిరా, నేనేం చేయను, మా అమ్మను కూడా ఇక్కడ వచ్చేయమని కావాలండి, నేను రాను, ఇగో ఈ శివుడు నాతో వస్తే నేను వస్తా అని చెప్పేశాడు. ఈ లింగంలో నా ప్రాణాన్ని కట్టి పారేశాను, నేను రానని చెప్పాడు సార్ చాలా స్పష్టంగా. ఈ శివలింగానికి నా ప్రాణానికి లంకయ్యా, నేను రానయ్యా, ఈయన వస్తే నేను వస్తానంటే వాళ్ళు ఇదేమిటిరా, వీడెక్కడ దొరికాడురా, ఈ రాతి మొక్కను పట్టుకుని కూడా రమ్మంటాడు, కొన్ని తాడిట్లు ఆకుపోదామంటే వాళ్ళ వల్ల కాదయ్యా అని వాళ్ళకి చెప్పి చెప్పి విసిగెత్తి వాళ్ళు వెళ్ళిపోయారు. వనరుచు వనచరు రుచే నిరి వనరు గగట్టి నిన్ను అంటాడు. వాళ్ళ బాధపడుతూ ఆ వనచరులు అంతా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఈయన కూర్చున్నాడు అక్కడ, కూర్చుని ధ్యానం చేశాడు, బాగానే ఉంది. వెంటనే చూడండి అమాయకత్వం అంటే ఆయనకు ఆకలేసింది, పిల్లాడు కదా ఇంత చేస్తే 10-12 ఏళ్ళు వయస్సు కదా, ఆకలేస్తుంది. అప్పుడు వాడికి ఆకలి అనిపించరా, ఓ నాకు ఆకలిస్తుందండి, శివుడికి కూడా ఆకలిస్తుందిగా, మరి ఆకలి పట్టించుకోకపోతే నేనెందుకు ఇక్కడ?
ఎన్నేళ్ల నుండియో పస్తున్నాడి అడవిలోన ఒంటి మహేషుండు, ఇన్నెగులు మాన్పవలదా కన్నారంగన్న బంటు గల ఫల మనుసున్.
ఇప్పటికంటే నాకు ఆకలేసింది కాబట్టి శివుడు కూడా ఆకలేసిందనే విషయం తెలిసింది. ఇలా ఎవరు మానవులు ఇక్కడ లేకపోతే ఈయన ఆకలిని గురించి బహుశా ఎవరు పట్టించుకుని ఉండేవాడు కాదు కదా. పాపం నేనేమో నిన్నటి నుంచి ఇంకా అన్నం తినకపోతే ఓ పూట అయింది నేను అన్నందిని 12 గంటలకే నాకు ఇంత ఆకలిస్తుంటే ఈ శివుడు ఇక్కడ 12 రోజులు పట్టున్నాడో 12 ఏళ్ళ పట్టున్నాడో 12 యుగాలు పట్టున్నాడో ఎవరికి తెలుసునండి? పాపం ఈయనకి ఎవరైనా ఒక అచ్చిపండేనా పెట్టారా? ఎందుకంటే ఆయన చూసిన అన్ని గుళ్ళలో నైవేద్యాలు జరగడం చూశారు ఆయన, ఇక్కడ లేదు. ఇక్కడ లేదంటే ఆయనకు అన్నం లేనట్టే కదా, అందుకని బాధపడ్డా. అయితే నేనులా కూర్చుంటే ఇంకేంటి, ఎందుకంటే ధనుర్బాణాలు ఎదురుగా ఉన్నాయి చూడండి. కులధర్మం సర్వత్రా నిండి ఉన్న భగవంతుడిని ఎలా ఆరాధన చేయాలయ్యా అని అర్జునుడు భగవద్గీతలో అడిగితే పరమాత్మ చెప్పిన మాట, స్వకర్మణ తమ అభ్యర్థ్య సిద్ధిం విందతి మానవ. ఇక నువ్వు ఏ పూజ అవసరం లేదయ్యా, నీ జాతి ధర్మం నీ కుల ధర్మం ఏదైతే ఉందో వృత్తి ధర్మం దాన్ని ఆచరించు, అది భగవత్పరంగా చెయ్యి. ఇస్తుంటే ఎవరికైనా వస్తువు అమ్ముతుంటే పరమేశ్వరుడికి అమ్ముతున్నాను అమ్ము, అప్పుడు న్యాయంగా అమ్ముతావు, విపరీతమైన లాభాలు వేసుకో. ఎవరు పొలమైన కౌలుకి తీసుకుని వ్యవసాయం చేస్తుంటే నేను పరమేశ్వరుడు పొలాన్ని కౌలుకి తీసుకుని చూసుకుంటానని చెయ్యి, న్యాయంగా కౌలు పట్టుకొని వాళ్ళకి ఇచ్చేస్తా, నీకు కావాల్సింది తీసుకుంటా. పిల్లలకి పాఠాలు చెబితే నేను పరమేశ్వర స్వరూపులైన విద్యార్థులకు చెబుతున్నాను అని చెప్పు, తప్పు చెప్పు, సాధ్యమైనంత శ్రద్ధ చేసి తెలుసుకుని చెబుతావు, ఆసక్తిగా చెబుతావు. లేకపోతే బోర్డు సిలబస్ 10 ఏళ్ళ బట్టి ఇదే సిలబస్ చేస్తున్నాను చెప్పలేక, అంటే నీకోసం ఏటా సిలబస్ మారుస్తారా? సాధ్యమేనా? నీ వెళ్ళి కూర్చో మారుస్తావేమో. ఇదే కావ్యం నేను టీవీలో చెప్పా, ఇక్కడ చెప్తాను, ఇంతకుముందు ఇంకో చోట చెప్పాను ఇలాగే. కానీ ఎప్పటికప్పుడు ఆసక్తి నాకు ఉండాలి, ఎందుకంటే శ్రోతలు అక్కడ వాళ్ళు కాదు కదండి. నేను చెప్పింది ఎక్కడో పాలకొల్లో చెప్పాను మొన్న, అంతకుముందు టీవీలో చెప్పా, టీవీలో ఎవరు లేరు, కెమెరా వాడు నేను. అందుకే నేను జనం ఎప్పుడైనా సభకు రాకపోతే కార్యకర్తలు బాధపడతారు, గొప్ప అవధాన గారిని పిలిచాం, సహస్ర అవధాన గారిని పిలిచాం, ఆయన మాట్లాడుతున్నారంటే ఎప్పుడు జనం రాలేదంటారు. మీరు ఏం బాధపడకుండా సగమైన నిండలేదని భగవంగా పని లేదు. అమెరికాలో చెప్పాను ఈ మధ్య, వాళ్ళు అక్కడ పాపం చిన్న హాల్ ఇంత ఉంటుంది, జనం రారు ఏమొస్తారని, అక్కడ ఏమొస్తారండి, ఒక్కొక్కడికి 2 గంటలు కారు ప్రయాణం వాళ్ళకి వస్తారా, ఏమొస్తారు అక్కడికి? వచ్చిందో 10 మంది 20 మంది ఉంటారు. సరే పాపం ఏదో పెట్టేవారు వాళ్ళు, బాధపడితే నేను చెప్పా మీరు ఏం బాధపడకండి, నాకు అటువంటివి ఏం లేవు. సగమైన నిండలేదని భగవంగా పనియలేదు, భగవద్గీత జగమందు విన్నదొకడే. ఒక్క అర్జునుడు తప్పితే వాళ్ళ అన్నయ్య, వాళ్ళ బావమరిది, వాళ్ళ ఆవిడ ఎవరైనా ఉన్నారని అక్కడ. సగమైన నిండలేదని భగవంగా పనియలేదు, భగవద్గీత జగమందు విన్నదొకడే, జగమంతయు వ్యాప్తి చెందే జ్ఞాన ప్రతిభను. అందులో ఉండే సబ్జెక్టు సత్తా సరుకు కారణంగా ఇవాళ ప్రపంచం మొత్తం మీద అత్యధిక ప్రతులు ముద్రించబడిన గ్రంథం భగవద్గీత అండి. హిందువులు గర్వపడాలి ప్రపంచం మొత్తం మీద. కారణం ఏమిటో తెలుసా? హరే రామ హరే కృష్ణ ఉద్యమం అండి, అమెరికాలో ఉన్న ఉద్యమం. వాళ్ళు వేశారు, కోట్ల ప్రతులు వేసి పంచిపెట్టారు, ఊరికే పంచిపెట్టలేదు, కావలసిన వాడికే ఇచ్చారు, అంతమంది తీసుకున్నారు. మీరు ఆశ్చర్యపోతారు, అమెరికాలో డిగ్రీ చదివే విద్యార్థికి భగవద్గీత ఒక సబ్జెక్ట్ అండి. మన దగ్గర ఇప్పుడు సెక్యులరిజం అంటాడు ఎవడం, వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. భగవద్గీత ఒక సబ్జెక్ట్, డిగ్రీలో ఆప్షనల్, 3 సబ్జెక్టు 1 సబ్జెక్ట్, దాని మీద పరీక్ష రాయాలి. అక్కడికి అధిక ఉంటాడు ఒక మాస్టర్, ఇక్కడ నుంచి తీసుకెళ్ళారు ఉపాధ్యాయం, మా వాళ్ళు భగవద్గీత తీసుకున్నారని చెప్పడం కోసం మీరు రండి. అంత సంస్కారం వాళ్ళకుంది, మనకి లేదు. ఇక్కడ ప్రతిదానికి తగ్గదాగా విద్యామంత్రుల సదస్సులో సరస్వతి ప్రార్థన చేయిస్తే వెంటనే లేచి మన 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 మనవా మనావిడే పేరు కూడా భారతి, ప్రతిభా భారతి, సరస్వతీదేవి పేరు. సెక్యులరిస్ట్ దేశంలో సరస్వతి ప్రార్థన చేయడానికి వీలేదు, అయిపోయింది. 7 అదుందా 10 వెళ్ళి ఇప్పుడు కూర్చుని శ్రీకాకుళం తర్వాత వారి పార్టీ కూడా వెళ్ళింది. గొప్పలు చెప్పారు లోకల్ లౌకికం, సెక్యులరిజం, ఏ సెక్యులరిజం వీళ్ళు కాపాట్ల. ఇప్పుడు మీరు చూసుకుని 4 రోజులు పాటు వలసలన్నీ ఆ పార్టీ నుంచే సాగుతున్నాయి, కొత్త పార్టీలో కాంగ్రెస్ నుంచి సాగట్లేదండి, ఆ పార్టీలోంచే సాగుతున్నాయి. ఇప్పుడు ఎవరికి నష్టం అంటే ఆలోచించుకోవాలి. ఇంకా ప్రతిదాన్ని మూర్ఖంగా వెతిరేక, విద్య అంటే సరస్వతి కాబట్టి ఎవరే ప్రతిదాన్ని, లేకపోతే 3 మతాలు పెట్టుకోండి, పునః ఉన్న తీసేయడం, మనం చేత కాకుండా ఊరుకుంటున్నాం కాబట్టి జరుగుతున్నాం అమ్మా. ఇవ్వరు అందరూ తల ఉత్తరం రాయాలి, గొడవ పెట్టాలి, ఇదో చేయాలి. ఏమి చేయం మనం హిందువులు మొత్తం, నేను ఒళ్ళుమడి చెబుతున్నాను, ఏమి చేయమండి? అలా కూర్చోవడం అంతే, ఎంతసేపు వాళ్ళు తిరుగుతుంటే అదేటా అదితే వాళ్ళ దేశాల్లో ఆపారా వాళ్ళు. ఇక్కడ కూడా వాళ్ళు స్కూల్స్ పెట్టి స్పష్టంగా వాళ్ళ మతాలు వాళ్ళు ప్రచారం చేయించి పిల్లల చేత ప్రార్థన చేస్తున్న రోజు మన పిల్లల్ని సిగ్గు లేకుండా అక్కడ చేర్పిస్తున్నాం. గాజులు తీసేస్తున్నాడు, బొట్టు తీసేస్తున్నాడు వాడు. కాకినాడలో ఒక స్కూల్ ఉందండి, మిషనరీ స్కూల్, గేటు దగ్గర బొట్టు గాజులు తీసేసి బ్యాగ్లో పెట్టుకుని లోపలికి వెళ్ళాలి. ఎంత దారుణం అంటే అవమాన చిహ్నాలు అన్నమాట అవి, అవమాన చిహ్నాలు అని. ఆడపిల్లకి ఆరేళ్ల పిల్లకి మీరు అలా నేర్పాక అది పెళ్ళయ్యాక మాత్రం బొట్టెడుతుందా? మీరు విద్యా సంస్థల వాళ్ళ ప్రకటనలు చూడండి, నేను మొహమాటం లేకుండా ప్రకటనలు చూడండి, ఏ ఆడపిల్లకి బొట్టు ఉండదండి విద్యా సంస్థల ప్రకటనలు. అంటే బొట్టు ఉండడం అనేది అనాగరికత, బొట్టు ఉన్నవాడు చదువుకోకూడదు, బొట్టు లేకపోవడం గొప్ప. రేపు పొద్దున హిందువుగా పుట్టడమే నేరం అంటారు ఈ దేశంలో. దీన్ని మనం ఇప్పటి నుంచి ఇప్పటికే చాలా ఆలస్యమండి. ఇక నుంచి అయినా ఎదిరించి జాగ్రత్త పడకపోతే ఈ మాత్రం మన సభ కూడా జరుపుకునేవారండి. అబ్బాయి ఇక్కడ ఈ దేవుళ్ళు ఇలా పెడితే ఎలాగండి, పక్కన ఇక్కడ యేసుక్రీస్తు ఉండాలి, అటేమో ఒక చంద్రుడు అన్నీ ఉండాలని చెప్పాలి. మనం తెలివైన వాళ్ళు, శివుడు ఎత్తి మీద చంద్రుడు నాడు చూసుకోమని చెప్పాలి. గొడవలేక వస్తాయండి. లేకపోతే అన్ని మతాలు సమానం అండి. అసలు 7 రోజుల పాటు హిందూ మతం చెప్పడం ఏంటండి? 3 మతాలు చెప్పాలండి, లేకపోతే మేము ఇక్కడ ధర్నా చేస్తారు వచ్చి ఇక్కడ. కండబలంతో ఎదుర్కోవాలని అన్నింటినీ కూడా. ఏమాత్రం చేస్తావుదా, నీ గోమే నేను పగల కొడతా. ఏమి చేస్తారండి, ప్రాణం పోతుంది, బోడి ప్రాణం, కన్నప్ప ప్రాణానికి సిద్ధపడే కన్ని దీకు బారించాడు వాడి కథ ఇప్పుడు 7 రోజులు కూడా చెప్పుకుంటున్నాం మనం. ఏమిటి ప్రాణం ఉండి మనం కాపాడేది, ఏమిటైపోతాం? ఇంకా ఇంకా ఎన్ని దినాలు, ఎన్ని కేజీలు తింటే, ఎన్నిసార్లు స్త్రీలు పురుషులు అనుభవిస్తే తరుగుతాయండి ఈ భోగాలన్నీ. ఒక మంచి ప్రయోజనం కోసం ప్రాణం పోతే చాలు, వీఆర్ రెడీ ఫర్ ఇట్. ఏం పర్వాలా, మన గురించి జనం చెప్పుకుంటారు. అందుకు సాహసంగా సిద్ధపడితే తప్ప ధర్మం నిలబడదు. మనం ఎలా కథలు చెప్పుకుని పుణ్యం పుణ్యం అని అక్షంతలు వేసుకుని వెళ్ళిపోతే కుదరదు. ఖచ్చితంగా మన ధర్మాన్ని, మన భాషని, మన సాహిత్యాన్ని, మన సంస్కృతిని నిలబెట్టడం కోసం సిద్ధపడవలసిందే, ఆయుధాలు తీయవలసిందే అవసరం. అయితే వాడు తీసుకున్నప్పుడు మనకి భయం ఏమిటి? మనం మనం న్యాయంగా చెప్పుకుంటే ఎవరిని మనం ఏమంటలేదు, మనం మన మన పనులు కూడా మనం చేసుకోలేవరా? ఆ పట్టుదల ధర్మం పట్ల మనకు ఉండి తీరాలి. ఎవడో ఓ సంఘం వాళ్ళని ఎవడో పోరాడడం, వాళ్ళనేమో మతతత్వం అని ఓ పేరికి ముద్రేయడం, వాళ్ళని ఏమిటో తత్వం, మతం అంటే తత్వం ఏమిటంటే మొత్తం నేరమా? కావ్యాలు విన్న ప్రయోజనం అది, ఖచ్చితంగా మనం ఆచరించి తీరాలి. ఆ విద్యా విధానం నిలబెట్టుకోకపోతే ఈవేళ పిల్లలు కాదు, ఎవరు భార్యాభర్తలు కూడా రేపు దగ్గర ఇప్పటికే విడాకుల కేసులు ఎక్కువైపోయినాయి బాగా. మీరు ఎంక్వైరీ చేసుకోండి, చాలా ఎక్కువైపోయినాయండి విడాకుల కేసులు. ఐటీ సాఫ్ట్వేర్ అనేది ప్రవేశించాక ఏ దంపతులు కలిసి ఉండట్లేదు, మా పిల్లలకి పెళ్లి చేయాలంటే భయంగా ఉంది. ఎందుకంటే దేనికోసం మనం ఇక్కడ ఉండేది? ఇవన్నీ మనం కథ ద్వారా నేర్చుకుని తీరాలి. ఆయన చూశాడు, నాకు ఆకలేసింది కాబట్టి శివుడు ఆకలేస్తుంది. ఈనాడు పెట్టి ఇక్కడ కూర్చుంటే ఎలాగ అంతే, తిన్నంతట దేవదేవులకు భక్తి నృప్తిగా వింప, తిన్నంతట దేవదేవులకు భక్తి నృప్తిగా వింప, ఆసన్న గ్రామ మఘాట విందిరిగి, ఆసన్న గ్రామ మఘాట విందిరిగి, దౌష్ట్రాటంక కోటి పుట చిన్న క్ష్వాజ వరాగమున్ గడపి, దౌష్ట్రాటంక కోటి పుట చిన్న క్ష్వాజ వరాగమున్ గడపి, కాల్చిన్ వ్రాల్చి ప్రేంచిన్. పందిని వేటాడని విధానాన్ని ఎటువంటి భాషలో వర్ణిస్తాడు, భయంకరమైన భాష. పైగా దాన్ని కాల్చే విధానం, తిన్నంతట దేవదేవునకు భక్తి తృప్తిగా వింప, ఆసన్న క్ష్వాజ మఘాట విందిరిగి, ఆసన్న గ్రామ మఘాట విందిరిగి, ఆసన్న గ్రామ మఘాట విందిరిగి, దంష్ట్రాటంక కోటి పుట చిన్న క్ష్వాజ వరాగమున్ గడపి, కాల్చిన్ వ్రాల్చి ప్రీల్చిన్, చగించిన్నయ్యుండిన మాంసఖండముల, చగించిన్నయ్యుండిన మాంసఖండముల తెచ్చిన్ దొప్పలన్ దొప్పడన్. వేటాడి పంది మాంసాన్ని వేటాడి మాంసం తెస్తే ఈయన తనగా పద్యం రచయిన ఒక బ్రాహ్మణం. ఈయనకి పందుని తెలుసా, వేట తెలుసా, మాంసం రుచి తెలుసా? కవయక్రాంత దర్శిన అంటే అర్థం అది. ఆయన పంది మాంసం తినక్కర్లేదు. ఒక్కసారి దాని గురించి వింటే చాలు, ఒక్కసారి వేటాడుతుంటే చూస్తే చాలు, కవి గ్రహించగలుగుతాడు. భగవంతుడు ఆ శక్తి కవులకు ఇస్తాడు, అప్పుడు ఇచ్చాడు, ఇప్పుడు ఇస్తాడు. ఎంత చక్కగా రాస్తున్నారు, వసీరా అని ఒక ఆయన లోకనదని రాశారండి మంచి కవితా సంపద. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలవాడు కూడా కళ్ళు తడవకుండా సంసారాన్ని దాటలేడు. ఎంత గొప్ప మాట చెప్పాడండి, కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలవాడు కూడా కళ్ళు తడవకుండా సంసారాన్ని దాటలేడు. ఎప్పుడప్పుడు ఏడ్చుంటామమ్మా, ఏడవడానికి సిగ్గుపడిపోకూడదు. ఒక రహస్యం. గుండెపోటు చచ్చిపోయే వాళ్ళ వార్తలు పేపర్లో వస్తాయి కదండి, ఆసుపత్రులు మీరు గమనించండి, ఆడవాళ్ళు చాలా తక్కువ ఉంటారు, మగవాళ్ళు ఎక్కువ ఉంటారు, అందులో రాజకీయ నాయకులు ఎక్కువ ఉంటారు. గుండెపోటు ఆడవాళ్ళకి రాదండి, సాధారణంగా రాదండి, ఏదో నూటికి ఒకళ్ళు ఉంటారండి. ఎందుకంటే తెలుసునండి, వాళ్ళకి ఏడవాలనిపిస్తే ముయ్యోమని నడిచేస్తారు గొడవ లేకుండా, ఎవడో ఒకళ్ళ దగ్గర పక్కింటి వాడు కనపడితే ఆవిడ దగ్గర, లేకపోతే దేవుడి దగ్గర నా బతికి రాగిపోయింది ఏడు రా దేవుడా అంటారు. వాడు పలకపోయినా సరే దానివల్ల ప్రయోజనం ఉంది, ఆ లోపల బాధ వెళ్ళిపోయింది, 90% వెళ్ళిపోయింది. మొగాడు ఉన్నాడా ఎవరికి చెప్పుకోలేడు, ఏడవాడు లోపల లోపల ఎడుస్తాడు, అది లోపల పెరిగి బ్లడ్ సెల్స్ ఫ్లాట్ అయిపోయి గుండెపోటు వస్తాయి. ఎందుకంటే బయట ఏమన్నా ఒకడు భార్య వల్ల వీడికి కష్టాలని ఎవరికి చూసుకో, సిగ్గు లేకుండా ఇంకా ఆడదాన్ని చేయకుండా చెప్తున్నారు ఇక్కడికి వచ్చి అంటాడు ఎవడో పౌరుషం, ఎందుకు చెప్పుకోలేడు, అలాగనే ఎవడు సరి చేయలేడు, ఈ కష్టాలు తట్టుకోలేడు, అందుకని మొగాళ్ళతో గుండెపోటు వస్తుంది. అందుకే మొగాళ్ళు కూడా నేను చెప్పినట్టుగా తలుపు లేచి అమ్మవారి దగ్గర ఏడిచి, వీలైతే మీ ఆవిడ దగ్గర ఏడిచేయండి గొడవలేదు, ఉభయత్ర మంచి ఆవిడ తరుగుతుంది, ఆవిడ వినే రకం కాదనుకోండి, అందరికంటే వినేవిడు ఆవిడ ఉందిగా, ఉడకకుండా పలకకుండా మన కోసం స్టాండింగ్ పొజిషన్లో ఆవిడ దగ్గర ఏడ్చి, ఏ రోగం రాదు, ఏడవడం బలహీనత అనుకోకూడదు, ఏడిచేవాళ్ళని ఏం బాధపడదు. ఏడుపు వచ్చినప్పుడు నిజంగా సహజంగా ఏడవాలి, ఏడుపు కొట్టు మొహం మంచిది కాదని నేను ఏడవడం మంచిది కాదని చెప్పాను, ఏడవరు, ఏడుపు కొట్టు మొహం వేసుకు ఆవు తాగిన మొహంలో అలా పెట్టు కూర్చుంటా, అది చెక్కావు నీకు ఏడవాలనిపిస్తే హాయిగా ఏడిచి, ఓ పావు గంట టైం పెట్టుకుని ఏడిచి, ఓ 7:40 వరకు ఏడిచి, అలారం పెట్టుకో మనకి నవ్వుతూ హాయిగా. నువ్వు చిన్నపిల్లల నుంచి మనం ఎప్పుడూ నేర్చుకోవాల్సిన రెండే విషయాలన్నీ, ఏడిస్తే మనసారా ఏడవాలి, నవ్వితే నోరాన నవ్వాలి, కల్మషం ఉండదు వాళ్ళకి, హాయిగా నవ్వేస్తా, ఎవడేమనుకుంటాడో అనుకోడు, ఎవడనుకుంటే నాకే అని నవ్వేస్తాడు కూడా. వాడికి ఏడవాలనిపిస్తే వీటి మొహం మీదే ఏడిచేస్తాడు, బాగులేదు అనుకో, ఏం చెప్పో ఏదో ఉపన్యాసం ఇవ్వని మొహం మీద అనేస్తాడు వాడు, మీరు అనడానికి మొహం పడతారు, వాడు అనేస్తాడు, దాని వల్ల సరి చేసుకుంటాం. ప్లెయిన్నెస్, నిష్కల్మషత, ఆ నిష్కల్మషత్వం ఇతరులో ఉన్నది. అందుకని ఏమి చేయకపోతే నేనెందుకు ఇక్కడ పని లేక, తిన్నంతట దేవదేవునకు భక్తి తృప్తిగా వింప, ఊరికి భజన చేయడం అంటే దేవుడు భజన అంటే తత్వం తెలుసుకోవడం భజన చేయడమా కాదు, మన కర్తవ్యాన్ని మనం తీయాలి. అందుకే ఇంత కర్తవ్యాన్ని గురించి కొంచెం ఆవేశంగానే చెప్పాను, మన్నించండి, తప్పదు కర్తవ్యాలు మనకి, లేదా దేశం నిలబడదు, మతం నిలబడదు, ధర్మం నిలబడదు. కర్తవ్యాన్ని చేయకపోతే నువ్వు భజన చేస్తూ కూర్చున్న దేశమే నిలబడదు ఇక్కడ. ఆ కర్తవ్యాన్ని ఎలా చేస్తున్నావు, లేచాడంతే ఆసన్న గ్రావ మహాటవిని తిరిగి, ఆసన్న సమీపంలో ఉన్న గ్రావ మహాటవి, గ్రావం అంటే కొండ, ఆ గిరిజన ప్రాంతాల్లో అన్ని గిరులేగా, ఆ కొండ ప్రాంతాల్లో అంతా తిరిగాడు. చూడండి విచిత్రం, అంతకుముందు పంది కనపడితే వేటాడాడు, పరిగెత్తాడు, అది అదృశ్యం కాగానే శివలింగం కనపడగానే దాన్ని వదిలేశాడు, దీన్ని పట్టుకున్నాడు, ఇప్పుడు ఈయన కోసం మళ్ళీ పంది కోసం వెళుతున్నాడు, అది తత్వం. లౌకికమైన విషయాలు వదిలేయమని చెప్పట్లా, అవి భగవత్పరంగా చేయడం అంటే ఇదే అంత. పందిని వదిలేయడానికి పరమేశ్వరుడు కూడా ఇష్టం లేదు, కాబట్టి వీడిని మళ్ళీ పంది కోసం పంపిస్తున్నాడు, అందుకని ఆయన మోహంగా ఉన్నాడు. వీళ్ళు నీకోసం వేటాడకు, నా కోసం వేటాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మ ఫలకే తుర్భోగు మా దేశంగో స్వకర్మణి, అన్నిటికీ భగవద్గీత చెబుతూ ఉంటాను. ఎందుకంటే భగవద్గీత లక్షణ గ్రంథం అండి, అది వ్యాకరణ ఫార్ములా సూత్ర గ్రంథం అండి, దానికి ఉదాహరణలు మీకు భారతంలో భాగవతంలో అన్నింటిలో ఉంటాయి. అక్కడ ఒక్క ఉదాహరణ కృష్ణుడు చెప్పచ్చు, అన్ని ఫార్ములాస్ ఎంత, మరి అవన్నీ చెప్తే ఇంతలా అవుతుంది అది. అందుకని అక్కడికే 700 శ్లోకాలు అయింది, సూత్రాలు అక్కడ ఉంటాయి, వెతుక్కోగలిగితే ఉదాహరణలన్నీ ఈ కథలో ఉంటాయి. నువ్వు పని చేయి, ఫలితం నాకు అర్పించు, ఇందాక పందిని నీకోసం వేటాడావు కదా, లేదు నాన్న నా కోసం వేటాడు అని పంపించడం అన్నమాట. అందుకని ఆయన కోసం వెళ్ళాడు, ఇప్పుడు వేటలో దెబ్బ తిన్నాడు, ఇందాక పంది తప్పించుకుంది, ఇప్పుడు ఇట్ కెనాట్, అది తప్పించుకోలేదు. పరమేశ్వరుడు కోసం చేస్తున్నామని అంటే పరమేశ్వరార్పణంగా నువ్వు పని చేస్తే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది, ఖచ్చితంగా నెరవేరుతుంది, నీకోసం చేస్తే అవుతుందో అవుదో చెప్పలేదు. పందిని వేటాడిన పద్యం నుంచి మనం నేర్చుకోవలసింది అది, పద్యం బాగుంది, పద్యం బాగుంది అనగా పంది ఎంత బాగుందో చూడండి, దంష్ట్రాటంక కోటి పుట చిన్న క్ష్మాజవరాకమున్, వాడు చంపిన పంది మామూలు పంది కాదుట, అది వీడు కనిపించేసరికి ఎలా ఉందంటే దాని భయంకరమైన కోరలతోటి ఒక పెద్ద చెట్టు వేళ్ల కిందకి పోనొచ్చి చెట్టును కూల్చింది అది, అటువంటి పందిని కొట్టాడు. దాని విన్యాసం అది, దాని బలం దంష్ట్రాటంక కోటి పుట చిన్న, దాని కోరలు ఇలా 10 కోరలు ఉంటాయి, నా కోరల్లో ముత్యాలు ఉంటాయి, 10 కోరల్లో ముత్యాలు ఉంటాయి, చెరుకు గడలకు కొన్నింటికి బయట ముత్యాలు ఉంటాయి, వెదురు గడలకి లోపల ముత్యాలు ఉంటాయి, స్వాతి జినుకులు పడినప్పుడు ఎలాగో కొన్ని ముత్యాలు ఉంటాయి, ఏనుగు కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయి, ఇన్ని రకాలు ఉన్నాయి. అందుకని పంది కోరలు, ఆ కోరలు ఎటువంటివి, ఇలా పొడుగ్గా ఉన్నాయి, బలంగా ఉన్నాయి, సూదిగా ఉన్నాయి, చివర దాన్ని ఒక చెట్టు మొదట్లో పెట్టేది ఇలా లేపిందిట, లేకపోతే చెట్టు పడిపోయిందిట. అమ్మా నువ్వు ఎంత గొప్పదానవా, అయితే నువ్వైతే బాగుంటావు శివుడికి అంటే, అంత బలం కలిగిన పని చేస్తేనే మాంసం రుచిగా ఉంటుంది. ఏట మాంసం అంటారు కదా, నాకు సరిగ్గా తెలియదు కానీ. మీరు కోడి మాంసం తినేవాళ్ళు కూడా చూడండి, కోడి మాంసం అమ్మేటప్పుడు పందెం కోడి అంటారు, అంటే పందెంలో పాల్గొన్న కోడి మాంసం అంటే లోపల దాని కండలు ఇలా ఎగురుతూ ఉంటాయి, మంచి పవర్ఫుల్గా ఉంటాయి. పందెం కోడి నమ్ముతారు ప్రత్యేకం, పందెం కోడి మాంసం పందెంలో ఇప్పుడే పందెంలోంచి వచ్చిందండి, అంటే మంచి బలంగా ఉందన్నమాట, దాని కండలు ఇలా ఎగురుతూ ఉంటాయి. ఏదో తాజా బెండకాయలు తాజా బంగాళదుంపలు అన్నట్టే, దీనికి దగ్గర లెక్క ఉంటుంది కదా. ఇప్పుడే తోటలోంచి కోసామండి బీరకాయలు, అనగానే కోసాం. పనసపొట్టు అమ్ముతాడు చూడండి, ఎంత తెలివిగా అమ్ముతాడు, మా కాకినాడలో అమ్ముతాడు వాడు వచ్చి పనసపొట్టు ఇలా వెళ్ళిపోతున్నాడు. నేను అక్కడే ఉన్నాను కొనలా, ఏమంటే పనసపొట్టు కొనరా అన్నాడు వాడు ఆపి. అదేమిటా, నేను కావాలంటే నేను ఆపుతాను. లేదండి గ్రామాలు మీరు కూడా కొనపోతే ఎవడుకుంటాయని పనసపొట్టు అన్నాడు వాడు. రెచ్చగొట్టండి చూడండి, అది కమ్యూనికేషన్ స్కిల్ అండి. నాకు క్యాస్ట్ పేరు చెప్పిన రెచ్చగొట్టాడు వాడు. బ్రాహ్మణం మీరు కూడా కొనపోతే ఎవడుకుంటారని పనసపొట్టారు. అప్పుడు నాకు వెంట మనం బ్రాహ్మణం కదా మర్చిపోయినాం అనుకున్నాను. ఇప్పుడు పనసపొట్టు కొనపోతే బ్రాహ్మణం కావు, ఇక దాన్ని వనడం దాని తాళింపు దాని విధానం బ్రాహ్మణులకు తెలిసినట్టుగా ఇంకొకరు తెలియదు. మీకు పూతరేకులు చూడండి, రాజులు చేసినట్టుగా ఇంకొకరు చేయలేదు. రాజులు చేస్తే పూతరేకులు, మనం చేస్తే పాతరేకులు. ఏం చేసేది, సున్ని మినపసూరులు ఉంటాయి, కమ్మవారు చేస్తారు, బ్రహ్మాండంగా చేస్తారు. అందుకే నాకు మినపసూరులు కావాలంటే మా చౌదరి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటికి నేను నడుపుతాను. ఇంతలావు చేస్తారు, మళ్ళీ అల్లుడికి పెడతారు బ్రహ్మాండంగా. ఇక దాని శక్తి అంతా అదే, మరి ఇక వివరాల్లోకి వెడితే బాగుండదు కానీ. ఇలా ఒక్కొక్కరికి కులం పేరు మీద ఒక్కొక్క పిండి వంటలు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. నాకు వివరాలు తెలియవు కానీ ఎవరిని మనం తక్కువ చేయాలి, అందరికీ ఉన్నాయి. అలాగా పంది మాంసం, ఏ పంది మాంసం రుచిగా ఉంటుందో వాడికి తెలుసు, అదే పని కాబట్టి. అందుకని ఆ కూరల్ని పెట్టి కూరల్లా భూమిలోకి చొప్పించి చెట్టును పడగొట్టిన పంది చూశాడు. దంష్ట్రాటంక కోటి పుట చిన్న క్షమాజ వరాకమును, క్షమాజం అంటే చెట్టు. ఇంత పొడుగు సమాసం ఎందుకు రాశారంటే భయంకరమైన అడవి పంది, ఊళ్ళో తిరిగే మున్సిపాలిటీ దేనిజీలో ఉండే పంది కాదు. ఆ మాంసం పెడితే వాడు సచ్చూరుకుంటాడు, ఇంకేం కలర వచ్చేస్తుంది అట్నే. శివుడు వెంటనే ప్రత్యక్షమే, నాయన నేను పస్తేనా ఉంటాను కానీ ఇది వద్దురా అంటాడు. మనకి శివుడు ప్రత్యక్షం కావాలంటే అటువంటి పని చేయాలి. మున్సిపాలిటీ పందిలో దాన్ని తీసుకెళ్ళి ఇది పెట్టమంటావో నువ్వు కనపడతావంటే రెండు దెబ్బలో కనపడతావు. తిరిగిపోవడం చచ్చిపోవడం ఇంకా అన్యాయంగా తింటే, అసలు విషం తాగేనా బతికాడు కానీ మాత్రం ఈ మున్సిపాలిటీ పని తింటే అయిపోయినట్టే లెక్క. ఇంకా వాళ్ళు ఆవిడ కూడా కాపాడలేదండి, ఆటంక మహిమ కుదరదు, ఇది దౌష్టాటంక మహిమ. అటువంటిది కాదండి, అడవి పంది దున్నపోతు వేరు, అడవి దున్నపోతు వేరు. పంది వేరు, అడవి పంది వేరు. రావి చెట్టు వేరు, అడవి రావి చెట్టు వేరు. ఈ శివలింగం ఉన్నది కూడా అడవి రావి చెట్టు, రాత్రి నేలలో పెరుగుతుంది రావి చెట్టు, అది పడగొట్టడం సాధ్యం కాదు. ఆ అడవి పంది మళ్ళీ ఇలా కూరలతో చెట్టును పడగొడుతున్న పంది, దాన్ని తెచ్చేటువంటి అదైతేనే మంచి రుచిగా ఉంటుంది తెలుసు అతనికి. అందుకోసం అంత సమాసం వాడాడు. అది మామూలుగా కోరళతో చెట్టును పీకుతున్న పందిని విడు పీకిను అంటే దిక్కుమాన సాహిత్యం అంటారు. అర్థమైంది నీకు? అర్థమవడం కాదు, అర్థమైంది. ఎవడు కూరలతో చెట్టును పీకడం ఏంటంటే మంచి భయంకరమైన పదాలు వాడాలి. అందుకని దౌష్ట్రాటంక కోటి పుట చిన్న క్ష్మాజ వరాకము గడపి ఒక్క దెబ్బలు వేసి వారికి అద్దాన్ని పట్టుకొచ్చాడు. చిన్న క్ష్మాజ వరాకము గడపి కాల్చిన్ వ్రాల్చి ప్రేమించిన్, నేను దగ్గరుండి చేసినట్టు చెబుతున్నాను, నీకు ఎలా తెలిసి. దాని ఇలా రెండు కర్రలు ఇలా పెట్టి మధ్యలో తాడబెట్టి దాన్ని కాల్చాడు. పందులు అలా కలుస్తారుగా ఇలా పడుకోబెట్టి అది కాల్చాడు. వ్రాల్చే మళ్ళీ కిందకు దించాట, దాన్ని మళ్ళీ చాప మీద పెట్టాడు, దాని ముక్కలు తీశాడు. అది ప్రేల్చిన్ అంటే మంచి వేయించాడు ముగ్గుడెట్టి, లేదా పందిని ఆ పడగా పెట్టి అక్కడ పెడతాడు ఎలా తింటాడు ఆయన. అతిథికి పెట్టేటప్పుడు మనం ఎన్ని మర్యాదలు చేస్తాం, దాన్ని ఎంత అందంగా రాశాడు. ఇంతవరకు పెద్ద సమాసం వాడి దౌష్ట్రాటంక కోటి పుట చిన్న క్ష్మాజ వరాకమున్ గెడపి కాల్చిన్ వ్రాల్చి ప్రేల్చిన్, ఆ మాటలు అలాగే చదవాలి. పద్యం పఠనాలు కూడా ఒక విధానం, కాల్చిన్ వ్రాల్చి ప్రేల్చిన్ పుట క్ష్మాజ వరాకమున్. ఏమర్థమైంది, నువ్వు ఏం చెబుతున్నావు కూడా తెలిసావా? ఎక్కడ అప్పగించినప్పుడు పద్యాలు అప్పగించకూడదు, ఎక్కడ ఆపాలో అక్కడ ఆపాలి. ఎక్కడ పౌరుషంతో చదవాలి అక్కడ పౌరుషంగా చదవాలి, ఎక్కడ సాగదీయాలో అక్కడ సాగదీయాలి, ఎక్కడ వేగం ఉండాలో అక్కడ వేగం ఉండాలి. అదో ప్రత్యేకమైన విధానం. ఇప్పుడు తెలుగు మాస్టర్లు అందరూ పద్యాలు పాడడం మానేశారు, చదివిస్తున్నారు ఊరికే. మన ఎక్కడో కాలేజీకి పిలిచారు మాట్లాడిన తర్వాత ప్రిన్సిపల్ గారు లేచి పద్యం చదివారు. ఎంత విచిత్రమో అంతే పద్యం, మామూలుగా ఎంత చక్కని పద్యమో అది. జలజాతాసన వాసవాది సుర పూజా భాజ సత్యభామ పద్యం అండి. నాశనం అయిపోయింది అనుకున్నాను పద్యం, నన్ను చదవమన్నా బాగుండదు, నేను చదివాను.
ఇలాగా జలజాతాసనవాసవాది సుర పూజాభాజనం వైదనర్సు లతాంతాయుడు కన్న తండ్రి శిరము. సత్యభామ కృష్ణుని తల్లిన సందర్భం. ఎంత గొప్పవాడు ఆయన, ఆవిడంత తేలిగ్గా చూసింది. అయినా కవి వీడు దుంపదాగా సత్యభామను సమర్థిస్తున్నాడు. జలజాతాసనవాసవాది సుర పూజాభాజనం వైదనర్సు లతాంతాయుడు కన్న తండ్రి శిరము అచ్చో వామపాదంబులం తొలగం ద్రోచలతాంగీ అట్లయ్యగో నాదుల్లేరములు సేయ వేరలు కంజిందిన ఎట్టి కాంతలు ఉచిత వ్యాపారములు లేర్తురే.
అంటే దాంట్లో ఉండే మృదుత్వం తెలుస్తుంది. జలజాతాసనాన్ని పెద్దగా చదవాలి. ఎందుకని బ్రహ్మ ఇంద్రుడు మొదలైన వాళ్ళంతా ఎవరి పాదాలకి నమస్కారం చేస్తారో అటువంటి పెద్ద మనిషి కిరీటాన్ని దన్నిందండి ఆవిడ. దాన్నేమో జలజాతాసన వాసవాద స్వరపూజ భాజనం పై ధనర్సు మళ్ళీ ఇదోటి గుర్తురాక లతాంత ఐదు కన్న తండ్రి శరం అచ్చో వామపాదం వలన ఏమైంది అచ్చో ఏమన్నా అసలు బోధపడే విధానం అర్థం తెలియక కదా అసలు అందులో ఏం జరుగుతుందో తెలియాలి కదా. తండ్రి పద్యం పందిరేగా ఉండాలి, అంత భయంకరంగా ఉండాలి. దాని చదివే విధానం అంతే. దౌష్ట్రాటంక కోటి పుట చిన్న క్వాజ వరాగము జడపి ఓ దెబ్బలు వేసి పారచాడు. కాల్చి ప్రీల్చిన్ సగిన్ చిన్నయ్యుండిన మాంస ఖండముల తెచ్చిన్ జొప్పలన్ దొప్పలన్ జొప్పడన్. అందులో మళ్ళీ ఏం చేసేట రామాయణంలో శబరిలాగా రుచి చూసేట. అన్ని మాంసాలు బాగుండవు, కోడి మాంసం అమ్మేవాడు గమనించి ఇది మెడ మాంసం ఇది తొడ మాంసం అని ప్రత్యేకంగా అమ్ముతారు చెప్పి. ఇవన్నీ మీకు ఎలా తెలిసి అనుకోకండి, ఈనాడు జిల్లా అనుబంధంలో వేస్తే చూశా లేక నా తీరాన్ని శంకిస్తారు అనవసరంగా. శారదాపీఠంలో ఈయనకి ఏం పెడుతున్నారని అనుమానిస్తారు ఆయన కూడా. మనం పప్పే, అందులో తేడా ఏం లేదు. తెలుసుకుందుకు ఏమక్కర్లేదండి, చాలా పరిశీలిస్తే చాలంతే. ఈయన చెబుతున్నాడుగా అందులో మళ్ళీ రుచిగా ఉండేవి తొడ మాంసం మెడ మాంసం రకరకాల అందులో చిన్న చిన్న మొక్కలు కరుకుట్లాంటివి అవి రుచి చూసేట. అవి రుచి చూడటం అంటే మీరు ఒకటి గమనించాలి, ప్రతి ముక్క రుచి చూసి ఎంగిలి పట్టుకుని పెట్టలేదు. శబరి విషయంలో కూడా అదే పొరపాటు పడుతుంది. శబరి ఎంగిలి 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 మీద పెట్టలేదు అసలు రామాయణంలో ఎక్కడది తెలుసు. ఎలా ప్రచారం అయిపోతాయో కదలండి. అవి తినేసి పెట్టేసిందట ఆ పళ్ళు నేను తినేసేట. అలా చేయాలా మీరు ఆమకాయ కాయ కొండడానికి వెళ్ళండి, బజార్కి అర్థమవుతుంది ఆ విషయం. శబరి ఎలా పెట్టిందో తినడం ఎలా పెట్టారు. అక్కడ ఐదు ఆరు బస్తాల్లో రకరకాల కాయలు పెడతారు. ఇది కొత్తపల్లి కొబ్బరమ్మ, ఇది సువర్ణరేఖ అంటాడు కదా, అందులో పైన ఒక్కాయ కోసి ఉంటుంది. ఆ కాయ ముక్క మీకు పెడతాడు. ఆ బస్తాలో కాయలన్నీ అలాగే ఉంటాయి. అందుకని ప్రతి ముక్క కోసి నీకు పెడితే ఇంక వాడేం అమ్ముతాడు. శబరి కూడా అంతే. ఒక చెట్టు పళ్ళు ఒక పది కోసేది, అందులో ఓ పండు రుచి చూసింది. ఆ మిగిలిన పళ్ళు రాముడికి పెట్టింది తప్ప పనికెట్టింది. ఇప్పుడు ఇలా పళ్ళల్లో ఇలా పీకి ఆవిడ పెట్టలేదు. ఇక మనకి భక్తి ఎక్కిపోయి ఇంకా నోట్లో ఇంగిలంతా తీసి ఆయన నోట్లో పెట్టేసినట్టే మాట్లాడి. అలా పెడితే రాముడు కాదు ఎవడు తినలేదు. దానికి ఒక పద్ధతి ఉంది, ఆవిడే అనాచారంగా ఏం చేయలేదు. రుచి చూడమండి, మనం ఆడాడు రోజు చేస్తారు ఈ పని. మరి చెప్తే బాగుండదు కానీ అందుకే అన్నారు. స్త్రీణాం ద్విగుణ ఆహారం బుద్ధిశ్చాతి చతుర్గుణ సాహసం షడ్గుణం చేయవ. ఇంకోటి ఉంది అది చెప్పను కానీ స్త్రీణాం ద్విగుణ ఆహారం రెట్టింపు ఆహారం తింటారు. దేవనుకోక నేను చెప్తా ఎలా తింటారు మీరు ఒప్పుకుంటారు. ముందు ఉడుకుతూ ఉంటే ఉడికిందా లేదా ఉడుకుంది ఇలా కొంత కూర బాగుందా లేదా వంకాయలు తరుగుతుంటేనే ఏమిటో ఇలా ఉన్నా ఏమిటో కొంచెం రుచి చూడటం. మళ్ళీ ఉడుకుతుంటే మళ్ళీ భర్తకు వడ్డిస్తుంటే ధర్మం రుచి చూసే పెట్టాలి. ఆయన చెప్తే రేడు ఉప్పు లేదు నువ్వు ముందు చూడవు చూడాలి. ధర్మం ఉండేది దేవుడికి నైవేద్యం పెట్టకుండా కూడా చూడొస్తాం. ఏం తప్పుంది దేవుడికి నైవేద్యాల కోసం పదార్థం పాడు చేస్తారా? దేవుడు ఉప్పు లేని పప్పు తింటాడా? ఆయనకు మూడు రుచులు కావాలి. ఆయన కూడా మీరు రుచి చూసే పెట్టాలి. ఏం తప్పు లేదు అది ధర్మం. ఇలా కొంత వెళ్ళిపోయింది ఇప్పటికొక పావు కేజీ తర్వాత భర్తతో పాటుగా ప్రేమ సరదాగా నువ్వు కూడా తినలే అంటాడు కదా మీరు తెలియని నువ్వు కూడా అనాలి మీరు లేనివాడు నేను వెళ్ళిపోతున్నానే చూసుకో హిందూ లేదో కూడా అక్కర్లేదు వీడికి. అందుకే భార్య ఎప్పుడైనా కాఫీ ఇచ్చినా టిఫిన్ ఇచ్చినా ఒక మర్యాద అయిన మాట ఉందండి నువ్వు కూడా తీసుకున్నావా అని అడగాలి. ఇప్పుడు కాఫీ పొద్దున్న వాళ్ళు డోసి వేసాకే మనకి ఇస్తారు, అందులో ఏం అనుమానం లేదు. పొద్దున్న ఆరింటికి ఆయిల్ పడకపోతే పని అడవదు. అయినా మన మర్యాద ఏమిటి అంటే ఏడింటికి కాఫీ పట్టుకొచ్చి నువ్వు తీసుకుని కూడా తీసుకున్నావా, ఇంత ఆనంద పడిపోతారు ఇంత లావు అయిపోతారు వెంట మా ఆయన ఏది నాకు పెట్టకుండా తినడం అన్నీ అడుగుతాడు. ఈ సొమ్ము ఏం పోయింది అడిగితే వాళ్ళు చెప్తారు అయిపోయింది ఇంకో కొంచెం పుచ్చుకో అనాలి. ఏమిటి ఇప్పుడు పుచ్చుకుంటే నష్టం? ఎంత ప్రేమ పెరుగుతున్నాడు అంటే అనం మనం అసలు అక్కడ పెట్టేళ్ళు పైగా తెస్తే చేతులు అందుకోవాలి. భార్య అండి, ఎవడో పక్కింటి వాడు కాదు ఇచ్చి అక్కడ పెట్టేళ్ళు, ఏదో ఆఫీసులో ప్యూన్ లాగే. ఇలా అడిగితే సార్ మీరు టిఫిన్ కానీ కాఫీ కానీ ఏం పుచ్చుకున్నా, నువ్వు తీసుకూడ తీసుకున్నావా అని అన్నాడు. ఎప్పుడు? ఇప్పుడే అన్నాను కదా, బీపీ బిళ్ళ పట్టుకొస్తే నువ్వు కూడా తీసుకున్నావా అని. ఆవిడకి ఏమిటి కర్మ, నీకు బీపీ ముందు వేసుకుంటాం. అన్నాం కదా అన్ని చోట్ల అన్నయ్య కూడా పడి నన్ను తిడతా. ఔచిత్యం అంటారు దాన్ని, అది గ్రహించుకోవాలి. మందు బిళ్ళలు ఆవిడకి ఏమిటి, ఆవిడ ఆరోగ్యంగా ఉంది, నువ్వు వేసుకో 36 బిళ్ళలు శనగపప్పులాగా. ఇది ఔచిత్యం. అందుకని ఆహారం పెట్టేటప్పుడు శ్రద్ధ ఏమిటి అంటే, ఆయన ఈ తొడ మాంసం అనుకోండి, అందులో ఓ ముక్క తిన్నాడు, ఇక్కడ మాంసం బాగుంది అని మిగిలిన ముక్కలనే శుభ్రంగా తామరాకు దొప్పలండి మనం తినే ఈ దిక్కుమాల ఇనప కంచాల కంటే నయం స్టీలు కంచాలు, దరిద్రం ఇందులో తిన్నాం. తింటే బంగారపు కంచాలు ఓపిక లేదు, ఏంటి కంచాలు ఉన్నాయి తినండి. లేదు అత్యాగుల జనంలో శ్రీనాథుడు మహాకవి ఉండేవాడు, తింటే బంగారపు పళ్ళను తినేవాట, లేకపోతే లేత అరిటాకులు తినేవాట, లేత భోజనం మానేసేవాడు తప్ప తినేవాడు కదా. ఈ స్టీల్ కంచాలు తినడం దరిద్రం అండి, నిజంగా ఉన్నవాడు వెండి కంచాలు తినాలి. నేను కూడా ఆకులో తినాను, ఏం పర్వాలి, ఆకు తాలూకు సారం పడుతుంది. అరిటాకు కూడా ఎలా ఉండాలంటే అన్నం వడ్డిస్తే అరిటాకు డాగు పడాలి, అప్పుడు అరటి ఆకు సారం మనకు ఒంటికి పడుతుంది. అది శాస్త్రం. అది మనం ఇటు చేయం అటు చేయం, ఎప్పుడు తోమే పని కూడా లేకుండా ఈ సామగ్రి అంతా పెట్టు కూర్చున్నాం. ఇలా ఓ అక్కడ పెట్టేయడం, సింక్ దగ్గర ఎలా పెట్టేయడం, మళ్ళీ పెట్టేయడం కూడా, అది 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 పగలదు మన పగలని అవదు, ఎవరికి ఇవ్వడానికి లేదు, అవతల బాగలేదు, చిల్లు పడదు, అలాగే ఉన్న జీవితం. చిల్లు పడినప్పుడు అవతల బారస్తాం గొడవ లేదు, ఎందుకంటే కొండపై నయమండి, పెందరాన్ని పగులుతున్న అవతల బారస్తాం గొడవ ఉండదు. ఇది పగలదు మనం పగిలేవరకు అది పగలదు, మళ్ళీ మన కొడుకు అదే ఆదరిద్రమే. ఇందుకే లక్ష్మీదేవి రాని ఇంట్లో ఐశ్వర్యం ఉంటే ఐశ్వర్యాన్ని అనుభవించవయ్యా, లేకపోతే పేదరికాన్ని ఆనందంగా స్వీకరించవయ్యా, రెండింటిలో ఏదో ఉంటుండాలి. అలాగే అనబతకాలి, ఇలాగే అనబతకాలి, ఏదో మధ్య తరగతి బతుకులు అటు కాకుండా ఇటు కాకుండా పేదరికం ముందు కూడా పేదరికంలో ఏడవడు, అలా ఉండకూడదు. అందుకే నేను ఉన్నదే ఎంత ఆనందంగా చెబుతున్నాడు, చెన్నై ఉండిన మాంసఖండములో తెచ్చాను రుచిగా. చెన్ను అంటే రుచి అండి, చెన్ను తెలుగు మాట, చెన్నై అది తెలుగు మాట అండి. చెన్ను అంటే అందము, రుచి అని అర్థం అండి. చిన్నపట్నం చిన్నపట్నం అదే మంచి అందమైన పట్టణం అనమాట, అందుకని మనం పెట్టిన పేరు. వాళ్ళు లాగేసుకున్నారు చెన్నై అని పెట్టుకున్నారు. మనకేమో తెలుగు అంటే చేస్తుంది కదా, హైదరాబాద్ సికింద్రాబాద్ మహబూబాబాద్ ఏమిటి బాధ, చక్కగా మానుకోట ఆ ఊరి పేరు మహబూబాబాద్. పాలమూరు అది తీసేసి మహబూబ్ నగర్, ఏమిటండి ఆ పేరు, ఎవడో వచ్చాడు దాడి చేశాడు వాళ్ళు ఆవిడ పేరు, వాడు ఉంచుకున్న దాని పేరు ఏదో పెట్టాడు, అదే మనం కంటిన్యూ చేస్తున్నాం సిగ్గు లేకుండా. మండిపోతుందండి నిజంగా తలుచుకోండి, మన వాళ్ళకి మన పేర్లు ఉండవండి. తమిళం వాళ్ళకి, కన్నడం వాళ్ళకి, కేరళ వాళ్ళకి ఉన్న భక్తి మనకు ఉండదు. ఎవడైనా పెడదామంటే వెంటనే రాజకీయం ఏదో మాట్లాడడం లేచి. ఎన్టీ రామారావు గారు చల్లని వేళ తలుచుకోదగిన మనిషి తెలుగునాడు అని మారుస్తానని తీవ్ర ప్రయత్నం చేశాడు, జరగడం దుర్మార్గం నిజంగా. ఏ తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది, కేరళ, వాళ్ళ భాష పదాలు అండి. మన ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లైక్ దట్ ఆంధ్రప్రదేశ్, హిందీ మాట ఉంది తెలుగు మాట కానే కాదు. హిందీ మాట పెట్టుకోవడం అంటే స్వాభిమానం లేకుండా తెలుగునాడు అని పెట్టుకోద్దు. మనకు అసలు లేదు అదంటే, ఒకటంటే ఇంకోటి కాదంటాడు. జాతి ఉమ్మడి ప్రయోజనం కూడా పట్టించుకో మనం అసలు, అక్కడ మనకి ఎదవ రాజకీయాలు. వాడు అన్నాడు కాబట్టి నేను కాదనాలంటే ధర్మం ఎందుకు కాదంటావు, చక్కని మాట చిన్ను అని. అందుకే ఆ మాంసఖండాలు పట్టుకొచ్చి అది తెచ్చాడు, దొప్పలను చొప్పడం తామరాకు దొప్పల్లో మూటకట్టి పట్టుకొచ్చాడు. ఇలా పట్టు పైగా ఇలా ఈగలు వాళ్ళకుండా జాగ్రత్త చూసుకుంటాడు. ఇలా రెండు దెబ్బలు పట్టుకున్నాడండి ఆయన వచ్చిన విధానం చూడండి వర్ణిస్తున్నాడు. నిజంగా శివుడు ఈ నాలుగు చేతుల్లో ఆయుధాలు ధరించినట్టే ఉన్నాడు మరో శివుడిలాగా. విల్లు కచంక అంప పొది మీపున, విల్లు కచంక అంప పొది మీపున, దొప్పలు కేలుదోయి రాజిల్ దొప్పలు కేలుదోయి, పుక్కిళ్ళ పవిత్ర కాంచనముఖి జల మొప్పగ వచ్చి, విల్లు కచంక అంప పొది మీపున, దొప్పలు కేలుదోయి, పుక్కిళ్ళ పవిత్ర కాంచనముఖి జల మొప్పగ వచ్చి, భక్తి రాజిల్ల తదంబు మజ్జనము సేయుచు, భక్తి రాజిల్ల తదంబు మజ్జనము సేయుచు, దొప్పల నంజుడు అద్రిరాజల్లుని ఆరగింపుమన, దొప్పల నంజుడు అద్రిరాజల్లుని ఆరగింపుమన, ఆ పరమేశ్వరుడు రగుండిన. ఎంత అందమైన భావన, ఎంత చక్కని ఇందాక చూడండి. పైంది కోసం భయంకరమైన ప్రాస చేశాడు ఇక్కడ, లలితమైన ప్రాస. లావొత్తు కింద లావొత్తు, లకారం కింద లావొత్తు, విల్లు అల్లుడు జిల్లగా రాజిల్లగా అంటే బాగా. ఎందుకంటే ఇది లలితమైన సన్నివేశం, తల్లి బిడ్డకి భోజనం పెట్టే సన్నివేశం. ఇక్కడ భయంకరమైన పదాలు ఉండకూడదు అంత ఆలోచిస్తాడు కానీ. ఇందాక పందిని వేటాడే సన్నివేశం, ఇక్కడ బిడ్డకి అన్నం పెట్టే సన్నివేశం. దేవుడైనా బిడ్డైనా ఏదైనా ఒకటే కదా. అందుకని పట్టుకురావాలి, తామరాకు దొప్పలు ఇందులో ఉన్నాయి. అందుకని వీళ్ళు ఇలాగే పట్టుకుని ఇలాగే ఇంటి దగ్గర పెట్టుకున్నాడు. అమ్ము అమ్ములపోతే ఎలాగో ఇక్కడ వీళ్ళు ఒక సొంత అంపపోతే వీపం. దప్పలు కేలుదోయి, రెండు చేతుల్లోనూ రెండు దప్పలు ఉన్నాయి. మీరే గమనించండి, మీరు ఇక్కడ అభిషేకానికి జలం ఎక్కడ తేవాలి? వాడికి అనుమానం వచ్చింది, అంతే చెయ్యాలి. భగవంతుడు ఎందు ప్రేమ ఆచారం వాడికి అనవసరం, వాడికి తెలియదు కూడా. అందుకని అలాగే ఉన్నాడు. అక్కడ చెరువు ఉంది, ఆ చెరువులో ఇలా నోటి పెట్టి ఉమ్మ లాగాడంటే పుక్కిట్లో నీళ్ళు. ఎంత అపచారం నిజంగా! బ్రాహ్మణైన వాడు ఎవడన్నా చూస్తే వాడు ఆత్మహత్య చేసుకుంటాడు అజ్జబాబు. తర్వాత అదే పాత్ర ప్రవేశిస్తుంది, అద్భుతంగా ఉంటుంది కదా. ఇదేమిటి, ఇది ఎక్కడ ఆచారం? ఇది నోట్లో నీళ్ళు పుక్కి నుంచి ఉమ్మేస్తాడు. నాకు అవన్నీ అనవసరం, స్వామికి స్నానం చేయించాలి, నాకు కడిలేదు. ఏం చేయమంటే చేయగలలేదు. భగవంతుని పట్ల ఉండాల్సింది భక్తి కంటే కూడా ప్రేమ. మన బిడ్డల పట్ల మనం ప్రేమ కదా, బిడ్డలు భక్తి చూపిస్తామా? బిడ్డ దగ్గర కూర్చొని జ్వరం వస్తే మందు చేస్తావా? భజన చేస్తావమ్మా, మందు చేస్తావు ముందు. మందు వల్ల కాకపోతే భజన చేస్తావు. అందుకని వాడికి మందు వేయడం మానేసి సాయి రామ సీతారామ అంటే కొమ్మ కొడతాడు వాడు. ఈ మాత్రం సొంత ఆసుపత్రిలో జరుగుతుంది మీదకి. ఇక్కడ కళ్ళలో ఒత్తిడి వేసుకుని తల్లుడు అక్కడ కూర్చుంటారు, తగ్గలేదమ్మా తగ్గలేదమ్మా అని. అసలు ఆ ప్రేమకు వాడికి తగ్గిపోతుంది. మా అమ్మనా దగ్గర కూర్చుంది, మా అమ్మనా దగ్గర కూర్చుంది. ప్రేమ సగం తగ్గిస్తుంది భగవంతుని పట్ల అంత ప్రేమ. అందుకని పుక్కిళ్ళ పవిత్ర కాంచనముఖీ జలము, ఎంత తగ్గ చెప్పాడు, పవిత్రమైన సువర్ణముఖి నది జలాన్ని పుక్కిట్లో నింపెట్ట. ఉమ్మే సిద్ధమే, ఏం అనుమానం లేదు, ఇంక సిద్ధంగా ఉండాలంటే. లేక ఇద్దరు భార్యలను అటు ఇటు పెట్టు కూర్చొని నేను పరువేం కావాలి? వాడు వచ్చి మొహం మీద ఈ ఉమ్మేస్తే వీళ్ళిద్దరూ అందరూ అమ్మా నీ సంగతి ఇదా ఏదో అనుకున్నాం మేము. అందుకని వాడు చూడడానికి సిద్ధంగా ఉన్నారు గంగా పార్వతిని. వీడేమో నోట్లో నీళ్లు పట్టుకొస్తారు, నోట్లో గంగా. పవిత్ర కాంచనముఖి జలమొప్పగ వచ్చి భక్తి రాజిల్ల తదంబు మజ్జనము సీ. అక్కడికి వచ్చాడంతే దుర్ర అన్నది ఎంత వచ్చాను. ఆ నీళ్ళు మొత్తం శివుడి మీద పడ్డాడు. ఎవడు చూడలేదు కాబట్టి సరిపోయింది. మరొక ఎవడన్నా శివభక్తులు చూసింటే మద్ద చేస్తారు వీళ్ళు. ఇదేం ఆరాధన ఎప్పుడు చూడ. పైగా వీడు కూడా ఇదివరకు చేసిన విధానం కాదు, పని జరగాలి అంతే. నేను అనుకున్న పని జరగాలి అంతే. ఇందులో ఆచారం ఉందా అనాచారం ఉందా నాకు తెలియదు. ఆ విషయం నాకు ఇంతకంటే సాధనం లేదు. ఏం చేయమంటావు అంటే భగవద్ ఆరాధన కోసం చేసే ప్రయత్నం ఉంటే చిత్తశుద్ధిగా అన్ని అవయవాలు మనస్సు సహా ఉపయోగించి చెయ్యాలి. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యా ఆత్మనావా ప్రకృతే స్వభావా కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. శరీరము వాక్కు మనస్సు సర్వేంద్రియములు వీడితో నేను రోజంతా చేసిన పనులనే నీకు అర్పించేస్తున్నాను. రాత్రి పడుకోబోయే ముందు ఖచ్చితంగా ఇది చదువుకోండి. నేను రోజు చదువుకుంటాను, నేను చేసేదే మీకు చెబుతున్నాను. ఇంక పాపాలు మన దగ్గర ఉండవండి. ఆయనకి అర్పించాక నేను రాత్రే మళ్ళీ పొద్దున ఫ్రెష్గా పాపాలు చేసుకోవచ్చు తాజాగా. మళ్ళీ రాత్రి అర్పించదు. ఏ రోజు ఆ రోజు బ్యాంకులో క్యాషియర్ ఉంటాడు చూడండి, డబ్బంతా మేనేజర్కి అప్పగించి వాడు వెళ్ళిపోతాడు. మేనేజర్ దస్తాడు రాత్రి 11 అయినా బ్యాలెన్స్ తేడా. క్యాషియర్కి పిల్లలు మనం అంతా క్యాషియర్లు అంతే, ఆయన మేనేజర్, ఆయన చూసుకుంటాడు. ఆయన లెక్క ఆయనకి అప్పగించేస్తే ఏదో చేసావా, నువ్వు చేయమంటే చేసావు, మేము మటర్ చేద్దామని అనుకున్నా, మరి నువ్వు సహకరించబట్టే కదా మటర్ అయింది, నీకు సంతోషం, థ్యాంక్స్. ఆ మటర్ పడితే నీకు అర్థం చెప్పేయండి, ఏమి శిక్ష ఉండదు. ఆ చిత్తశుద్ధి ఉన్నవాడు నిజంగా మన్నాడు ఇంకో మటర్ చేయలేని వాడు. ఎందుకు చేస్తారండి, భగవంతుడికి అర్పించే పనులు చేసేవాడు తప్పులు చేస్తాడా? ఆలోచించుకోడు, అందుకే పెట్టారు. చిత్తశుద్ధి ఉన్నాక ఎందుకు చేస్తారండి? అంతే అంబు మధ్యాహ్నము చేసి ఆ పుక్కి నీళ్ళు అలా ఉమ్మేసినాడు చేశాడు. అప్పుడు ఈ దొప్పల నంజుడు, ఈ దొప్పల్లో ఉన్న మాంసం ఉంది, ఇది విరిగే పెట్టాడు. ఇది ఇప్పుడు ఉంది కదా, అదిరాజల్లుని ఆరగింపు మన. ఎంత పదం వాడాడు, లకార ప్రాస కోసం తెచ్చింది కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అదిరాజు అల్లుడు, ఆయన ఎటువంటి వాడు, ఆయన స్టేటస్ ఏమిటి, ఆయన హోదా ఏమిటి? హిమాలయ పర్వతానికి అల్లుడే ఆ హేమంతుడు. ఎలాంటి వాడు, అత్యుత్తర శ్యాం దిశి దేవతాత్మ హిమాలయో నామ నగాధిరాజక పూర్వాపరం వారిని దీవిగాక్ష చిత పృథివ్యా ఇవ మానదండగా అనర్ఘరత్న ప్రభవశ్యయస్య తిమం సౌభాగ్య విలోపి జాతం ఏకో హి దోషో గుణ సన్నిపాతే నిమజ్జతీందో కిరణేష్వాంక. ఇంత అద్భుతంగా 15 శ్లోకాల్లో కాళిదాసు వర్ణించిన హిమవంతుడు ఎలా తెరిపి లేకుండా వర్ణిస్తాడు ఆయన హిమవంతుడు. మొట్టమొదటి కుమార సమూహం ప్రథమ సర్గంలో 15 శ్లోకాలు అలాగే ఉంటాయి. అంత అద్భుతంగా వర్ణించిన హిమవంతుణ్ణి అటువంటి అల్లు, ఆయనకు అల్లుడు. ఈయన అల్లుడు ఎవరికైనా బియ్యానికి కయ్యానికి సమానమైన ఉద్యం అంట. నేర్చుకోవాలి, నిజంగానే ఇవ్వాలి. పిల్లలు కొంతమంది ఉన్న చేత మీ ఇష్టం వచ్చినట్టు మీరు కుటుంబ హోదాతో సంబంధం లేకుండా రిక్షావాడు కొడుకుని ప్రేమించిన పెళ్లి చేసుకున్నా అంటే ఈవేళ బాగానే ఉంటుంది, 6 నెలలు బాగానే పెడుతుంది.
ఆరు నెలలు బాగానే ఉండదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు, నిన్ను చూస్తుంటే అని పాట పాడతాడు. ఈ అమ్మాయికి చాలా ఆనందంగా ఉంటుంది, నన్ను చూస్తే ఆకలి దాహం లేవుట, ఎంత లవరు. కొత్తలో అలాగే అంటారమ్మా, నీకు తెలియదు, మీ అమ్మని అడిగితే చెబుతుంది రహస్యం. మగాళ్ళు వ్యవహారాలు ఎలా ఉంటాయో ఆవిడకి అనుభవం చెబుతుంది. ఓ పెళ్లి కూతురు పెంచి పెట్టిందిరా, పెళ్లి చూపులు పెళ్లి కొడుకు వచ్చి వెళ్ళిపోయాడు. నేను చేసుకో, నేను చేసుకో, నచ్చిందని అడిగాను, నేను చేసుకో, నేను చేసుకున్నాను. అలా ముచ్చుమొహం వాడు, కొబ్బరి పుచ్చులు ఎలా ఉందో చూడు అమ్మ, నేను ఎందుకు చేసుకుంటాను. వెంటనే తల్లిదండ్రులు అదేమిటే, మీరు ఆనందం నేను చేసుకోవాలా అని ఈయన అక్కడే ఉన్నాడు. అప్పుడు చూసుకోండి నేను మొహం ఎలా ఉంటుందో, అప్పుడు వీడియో తీయాలి. అలా అంటావేమిటి, మీరు ఆనందం నేను చేసుకోవాలా, తప్పదు ఏంటి. ఈ తేడాలు వస్తే ఆర్థికమైన విషయాలు తర్వాత చాలా ఇబ్బందులు పెట్టేస్తాయి. ముందు బాగానే ఉంటాయి అన్ని, ఆదర్శంగా గవర్నమెంట్ వారు కూడా 50 రూపాయలు సాయం చేస్తారు, పోలీసులు పని చేస్తారు, వాళ్ళ సొమ్మేం పోయింది, పోలీసు గారు కూతురు కదిగా వాళ్ళు చేసేస్తారు. వాళ్ళ అమ్మాయికి వస్తే తెలుస్తుంది వాడికి బాధ. ఇప్పుడు 6 నెలలు అయ్యేసరికి ధనవంతులైన వాడు అబ్బాయి ఉంటాడు, అప్పుడు మొదలెడతాడు, వెండి కంచం పెడతాడు పెళ్లి కూతురికి భోజనానికి పెట్టి తింటూ ఉంటే, ఐ థింక్ దిస్ ఈస్ ఫస్ట్ టైం యూఆర్ టేకింగ్ ది లంచ్ ఇన్ దిస్ అంటాడు వాడు. వెదవమాట అనకపోతే వాడు బుర్ర ఊరుకోదండి. అప్పుడు ఈ పిల్లకి ఫీలింగ్, నాకు వెండి కంచం లేదనేగా ఎలా అంటున్నాడు అని. అవునవును మా ఇంట్లో వెండి కంచాలు, ఓకే ఓకే ఇట్స్ ఆల్ రైట్. అదే ఇంగ్లీష్ ఒకటి మళ్ళీ దీనికి, ఈ బోడి పేమను తెలుగులో చెప్పలేడు వాడు. ఇక అక్కడి నుంచి మొదలవుతాయి. అంతేత వెండి కంచం ఉన్నవాడే నువ్వు చేసుకుంటే, లేదా ఆకులు తినేవాడిని చేసుకుంటే గొడవ లేదు. విజయానికి కయ్యానికి నువ్వు దెబ్బలాట పెట్టినా సరే ఎన్నికల్లో పాల్గొంటారు, లేదు చూస్తాం కదండి, సమానమైన వాళ్ళు పాల్గొంటే పోటీ బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకని గ్యారంటీగా గెలిచేవాడి దగ్గర ఎవడో తాటాకు లాంటి వాడిని పెడితే, ఈ తాటాకు వాడి మీద నెగ్గినా వాడికి గౌరవం ఉండదు. పైగా కర్మకాలి వాడి చేతుల్లో ఓడిపోయాడు, ఎంతకంటే అవమానం ఇంకోట్లేదు. అందుకని కయ్యానికి సమాన బుద్ధి, విజయానికి సమాన బుద్ధి. విజయం అంటే వివాహం, వివాహం ప్రకృతి, విజయం వికృతి. యువతి యువకులు గ్రహించవలసిన విషయం ఖచ్చితంగా సమానమైన బుద్ధి. అంటే ఇంచుమించుగా 10 ఎకరాలు అంటే 10 ఎకరాలు అక్కడే ఉండక్కర్లేదు, ఓ 8 ఎకరాలైనా ఏడవాలి. అందుకని అరకరంగానే చేసుకుంటే కష్టమండి, నడవదు. తర్వాత ఏవో గొడవలు వస్తాయి, సంసారాలు దెబ్బతింటాయి. అందం విషయమైనా అంతే, ఏదైనా అంతే, సుమారుగా మనలాగా ఉండేవాళ్ళు, మన మధ్యతరగతి వాళ్ళు ఓకే అయిపోయింది. వాళ్ళ అదృష్టం బాగుంటే వాళ్ళు సంపాదించిన కోటీశ్వరులు అవనేయండి, ఎవరు వద్దనారండి, మనం కోరుకుంటాం కదా ఆ విషయం. వాళ్ళు అవనేయండి, ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఇంకా కోటీశ్వరులను తెచ్చుకోమనండి. సమానమైన ఉద్యం అనమాట. అందుకని అగ్నిరాజైన వాడు ఆయన అల్లుడు తిని ఎవరిని తీసుకుంటాడు, అటువంటి వాడిని తీసుకుంటాడు. ఎందుకని ఒక పర్వతాన్ని ధనుస్సుగా స్వీకరించాడు, మీరు పర్వతాన్ని ధనుస్సుగా స్వీకరించాడు శివుడు. అందుకని ఏమవుతురా, మా అమ్మాయిని ఇవ్వదగిన వాడే, నేను ఇంత పర్వతం కానీ ఆయన చేతిలో పట్టుకున్నాడు దాన్ని. మీరు పర్వతం పైగా హిమవంతుడి కంటే పెద్దది, గొప్పది, బంగారు పర్వతం. ఇది వెండి కొండ, అది బంగారు కొండ. అందుకని ఇచ్చాడు ఊరికేమలేదు పిల్లలే, ఆయన తిరుగుతూడేటి, ఆయన కంటే ఎక్కువ. ఇంకోటి కూడా తేడా ఉందండి, మగ పిల్లాడికి సంబంధించిన పిల్లల కోడల్ని కాస్త తక్కువ కుటుంబం నుంచి చూడమన్నారు శాస్త్రంలో, ఆడపిల్లని ఇచ్చే చూడ కాస్త ఎక్కువ చూడమన్నారు. దానికి కూడా లౌక్యాలు చాలా, కానీ వివరాలు మనకంటే కథ పెరుగుతుంది. కానీ అన్ని ఆలోచించి చెప్పారని ఏమి ఊరికే సరదాగా చెప్పేసిన మాట్లాడతారు. అన్నిటిని తేడాలు ఉన్నాయి, ఇది ఇచ్చిన వాళ్ళకి అందరికీ తెలుస్తుంది ఆ విషయం. మగపిల్లాడికి ఎప్పుడు మనకంటే కాస్త తక్కువ కుటుంబం తెచ్చుకుంటే ఆ పిల్ల ఎగరకుండా ఉంటుంది, నేను పట్టుకొచ్చా నీకేముంది బోడి అంటే ఏం చేస్తారు వీడు. ఆడపిల్లలు కాస్త ఎక్కువ చోటిస్తే ఇక్కడ ఉన్న దానికంటే ఎక్కువ సుఖపడుతుంది. ఇది అది ఆలోచన అంత చేస్తారు పెద్దవాళ్ళు చేస్తే, పిల్లలు చేసుకుంటే ఏముంది, బస్ స్టాండ్లో చేసుకోవడం, రైల్వే స్టేషన్లో వీడు ఎక్కడ ఇచ్చాడు. అందుకే పెళ్లికి మావిడాకులు కడతారు, ఇంకే ఆకులు కట్టరు. ఎందుకు తెలుసునండి, మా విడాకులు, విడాకులు వద్దురు అబ్బాయి, విడాకులు వద్దురు అబ్బాయి అని చెప్పడం కోసం మావిడాకులు కడతారు. మా అంటే వద్దని అర్థం సంస్కృతం, విడాకులు వద్దు, విడాకులు వద్దు. అప్పటి నుంచి ఆకులు చూస్తుంటే బాబు ఇగో చూస్తున్నాం కనపడుతున్నాయి, ప్రమాదం కూడా. అందుకని మావిడాకులు వద్దు, మావిడాకులు వద్దు, విడాకులు వద్దు, మా తీసేస్తే విడాకులే. దంపతుల మధ్య ఎప్పుడు మా అనే భావన ఉండాలమ్మా, నీ నా వస్తే మా పోయిందంటే మిగిలింది విడాకులే. అందుకని మావిడాకులు కడతాను అవధానంలో అప్రస్తుత ప్రసంగం వేస్తారు వంకర ప్రశ్న, అంతకంటే టింకరగా మేము సమాధానం ఇస్తాం. మా విడాకులే ఎందుకు కడతారండి అంటే నేను చెప్పాను, అలాగే తూచింది చెప్పాం సరిపోయిందిగా. ఇంత జాగ్రత్త ఉందండి, అందుకే సమానమైన వాడికి ఇస్తాడు. అటువంటి ఆయన పట్టుకుని పంది మాంసం ముక్కలు పెట్టి తినమంటే ఆయన తింటాడా అండి, అదన బాడ దుర్జుడు ఉద్దేశం. ఆయన హోదాకి తగిన ఆహారం కాదండి. కానీ ఈయన ఏమంటున్నాడు, అయ్యో నేను పెడితే తినలేదు ఉంటాయా, కాలమో క్రొమ్మగో మాడంగానెనోగావో నీకుందాలవో అలవడవో తినవేలా కరుగుట్లు పార్వతీశ్వర చెకుమార్ ఆకలి కాదో భక్తింతేకు గలవాడగానో తినవేల శివ అర్రాకల వెట్టక పలాశనాశక్తుడమై చేపని భుజింపమే.
ఎంత బతిమాలుతున్నాడు. కాలవో క్రొవ్వవో మాడంగాలేను, సరిగ్గా కాలలేదా? ఎందుకంటే మొగాడు కదా, వీడికి వేయించడం చేత కాదు. వీడి ఇంటి దగ్గర చిన్నక్క పెద్దక్క ఇద్దరు ఉన్నారు, వీడికి సిస్టర్స్, వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళు ఎవరో వేయించి పెడతారు వీడు మొదటిసారి ఈ వేయించడం. అందుకని నేను సరిగ్గా కాల్చలేదా, నాకు తిరిగిదమ్మా, ఏం చేయమంటావా అమ్మ, నాకు చేతనేది పెట్టానయ్యా. క్రొవ్వవో, ఒకవేళ నేను తెచ్చిన పంది సరైంది కదా, కొవ్విని పంది కాదా, నువ్వు ఊరు వెళ్ళి కొవ్విని పంది పట్టుకొస్తా. ఇదంతా మీరు గమనించండి, బిడ్డ అన్నం తినకపోతే తల్లి ఈ మాటలన్నీ మాట్లాడుతుందా మాట్లాడదా? నేను దాన్ని నాకు నచ్చదు అంటే బెల్లం ముక్క మాట వేస్తా, తింటావా, నాకు చాక్లెట్ ఫోన్లే, ఈ దినేస్తే చాక్లెట్ ఇస్తా. ఇవన్నీ మనం చేస్తున్న పనులే కదండి, అది మనం బిడ్డ దగ్గర చేస్తాం. భగవంతుడి దగ్గర మాత్రం నేను చెప్పానుగా, ప్రణయ స్వభావ స్వామి లోపలెట్టేయండి అంతే, లోపలెట్టేయడమే మొత్తం, వాడి దగ్గర పెట్టేది ఏం లేదు. పోను తింటాడేమో ఒక అరగంట, పోను ఒక పావు గంట, డ్రామా కోసమైనా బతిమాలతాం. పోను డ్రామా తినడం మనకు తెలుసండి, ఒట్టి బొమ్మే బతిమాలడాన్ని అభ్యాసం చేయండి. దేవుడు పూజ గదిలో తలుపులేసేయండి, తలుపులేసి మీరు అభ్యాసం చేయండి ఒక పావు గంట. అసలు ఆ బతిమాలడంలో ఆనందం ఉందమ్మా, వాడు కనపడకపోని అయినా సరే చాలా ఆనందం ఉంది, కళ్ళమ్మ నీళ్లు ధారగా కారుతుంది. ఈ పిల్లల కోసం చేసేదానికంటే అక్కడ చేయడం చాలా మంచిది. వీడిని వేళ మనం బతిమాలి అన్నం పెడతాం, రేపొద్దున వీడు మనకు అన్నం పెట్టడానికి ఏడుస్తాడు. జరుగుతున్నది అదేగా, ఇంత ముద్ద తినక ఏ డీపింగ్ చేయనున్నాడు, పెద్దయ్యాక అన్నం పెట్టడం తల్లి గురించి ఆ బాధ చెప్పడం అడిగితే సహస్రావతారంలో చెప్పాను ఈ పద్యం, ఒళ్ళు మండిపోయి, ఇంత ముద్ద తినక ఏ డీపింగ్ చేయనున్నాడు, పెట్టపోక ఏ డీపించు నీడు, ఇంత ముద్ద తినక ఏడిపించను నాడు, పెట్టపోక ఏడిపించు నేడు. ఎంత ఏడ్చిగంటిని ఏడిపించడు వాని, ఎంత ఏడ్చిగంటిని ఏడిపించడు వాని, కడుపు పగిలిపోవు ఘటనలివి. కడుపు పగిలిపోతుందా తలుచుకుంటే, ఈ ఎదవకి అన్నం పెట్టడం కోసం వెండిగిన్న ఒకటి అప్పు చేసుకుని అందులో వెన్న ముద్ద పెట్టి అది పెట్టి నానా దాబిళ్ళు రావే జాబిళ్ళు రావే అని మేళ్ళని తిరిగా మాకు మేళ్ళ అయిపోయినా పక్కని డాబా వాళ్ళని అడిగి మరీ ఎక్క, వాడు గంట గానీ నా చేతిలో ముద్ద తినలేదు, విడి వేడి వాడు నాకు ముద్ద పెట్టడానికి ఏడుస్తున్నాడు ఈ ఎదవా తల్లి. అంతకంటే క్షోభేదన ఉందని ఇవాడు నిజంగా కుటుంబాల్లో లేదు ఈ పరిస్థితి. పెట్టే కుటుంబాల్లో కూడా ఏదో అనవసరంగా పారేసినట్టు పారేయడం, అలా ఓ ఎక్స్ట్రా క్యాండిడేట్ చూస్తున్నట్టే శ్రద్ధగా పెట్టద్దు. వాడు కావడు, కావడు కావలసినవన్నీ పెట్టాలి, ఆవిడ రుచులన్నీ చేయాల్సింది. మనకి ఏదో ఆవిడ ఏదైనా తినకపోతే ఆవిడ తినడం మానేసింది. బిడ్డలకు పెడతారు, ఇప్పటికీ దేశంలో స్త్రీలందరూ అంతే, ముందు పిల్లలకి పెడతారు, తర్వాత మొగాడికి పెడతారు, అప్పుడు తింటారని. అందుకే వాళ్ళకి పాపం చేసిన పదార్థం మీద కాంక్ష ఎక్కువ. ఇందాక చెప్పేమే రెట్టింపని, అసలు రెట్టింపు ఎక్కడ వస్తుందంటే చివరి తింటారు కదా పాపం, కొంచెం కూర మిగులుతుంది, ఏం వదిలేస్తానులే అని అందులో అన్నం వేసి కలిపేసి బయట ఏం బారేస్తానే లోపల బారేస్తారు. తాపత్రయం చేశారు కదండి, వంట చేశారు, చేసి చేయని వాడికి ఏం తెలుస్తుంది, నువ్వు సగం వదిలేస్తావు సగం తింటావు. వాళ్ళు కష్టపడి చేశారు, ఏం బయట ఏం బారేస్తానులే, పని మనుషులు కూడా పట్టుకెళ్ళట్లేదు ఈ రోజుల్లో, నిజంగానే పట్టుకెళ్ళట్లా, లోపలే బారేద్దాం. అందుకనే పెళ్ళయ్యాక రెండేళ్లకు చూస్తే కొంచెం టుమ్టుమ్ ఎందుకు వస్తారంటే ఇది రహస్యం. అంతకుముందు తినరు తల్లి బతిమాలన తినరు, అందుకని ఆడపిల్లలను చూడండి మీరు అసన్నగా ఉంటారు, ఇలా స్లిమ్ స్లిమ్ అని అందమైన పేరు దాన్ని. ఇప్పుడు స్లిమ్ కాదు, శ్రమ అవుతారు తర్వాత. ఎందుకని, ఇదే తాపత్రయం పెరుగుతుంది, ఓపిక పని కూడా పెరుగుతుంది, కాస్త తినాలని అనిపిస్తుంది, రుచిగా చేసాము, ఎవడు తినకపోతే ఏమైపోతుంది ఈ పదార్థం. మొగాడికి ఏముందండి, వాడికి తీసుకున్నా నచ్చలేదు అని పోతారు వాడు, వీళ్ళు హోటల్కి వెళ్ళి ఫాస్ట్ ఫుడ్, ఇక్కడ ఇప్పుడు ఫాస్ట్, ఆవిడకి అలా కదా, ఆయన తినలేదు నేను తినకపోతే ఎలాగా, ఫోన్లే నేనే తింటాను అని పాపం ఓ పక్క బాధపడుతూనే లాభం చేస్తున్నాం. ఇవన్నీ మన సంసారంలో ఉన్న విషయాలే ఆయన చెప్పాడమ్మా, కొత్త విషయాలు ఏమీ కావు, మనం రోజు చేస్తున్నవే భగవద్భావనతో చేద్దాం అంతే తేడా. ఇది తెలుసుకున్నాం కాబట్టి భగవద్భావనతో చేస్తే చాలు, ఏమి మీరేం మార్చుకోలేదు పద్ధతులని, మధ్యలో శివుడైన కూడా ఒకటి పెట్టండి అంతే. కాలవో క్రొవ్వవో మాడంగాలేను, కొవ్వెక్కిన పంది కాదా, పోనీ ఎక్కువ కాలిపోయిందా మాడంగాలేను, మాడిపోతే మనం బొగ్గులైపోతే ఎలాగండి బంగాళదుంపలు, బొగ్గులైపోకూడదు కదా, ఎక్కువ మాడకూడదు. అందుకే అక్కడ దగ్గరుండి అలా వేయించాలి, వేపుల్లో రహస్యం అది, నాకు తెలియకపోయినా చెప్పేస్తున్నా, ఇలా వేయించాలి దగ్గరుండి. అంతేగాని ఇలా ఓసారి అన్నాం, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆనందం సీరియల్ అన్నాం, ఆ మధ్యలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు ఓసారి మళ్ళీ ఇలా అమ్మా శరత్ బాబు వచ్చాడు అనగానే పరిగెత్తాడు, అలా అయితే ఎప్పుడు సరిగ్గా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మొగుడు ఏం చేయడానికి, వాడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే బాగుండరా ఓసారి ఇలా అంటారు. సీరియల్స్ వచ్చాక కొంచెం ఇబ్బందిగా ఉంది పరిస్థితి, అవసరమైతే అదేదో ఈ పొయ్యి కూడా టీవీ దగ్గర పట్టుకోవడానికి కూడా గొడవ చిన్నదిన పోతుంటే. దగ్గరుండి చేస్తే ఆ పదార్థమైన పూర్వం మీరు పెద్దవాళ్ళని అమ్మమ్మల్ని నాయనమ్మల్ని గమనపడ అక్కడ కదిలేవారు కాదు. ఆ ఒంటిల్లే కైలాసం, అదే వైకుంఠం. ఆనందంగా చేసేవారు పేగా, ఎంత పనైనా సరే నా బిడ్డల కోసం చేస్తున్నా, నా మనవాళ్ళ కోసం చేస్తున్నా, ఏ పర అయ్యవాళ్ళా పైగా ఎవరైనా పలకరిస్తే ఎందుకమ్మా ఇంత కష్టపడుతున్నావు అంటే ఎవరి కోసం పడుతున్నావు రా, నా బిడ్డల కోసం నేను పడుతున్నాను. ఇప్పటికీ మా అమ్మలాగే ఉంటుంది, నా బిడ్డల కోసం 87 ఏళ్ళు ఇంకా కోళ్ళ కూరగాయలు తగ్గిస్తుంది, ఇంకా కూర్చుని నువ్వు కూర్చో అమ్మా అంటే కూర్చునేవిడు చేస్తావు రే, కూర్చుంటే కాలు సాగదమ్మా. ఇప్పుడు సాగింది చాలదా 87 ఏళ్ళు అంటే అబ్బాయి కుదరదు, నేను నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తాను, నా జోలికి రాకుంటుంది. అందుకే ఓపిక ఉందన్నాడు. ఇప్పటికే ఆవిడ సార్ నడిచి వెళ్ళి ఆవిడ కాళ్ళ కూర్చోవాలి, సమస్తం ఆవిడ చూసి మేమేం చేయక్కల. ఇప్పటికే ఆవిడ టేకింగ్ కేర్ ఆఫ్ అంతే, అటెండెన్స్ చేసుకూడదు, ఏమి లేదు చేస్తున్న సేవ. ఎందుకని పని చేయడం అనేది వాళ్ళ లక్షణం, పనే వాళ్ళ క్రమశిక్షణ, పనే వాళ్ళ ఆరోగ్యం. అందుకని 87 ఏళ్ళు వచ్చినా మా అమ్మ హీరోయిన్లా ఉంటుంది, స్లిమ్గా ఇక్కడ తీసుకురావడం వీలు కాదు కానీ మా ఇంటికి వచ్చి చూడండి, అస్సలు ఒడు రాలేదు ఆవిడ, సన్నగా ఉంటుంది, సగ్గా ఆరేసిన బట్టల చేత ఆవిడ మడతెట్టుకోవలసింది. కోళ్ళు కూడా చెప్పని చేయను, నేను పెట్టుకుంటానమ్మా నాకు ఒప్పుకుందిగా, నీకు బోల్డ్ పనుంది ఉంటుంది మళ్ళీ అవును ఇలా ఉంటే సంతోషంగా ఉంటుంది. అంతేగాని కూర్చుని ఎవరు చేయరు, మాకెవరు చేస్తారు సంత, మేమే చేసుకోవలసిందే అనుకుని మడతెట్టుకోవడం. ఎలాగో మడతెట్టుకోవడం తప్పదమ్మా, ఏడుస్తూ మడతెట్టుకుంటామే, నవ్వుతూ మడతెట్టుకో. కోళ్ళ చేత నీకు అర్థమైంది కదా, దాన్ని నువ్వు తిడతావు, తిడితే ఆ మాత్రం కూడా చేయదు. అంతకంటే పోన్లే అమ్మా నీ పని నీకుంది అని చెప్పేసి మడతెట్టుకుంటే అయ్యో అత్తగారు ఎలా అంటుంది ఏమిటంటే రేపైనా మడతెడుతుంది ఆవిడ. కమ్యూనికేషన్ స్కిల్ అంటారు దీన్ని, మాట్లాడేనా ఇప్పుడు పలు పని జరగడం ముఖ్యం కానీ దెబ్బలాట ముఖ్యం కాదు కదా. ఆక్షేపణ ఆక్షేపణలు పెద్దవాడు కూడా మానుకోవాలి, ఉన్న చోట ముందు మనం గడుపుకోవాలి జాగ్రత్తగా. అంటే వాళ్ళతో సఖ్యంగా ఉండాలి, వాళ్ళని తిడుతూ ఉంటే వాళ్ళు ఎక్కడ పనిచేస్తారండి, ఏదో మాట అస్తమానం ఆ రోజుల్లోనే. మీ రోజుల్లో ఇలా ఉండవు మాట్లాడక ఆ విషయాలు, మీ రోజులు అయిపోయాయి, ఈ రోజులు ఎలా ఉంటే అలా గడిపేయడమే. మాడంగా నేను చదివిగావో కమ్మగావో, చదివి అంటే రుచి, రుచిగా లేవా లేదా కమ్మగా లేవా. ఇంకోటి నీకుందా అలవో, చిన్నపిల్లల లక్షణం అండి. ఒకటి చూడండి, వాడు తినేది రెండు చేకూడేవి, రెండు కానీ విస్తట్లో రెండు గారు, కానీ వాడు అంటాడు అన్నీ నాకేసి మొత్తం వేసి, అన్నయ్యకి ఏం పెడతాను వీళ్ళు మొత్తం వేసి, గురే నువ్వు తినరా వేస్తాను ముందు వేసేయి అంటాడు వాడు. తర్వాత రెండు తినగానే ఇంక వదిలేసి పారిపోవడం, ఇది అందరు ఇళ్లలో చూస్తున్న లక్షణమే కదా చిన్నపిల్లలు. అందుకని నీకుంజ అలవో ఒకవాడికి తెచ్చినవి 100 గ్రాములు తెచ్చాను సరిపోవకు కేజీ తెమ్మంటావా. ఇవన్నీ అంటే ఇవన్నీ ఎక్కడ నుంచి వచ్చాయి మీరు గమనించారు, వాళ్ళ అమ్మ వాళ్ళని అన్న మాటలు అవ్వండి, అదే ఇక్కడ ప్రదర్శించాడు. ఏది తను నేర్చుకున్నాడో అదే శివుడి దగ్గర ప్రదర్శించాడు. ఇంతకంటే విద్యాభ్యాసం ఏదైనా ఉందా, వేరే యూకేజీ ఎల్కేజీ అన్న చదవాలా, చదవాలి ఎల్కేజీ వాడు చదివేది ఎల్కేజీ, వీపు మీద 10 కేజీ, సద్దన్నం ప్యాకేజీ, వాటర్ బాటిల్ లీకేజీ, ఇన్ని కేజీలు గెలిచి వాడు చదవాలి ఎల్కేజీ. అంతకంటే తల్లి చెప్పేదే చదవండి, తల్లి వాడిని ఇలా బతిమాల పట్టి వాడికి ఎవరన్నా అన్నం తినకపోతే ఇలా బతిమాలాలి. దేవుడైనా సరే దెయ్యమైనా సరే, దెయ్యమైనా సరే అలాగే బతిమంతుడు భయం ఉండకూడదు. అందుకే నీకు సరిపోవా ఇంకా ఆకలి తిన్నవే ఇలా ఆకలు కుట్లు కరుకుట్లు అంటే ఇలా పుల్ల గుచ్చుతారు ప్రత్యేక, అవి అందంగా ఉంటే మళ్ళీ రుచి నంచుకోవడం నంజుడది, కూరలా కలుపుకునే వ్యవహారం కాదు మంచి నంజుడది, అందులో మళ్ళీ సాఫ్ట్వేర్ అది భావసాహారంలో మళ్ళీ రుచికరమైన వ్యవహారం. అందుకని తినవేల ఆకరు కుట్లు పార్వతీశ్వర దుర్జుడు వర్ణించిన విధానం ఉండే నా గొడ నోరుడుతోంది పప్పు తినే అలవాటున్న వాడికి. ఆ పద్యాలు బాగుండి, పంది మాంసం నాకు తెలియదు కానీ పద్యాలు బాగుండి, ఎంత రుచిగా ఉంటుందో మాంసం అనవసరంగా కోల్పోయినావు అనుకుంటున్నాం. పద్యం అంత గొప్పదండి, కవిత్వం అంత గొప్పదండి. నీకు ఇష్టం లేని పదార్థం మీద కూడా ప్రేమ పుట్టిస్తుంది. సాగించింది చదవండమ్మా, భార్యాభర్తల మధ్య ఏ గొడవలు ఉండవు. నీ ఎదురుగా ఉన్న భార్య అందాల రాశిలా కనపడుతుంది, అపురూప సరస్వతిలా కనపడుతుంది, చాలా అనుకూలమైన మనిషిలా కనపడుతుంది సాగించింది అందుకే. అది చదవం మనం, ఊరికే సినిమాలు సీరియల్స్ చూడటం, అందులో ఉండే గొడవలన్నీ మనం పెట్టుకోవడం. సాగిత్యంలో విపరీతంగా వర్ణిస్తారు స్త్రీలని, ప్రతి అవయవాన్ని వర్ణిస్తారు, అనవసర ప్రచారాలు చేశారు, అంగాంగ వర్ణం చేశారు. ఎందుకు వర్ణించారండి, భార్య అవయవాలను అలా చూడమని, ఏ వయస్సులో అయినా సరే అలాగే చూడాలి, అప్పుడు వాటి మీద ప్రేమ కలుగుతుంది. మనుషుల మధ్య అనుబంధం, శృంగార అనుబంధంతో సహా అన్ని అనుబంధాలు బాగుంటాయి. అది లేకపోయేసరికి కాస్త తెల్లవెంట్రు కూడా కనపడగానే అయిపోయిందా ముసల్దానం అయిపోయావు అని నన్ను అప్పటికి వీడు కానట్టు, వీడేమన్నా నవ్వు కూడా ఆవిడ అన్నావు లోకువ. ఇంకేముంటుందండి దాంపత్యం, ఏమిటి ఒక తెల్ల వెంట్రుకు వస్తే ప్రమాదం ఏమిటి, అంత మాత్రం చేత అన్నం పోయిందా, ఏం పోదు మనం చూడగలగాలి. చూసే కళ్ళలో ఉంటుంది సౌందర్యం అనేది ఎదుటి మనుషులో ఉండదండి, అన్నం ఎప్పుడు కూడా వస్తువులో ఉండదు, మన దృష్టిలో ఉంటుంది. నువ్వు చూడగలిగితే 90 ఏళ్ళు ఆవిడ కూడా అందంగానే కనపడుతుంది. ఆ దృష్టి ఇదంతా వాడు అమ్మ నుంచి నేర్చుకున్నాడు. ఈ విద్య అంతా కూడా ఓ మన ఎలా బతిపారు కాబట్టి మనం ఇలాగే బతిమందా. ఆకలి కాదో భక్తి ఎక్కువ గలవాడగాను. ఏమి ఇక్కడ ఆకలి లేదా? ఇంతకు ముందే ఏమైనా తిన్నావా? ఎవరన్నా వచ్చి ఏమైనా పెట్టారా? ఎందుకని చల్లి ఉంటుంది. వీడు తినకపోతే అడ్డమైన కట్టి తింటావు బయటికి వెళ్ళి అందుకే తినట్లా వేదవా అంటుంది కదా ఆ మాట అనమాట. వేదవా ఒకటే అనలేదు కానీ మిగిలినవన్నీ అడిగాడు. ఆకలి లేదా? ఇంతకు ముందే ఏమైనా తినావా? ఇంకో మాట, భక్తిని తేకువ గలవాడగౌరవం. ఎక్కడ నీ తేకువ? ఆకలి వేళల అలపైన వేళల తెకువ హరినామే దిక్కు మరి లేదు. ఆకలి వేళల అలపైన వేళల తెకువ అంటే నిలకడ. నిలకడగా ఉండేది, శాశ్వతంగా ఉండేది దాన్ని తేకువ అంటారు తెలుగు మాట, అచ్చ తెలుగు మాట. భక్తి ఎప్పుడు నిలకడగా ఉండాలి, అవసరార్థం భక్తి కాదు. నిజమైనటువంటి భక్తి మన కోరిక తీరిపోగానే అమ్మాయి ఇంక మానేద్దాం అనేది కాదు భక్తి. ఎప్పుడు జీవితం అంతా కొనసాగాలి, అది తేకువ. అందుకని ఆకలి వేసినా సరే, నీకు అలసట వచ్చినా సరే, నిన్ను నిలకడగా కాపాడేది హరినామమే, దిక్కు మరి లేదు అన్నాడు అన్నమయ్య. అన్ని సమయాల్లోనూ అన్ని సందర్భాల్లోనూ కాపాడేది ఆ శ్రీమన్నారాయణ నామమేనయ్యా. ఇంకోటి నీకు దిక్కు లేదు, ఇంక మరి ఏం లేదు. ఎవరిని నమ్మక, దేవుణ్ణి నమ్మి చెడిపోయిన వాడు లేడు, మనిషిని నమ్మి బాగుపడిన వాడు లేడు. అందుకని వాణ్ణి నమ్మవయ్యా అని చెబుతున్నాడు స్పష్టంగా. ఆ పదాన్ని ఇక్కడ వాడిని ఎందుకు తినట్లేదు నువ్వు? అర్రాకలబెట్టగ పలాశనాసక్తుడవై. నన్ను ఇలా ఇబ్బంది పెట్టకుండా పలాశనం, పలాశం అంటే మాంసం, పలనం కవ్యం, ఆమిషము ఆమిషము కవ్యము పలనము ఇవన్నీ మాంసానికి పేరు. అందుకని ఈ మాంసాహారం తినవయా. ఇంకోటి కూడా అనుమానం వస్తుంది, కొంప తీసి నువ్వు ఏమైనా వెజిటేరియన్ వా, ఇది తినవా, అలాంటి పోనీ అవే పట్టుకొస్తా. ఎందుకంటే తేనె మూడు రకాల తేనె ఉందండి, ఆ తేను పట్టుకొస్తా. దేనికి మాట్లాడినా అందుకని ఒళ్ళు పడింది. నీవ ఆరగింపకుండిన జీవనమేమిటికి శివ, నీవ ఆరగింపకుండిన జీవనమేమిటికి శివ, నీ పదరాజీవముల మీద ప్రాణములే పెడుతునటంచు వ్రాలి ఏడ్వందుడగెన్. ఇది పూజా మందిరంలో నైవేద్యం పెట్టగానే మనం చేయాల్సిన పని. ఒక్కరోజైనా తినమేమిటయ్యా? ఇన్నేళ్ల బట్టి నైవేద్యం పెడుతున్నాడయ్యా దేవతార్చన పేరు మీద, ఒక్కరోజైనా తినవయ్యా, రోజు మేం తినడమేనా అని మాట్లాడండి. సరదాగా బొమ్మతోనే మాట్లాడండి. అమ్మా ఎంత ఆనందంగా ఉండదు, చిన్నపిల్లల్ని గమనించండి మీరు, వాడుకో బొమ్మ ఇస్తే బొమ్మతో మాట్లాడతారు వాడు, వాళ్ళ ఆనందంలో పరవశించిపోతారు. మనం అమ్మవారితో మాట్లాడలేకపోతున్నాం. మీరు ప్రయత్నించి చూడండి పూజా మందిరంలో. అందుకే వివిక్త చేయ నిర్లింగము అన్నాం నేను అటు కథలో. ఏకాంతంగా చేయాలి పూజ అన్న ఉద్దేశం అది. నేను పక్కవాళ్ళు ఎవరైనా ఉండి డ్యాన్స్ ఆడతావు, భర్త భార్య ఎవరున్నా కూడా దాన్ని మనమే చేసుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా ఇంక నాటకం ఆడాం. ఎవరన్నా చూస్తే అనేసరికి మంత్రం కొంచెం పైకి చదివాడు, ఎందుకంటే వాడు చూస్తే ఏమైనా దక్షిణిస్తాడేమో. ఎన్ని ఈ దిక్కు వాళ్ళని దక్షిణ ఏం చేసుకుంటాం ఇదమ్మ? చివరికి ఎలాగో దక్షిణ దిక్కు ఎలాగ తప్పదు, ఎవడు ఉంటాడు అక్కడ? దక్షిణల్ని పెరిగి దక్షిణమే, ఇక మళ్ళీ ఉత్తరం లేదు మనకి, నిరుత్తరమే. ఏమిటి దక్షిణ వాడు ఎవడో వెండం మనకి ఇవ్వడం, ఇలాగ బ్రాహ్మణ మంత్రాలు చదివి మేము పద్యాలు చదివి ఇంకెవడో ఊరికే పైకి వాయి, ఏమిటండి ఇవన్నీ? ఎంతకాలం ఇవన్నీ? మనకు చిత్తశుద్ధి అంటే లోపల నుంచి రావాలి. మన కోసం మనం చదవాలంటే మొహమాటమే లేదు, అది తలుపు వేసినప్పుడైనా సాధ్యం అవుతుందండి. అందుకని ఏకాంతంగా చేయాలి దైవ పూజ. వీధరు మీద కూర్చొని చేసేది కాదు దైవ పూజ, ఏ స్తోత్రమైనా సరే కడుపులోంచి రావాలి. రావాలంటే నువ్వు ఒక్కదానివే ఉండాలి, నువ్వు ఒక్కడమే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు. భార్యాభర్త కూడా విడిగానే చేయాలి దైవ పూజ. కలిసి చేసే వ్రతాలు నువ్వులు అవి వేరే, అవి కాదనట్లేదు. కానీ ఏకాంతమైనటువంటి సేవ ఎప్పుడు ఒక్కడే ఉండాలి. ఉంటే హాయిగా నువ్వు ఏ శ్లోకాలు వద్దు, మాట్లాడు అమ్మవారితో, నీకేం నీకేం కావాలని చెప్పి, ఎవరి వల్ల నీకు బాధ ఉందో అది కూడా చెప్పి, ఏం పర్వాలి. కడుపు చూసుకుంటుంది, ఏడ్చేయి, కడుపు కరువు తీరా ఏడ్చేయి. ముందు గుండె నొప్పి తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది, హాయిగా ఉంటాం. ఖచ్చితంగా ఫలితం నేను నమ్మకంతో చెబుతున్నాను. నేను బడాయి కబుర్లు చెబితే మళ్ళీ నేను జరిగినవన్నీ చెప్పినట్టుకుంటుంది, అవన్నీ బడాయి కబుర్లు నేను అనుభవంతో చెబుతాను. 24 గంటల్లో మీ కష్టం తీరుతుందండి, 24 గంటలు విదిన్ 24 అవర్స్. చిత్తశుద్ధితో ఏడవాలండి. డబ్బు లేదు, డబ్బు గురించి ఆవుని అడగండి, ఎవరిని అడుగుతారేమిటి? ఇలా కొండ కలశం పట్టుకుని కనకధారాదేవి లక్ష్మీదేవి అందులో బంగారు నాణాలు కురిపిస్తూ మన ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి, క్యాలెండర్లు ఉన్నాయి. మనం మళ్ళీ ఎవరి దగ్గర చేయి చాపడండి, వాడిని పోగొట్టడం దాని గురించి. వాడి దగ్గర పద్యం చెబితే వాడు ఏమైనా ఇస్తాడేమో, ఏమిటి ఇచ్చేది? ఆ పద్యం మీద అమ్మవారు మీకు చెప్పు. అందుకే ఆవిడ ముందు నుంచోండి, దయానుభవను ద్రవిణంబుధారం అస్మిన్న కించన విగంగ శిశౌ విషణే దుష్కర్మ ధర్మమపనీయ శిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాగగా. అది చేయాలా చాపండి. నేను 97లో చాపాను ఆవిడ ముందు, మీకు నమ్మకం కలగడం కోసం చెబుతున్నా. బడా ఎనకోకుండా దయచేసి కాలేజీ పెట్టాం, ఓవర్ యాక్షన్ కాలేజీ. ఎందుకంటే కవిత్వం చెప్పుకునేవాడికి గిరిగిపాటి రెసిడెన్షియల్ కాలేజీని పెట్టాం. మా ఫ్రెండ్స్ తినగా ఉండగా రెచ్చగొట్టేసి మీరు సహస్రావధానం చేశారండి, మీరు కాలేజీ పెడితే 1000 మంది చేరతారండి అన్నారు. కాబోసారి పెట్టారు, చేరారు ఉపాధ్యాయులు. పైగా అందరూ యజ్ఞోపవేతం చూపించడం, మనం మనం ఒకటేనండి, మీరు మాకు అవకాశం ఇవ్వండి ఇచ్చాం. వీరందరూ చేరారు పిల్లలు చేరాల, డబ్బులు ఎలా వస్తాయి? పైగా మనకి జాలి, ఎవడైనా ఫీజు కట్టలేనంటే జాలి నువ్వు కట్టద్దురా అన్నావు. మ్యాక్సిమం జీతం అడగగానే గాజులు అమ్మేసి జీతం ఇచ్చాడు. ఇంట్లో వాళ్ళతో కూడా తగదా, దిక్కుమాలి కలిగి దిక్కుమాలి కలిగి 2 ఎకరాలు అమ్మేసాం, 2 రోజులు 4 లక్షలు బెంగొచ్చేసింది మనసులో. తండ్రి గారు ఇచ్చిన ఆస్తి, పిల్లలు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు, వాళ్ళు అడగరు రేపు పొద్దున మా నాన్నగారు అవధానం చేసి అర్పించారంటాడు. మనం ఏమైనా ఇచ్చేనే పిల్లలు లేవదేవడం ఏంటో. అందుకని బాధ వచ్చి నిజంగా నమ్మకంతో శంకరాచార్య కనకధారాస్తవం తెచ్చుకుని అర్థం తెలుసుకుని పండితు అందులో భగవంతుడు దేవుల పాండిత్యం ఉంది కాబట్టి అమ్మవారి ఫోటో ముందుగా పెట్టుకుని ఆచార్య స్వామి ఫోటో పెట్టుకుని ఏడుపే పైగా నాకు ఎక్కువ వద్దమ్మా, నా 4 లక్షలు నాకు ఇచ్చే, నేను ఎక్కువ అడగ చెక్కు రాసేసి అక్కడ నాకు వద్దు, 10 పైసలు కూడా ఎక్కువ వద్దు, నా 4 లక్షలు నాకు ఇచ్చి అని అలా కూర్చుని అంటే స్నానం చేయడం పంచి కట్టుకోవడం కూర్చోవడం అక్కడ, తర్వాత టిఫిన్ అయినా సరే ఏదైనా సరే ముందు నాకు 4 లక్షలు కావాలి మానవుడిని నేను అడగను అని కూర్చుంటే ఆశ్చర్యకరమైన 33 రోజులు నేను ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న రాజుగారు 1 లక్ష రూపాయలు మూట పట్టుకుని నా దగ్గరికి వచ్చాడు. ఎవరు మించాడు ఆయన 30 డే ఇంకా పారాయణ పూర్తి అవ్వాలి 40 రోజులు 33 రోజులు వచ్చి ఏమండి మీరు ఏదో కష్టాల్లో ఉన్నారని విన్నాం, మీరు ఏమనుకోకండి, మీరు మా దగ్గర ఉద్యోగం చేయండి, మేము 2 గంటలు పాఠం చెప్పండి, నేను 10,000 ఇస్తాను నెలకి, 10,000 క్రితం మాట నేను చెప్తే అప్పుడు 10,000 తల ఎక్కువ, నేను 10,000 ఇస్తాను నెలకి, మీరు 2 గంటలు పాఠం చెప్పండి, మీరు సరస్వతి స్వరూపం అండి, మీరు అవధానం చేశారు కవులు, మీరు ఇలా కష్టపడడం పెట్టండి, నేనేం పిలవలేదు ఆయన ఎవరో నాకు తెలియదు, ఎక్కడో చూశాడు వేదిక మీద ఎవరు చెప్పారని ఆయనకి అమ్మవారు చెప్పకపోతే వెళ్ళరావాడు నా కోసం ఏడుస్తున్నాడు అక్కడికి వెళ్ళరా అని చెప్పింది ఆయన వచ్చాడు మన కష్టం తీరి బ్లాంక్ చెక్ ఇచ్చాడు ఆ మహానుభావుడు. మీరు రాసి పొందిన నష్టం అంతా ఎందుకు రాసుకుంటారండి, అక్కడే పరీక్ష అక్కడే జాగ్రత్త, ఆయన ఇచ్చారు కదా 10 లక్షలు రాసి కూడా దెబ్బ కొడుతుంది మళ్ళీ గుండుకి ఎక్కిపోతాం, అత్యాశ పనికి రాదు. సరిగ్గా నేను నా భార్య కూర్చొని లెక్కలేసాం, మనకి రూపాయి అయిన సొమ్ము మనకు వద్దు, ఇక్కడ బెంచీలు ఎన్ని ఉన్నాయో కుర్చీలు ఎన్ని ఉన్నాయో ల్యాబొరేటరీ ఏముందో అంతా లెక్కలు కడితే 170,000 వచ్చింది అంతే నేను చెక్కు రాశాను, నా సొమ్ము నాకు ఇవ్వండి, మీరు నాకు అదనంగా ఇవ్వద్దు. ఆయన ఏమండి ఏ సంస్థకైనా గుడ్ విల్ ఉంటుందండి అని చెప్పి నేను అడగకుండా ఆయన 4 లక్షలు ఇచ్చాడు. నేను అడగలేదు, నేను ఇస్తున్నాను తీసుకోండి, మీరు బ్లాంక్ చెక్ ఇవ్వనా మీరు రాయలేదు, మీ నిజాయితీ నన్ను ఆకర్షించింది తీసుకోండి. అంతే 97లో ఆ ఊరేసి ఆ కాలేజీ గొడవ ఇందులో కలిపి చేసి అక్కడి నుంచి పాఠం చెప్పుకుంటూ కూర్చున్నా. ఈ రోజు నుంచి మళ్ళీ ఇలా అనవలసిన అవసరం రాలేదండి ఎక్కడ కూడా, వచ్చి పడుతుంది. ఎందుకని రోజు అమ్మవారి ముందు లక్ష్మీదేవి ముందు కూర్చుని ఇలా చాపాక చెయ్యి ఇంకోటి ముందు చాపాలంటే అవమానం అది. చా అంతటి విష్ణుపత్ని దగ్గర చెయ్యి చేసి మళ్ళీ మనం మానవుల దగ్గర ఏమండి అంటాం అచ్చా, లేకపోతే మంచి ఆయన అసలు లేని స్థితి లేదు, ఎప్పుడు వస్తూనే ఉన్నాయి ఇవి మొత్తం సమస్తం జనం పెట్టిన ఇందులో మంది ఏమీ లేదు, బెంగేమ లేదు దాని గురించి. అందుకని నమ్మి చేయండి, స్తోత్రం చాలా మంచిది. ఆర్థికమైన కష్టాల్లో ఉన్నాం, 40 రోజులు నియమంగా అలా చేయండి, హాయిగా కష్టాలన్నీ పోతాయి. వస్తాయి అంతే, మీరు చేసే వ్యాపారమే కలిసి వస్తుంది, మీరు చేసే ఉద్యోగంలోనే ఇంక్రిమెంట్ వస్తాయి, మీరు చేసే వృత్తిలోనే డబ్బులు వస్తాయి, ఏదో పైనుంచి ఇలా పడతాయి అనుకోకండి. ఇది ఏమో జరిగింది, ఇలా ఎందరికో జరిగే మీరు వాళ్ళ అనుభవాలు అడగండి. శంకరాచార్య స్వామి వాక్ అటువంటిదమ్మా, లక్ష్మీ కటాక్షం మాత్రమే కాదు ఆచార్య స్వామి వాక్ అటువంటి. ఆయన తిరుగులేదు, ఇంకా ఆయన మాట చెప్తే ఆయన శ్లోకం అంటే అంతే, ఇంకా ఆయన సాహిత్యం ఏదైనా అంతే, అంతటి నమ్మకం ఉండాలి. అందుకని నీ ఆరగింపకుండిన జీవనమేమిటికి శివ నీ పద రాజీవముల మీద ప్రాణములే విడుతునటంచు వ్రాలి ఎడ్వందుడగన్. నువ్వు శివ నువ్వు కనుక తినకపోతే నీ పదరాజీవముల మీద నీ పాదములనే పద్మాల మీద నీ ప్రాణాలు విడిచిపెట్టేస్తాను అని వాడు తల బద్దలు కొట్టుకుంటూ సిద్ధపడ్డాడు. అప్పుడు ఆయనకి అమ్మ జాలేసింది, అమ్మ బాబోయ్ వీడి ఇల్లు బంగారంగా చచ్చిపోయేలా ఉన్నాడరా, వైకుంఠద్రుహినాది దేవతలు గొల్వన్ వామసీమావరోధాకారుండై నాగచర్మవసనుండై చంద్రరేఖాధరుండై కాకోదర భూషణుండై బలక్షానంగ భస్మాంగుడై లోకం వ్యాపిత పాండు దీదితి కరాలుండై వృషారూఢుడై. స్వామి ఇంతటి పరికరాలతో రావాలి మామూలుగా, కానీ వీడు అన్నం తినడం కోసం వస్తున్నాడు కదా, మరి ఎవరు అయినా సరే అన్నం తింటే ఏం చేస్తామంటే బయటికి వెళ్ళి వచ్చిన బట్టలన్నీ తీసేసి లింగిపోయి కొట్టు కూర్చుంటారు. అందుకే ఆయన కూడా చాలా మామూలుగా గజ చర్మం ఒకటి ధరించి అక్కడికి వచ్చి ఎందుకయ్యా తలబొద్దలు కొట్టుకుంటావు రావయ్యా అని పక్కన కూర్చుని అది మరి అలా చెప్పిన మాట వినాలి మంచివాడివి, మళ్ళీ వాడికి ఆ సర్టిఫికెట్ తిన, ఎందుకంటే వాళ్ళ అమ్మ అలాగాడు మంచివాడు తినే అని ఆయన పెట్టడం ఈయన తినడం ఆయన పెట్టడం ఈయన తినడం, ఎంత అద్భుతమైన సన్నివేశం ఇది. అలా జరుగుతోంది. కథ మలుపు తిప్పుతున్నాడు దూర్జయుడు.
ఈయన ఒకరోజు కాదు, రోజు ఇంక పేసిలేదు, ఇంకా ఇంకా అగ్రిమెంట్ అయిపోయిందిగా, ఇంక పేసి ఏముంది, రోజు ఈయన మాంసం తినడం చెప్పాడు. పైగా ఈయన అడగడం, నిన్న పని తెచ్చావు కదా, ఇవాళ ఏం తెస్తాం, ఇవాళ వేరే తెస్తాను, జంక భలే ఉంటుంది రెండు పూలు పట్టుకురా, నేను పార్వతీదేవి ఎప్పుడు ఇలాంటివి ఉండదు, ఆ వంటలు వేరే. పైగా వాళ్ళ ఇంట్లో పొయ్యే కష్టం, అదంతా మంచు కొండ, అది ఫ్రిడ్జ్ తప్పితే అక్కడ పొయ్యి లేదు. అందుకని ఈయన కూడా సరదాగా ఉంది, మీ అమ్మవారు ఎప్పుడు పెట్టలేదయ్యా ఇవన్నీ, నాకు వెరైటీ ఫుడ్ బ్రహ్మాండంగా ఉంది, పట్టుకురా బాగా నేను తినకపోతే చచ్చిపోతాడు వాడు. వాడి కోసం ఈయన, ఈయన కోసం వాడు, ఎందుకంటే వేరే ప్రపంచం ఉంటుందండి నిజంగా. అసలు మన బిడ్డ కోసం మనం తాపత్రయపడుతూనే ఒళ్ళు మర్చిపోయి ప్రపంచాన్ని మర్చిపోయి మనం అక్కడ తన్మయావస్థలో ఉంటున్నామే, తల్లి వై తండ్రి వై. భగవంతుడి కోసం పడితే ఆ తాపత్రయం ఎంత తన్మయావస్థలో ఉంటాం, అంతకంటే వేరే జీవితం ఉందా అసలు. ఈ మనుషులు కూడా ఈయన తాపత్రయ పడుతున్నాం, ఎవడైనా మనుషులు ఆయన కలిసి వచ్చాడా, ఆ పడేది ఆయన కోసం పడా. అదే రోజు జరుగుతుంది, ఒకరోజు ఇలాగే ఈయన మళ్ళీ వేటకెళ్ళాడు. అప్పుడు అక్కడికి శివగోచరుడు అనే పేరు గల బ్రాహ్మణుడు వచ్చాడు, కాదు గొప్ప మడుపు తిరుగుతాడు. ఈయనెవరు, ఇక్కడ రెగ్యులర్గా ఈ ఆలయంలో ఉండేటువంటి పూజారి కాదు, అక్కడ ఎవరు లేరు అసలు, అది అడిగి కానీ పక్క ఊళ్ళో ఉంటాడు. ఆయన ఎప్పుడో వాళ్ళ బంధువులింటో ఏదో ఉపనయనం జరుగుతుంటే అడవి మార్గంలో పెడుతూ ఈ శివలింగాన్ని చూశాడు. బ్రాహ్మణుడు కదా జాలేసింది, అయ్యయ్యో, ఆయన వృత్తి ప్రకారం ఆయన చూస్తారు కదా, అయ్యయ్యో శివుడు ఏమును నమ సోమాయచ రుద్రాయచ ఊళ్ళో ఉంటే శివుడికి ఎంత వైభవం చేస్తాం మనం, ఇక్కడ ఉన్నాడేమిటి ఇలాగా అని అనిపించి ఆయన దారిని ఆయన అక్కడ ఆగి చుట్టుపక్కల ఎక్కడో చెరువు ఉంది అక్కడ స్నానం చేసి చెమ్ము నీళ్లు పట్టుకొని శుభ్రంగా అభిషేకం చేసి ఆయన మారేడు దళాలు పట్టుకొచ్చి అక్కడ నెత్తి మీద వేసి లక్షపత్రి పూజలా చేసి ఆయన ప్రయాణం అవుతున్నాడు కదా, అందులో ఏవో కంద దుంపలు పించలకడ దుంపలు వాళ్ళు ఆవిడ మూట కట్టి ఇచ్చింది, ఆ రెండు దుంపలు అక్కడ పెట్టి ఆయన నైవేద్యం పెట్టి ఆయన గుళ్ళు ఆయన చేసినట్టు తీశాడు. కానీ ఆయన తినమని ఎప్పుడు పట్టు పట్టాల, ఎందుకంటే ఆ గుళ్ళోనూ పట్టలేదు ఇక్కడ పట్టలేదు, ఆయనకి అక్కడ అలవాట్లేదు ఇక్కడ అలవాట్లేదు, ఆయన మనమే దోషం అనక్కల, ఆయన పద్ధతి అది. ఆయన చేసి అక్కడ పెట్టేశాడు ఆయన ప్రాణాయ స్వాహ పోనాయ స్వాహ ధూపదీప నైవేద్యాలు అయిపోయి అమ్మాయ్యా ఇప్పటికీ నాకు సంతృప్తిగా ఉందయ్యా అని వెళ్ళిపోయాడు. ఇంక పట్టించుకోవాలి. కానీ తర్వాత ఇంటికి వెళ్ళాక ఆయన కనిపించింది, అయ్యో అడుగులో శివుని అలా వదిలేసాం, వారానికి ఒకసారి వెళ్ళపోతే ఎలాగా అని. ఇంకా ఉపనయనం ప్రయాణం కాదండి, వారానికి ఒకసారి ఆ ఊరి నుంచి ఇక్కడికి వస్తున్నాడు ఈ కొండ ప్రాంతానికి, వచ్చి అక్కడ శుభ్రంగా మళ్ళీ నీళ్ళు అనేది శుభ్రంగా కడిగేసి ఈయన అలా చెప్పి పుక్కిరించే పని ఈయనకే ఉంది, ఆయన శాస్త్రం తెలుసుగా, ఇంటి దగ్గర నుంచి ఒక మంచి ధూపానికి దీపానికి అగరవత్తుల కడ్డీలు అగ్గిపెట్టి అన్ని పట్టుకొచ్చేసి కూడా కలిసి పూజా సామాగ్రి కాదు. వారానికి ఒకసారి ఎందుకంటే రోజు రాలేడు, ఏమైనా బస్సులా రైళ్ళ సిటీ బస్సులు ఏమన్నా ఎలా వస్తారు కొండదారి, అందుకని యథాశక్తి ఆయన అర్చన చేసి పెడుతున్నాడు. వారం రోజుల పాటు రాలా, ఈ వారం రోజుల్లో ఇంత భాగవతం జరిగింది, అందుకని వారం అయింది ఆయనకి సోమవారం రావడం అలవాటు, శివప్రీతి కదా, సోమవారం పొద్దున్నే వచ్చాడే, మనవాడేమో వేటకెళ్ళాడు. మరి కథ అలాగే ఉండాలి, ఇద్దరు రోజులు ఉంటే కొట్టేసుకుంటారు. ఆయన వేటకెళ్ళాడు, ఈయన వచ్చాడు, చూస్తే ఏమిటిది ఇవన్నీ ఎలా ఉన్నాయో, నిన్న తినేసిన మాంసం మొక్కలన్నీ శివుడి మీద ఉన్నాయి, తామరాకు దొప్పలు అవన్నీ ఎండిపోయి ఇలా వంకర్లు తిరిగే ఒళ్ళు మండిపోయింది, ఇంకా తేళ్లు జర్లు పాకినట్టు అనిపించింది. ఆచార సంప్రదాయాలు ఉన్న కుటుంబంలో ఏళ్ల తరబడి బతికి ఉన్నాడు, ఏమిటి తగలయ్యా ఎవడరా వీడు అసలు, చచ్చ శివాలయంలో ఎంత అపచారం జరిగిపోయింది అని వెంటనే శివుని దగ్గర ఏమయ్యా నీకేనా మతి లేదా, ఇవన్నీ పెడుతుంటే ఎలా తిన్నావు అసలు, ఇవన్నీ ఎవడు పోసాడు తిన్నాడంటున్నాయన, ఇవన్నీ ఎవడో పోసుంటాడే, నువ్వెలా ఊరుకున్నావయ్యా, కులదైవం బని అల్కి పూసి గుడి ముగ్గులు వెట్టి కలిసేయా, కులదైవం బని అల్కి పూసి గుడి ముగ్గులు వెట్టి కైసేయ, లోపలికి ట్లింగిలి మంగళంబులగు దొప్పలురా గతం వేమీ. పరమ బ్రాహ్మణ భాష దుర్జట్టు. మీరు బ్రాహ్మణుడు అంటారా కిరాతుడు అంటారా, సాక్షాత్ శివుడు, శివుడు ధరించలేని వేషం లేదు. అందుకని ఇందాక కిరాత భాషలో పద్యాలని చెప్పేటప్పుడు బ్రాహ్మణ భాషలో చదువుతారు ఎవరైనా అనుకోకండి. అందుకని ఆ బ్రాహ్మణుడు అంటున్నట్ట, కులదైవం బని అల్కి పూసి గుడి ముగ్గులు వెట్టి కైసేయ, లోపలికి ఇంగిలి మంగళంబులగు దొప్పల్రాగతం వేమి, నిర్మల స్నానం నిర్మల తోయం నిర్మల తోయ స్నపనంబు నర్చిన శరీరంబు, నిర్మల తోయ స్నపనంబు నర్చిన శరీరంబు, ఏటికి నీరు వట్టులు గట్టిన్ భవలాత్మశుద్ధికిది కూడుంగా మహాహేయముల్. ఆయన కడుపు తరుక్కుపోతుంది, అందుకే ఏమయ్యా నువ్వు మా ఎలవేను పోయా కులదైవం, ఆ ఇంట్లో ఎప్పటినుంచో శివార్చన అలవాటు, అయ్యో మా ఇంట్లో ఉన్న అడవిలో ఉన్న శివుడు ఒక్కడే కదా, పోనీ రోజు రాకపోయినా వారానికి వచ్చారా వద్దాం, స్మరవారం వారం వరనంద కిశోరం అని నేను వారం వారం వచ్చి ఇక్కడ అభిషేక్ గుడి అలికి ఆయన చూడండి మగవాడు
మరి భార్యను తీసుకురావడం కష్టం. అందుకని అయ్యో శివుడు అక్కడ ఉన్నాడే అని పెళ్ళాలని చెప్పాడు. పోన్లేండి ముగ్గెట్టుకు వెళ్ళండి, ఉట్టినే అలుగుతారు ఏమిటి అయ్యో అలికి విడిచిన గడప ఆటకూడదు అని ఆవిడిచ్చింది. ఈయన ప్రేమ ఈయనది, ఆయన ప్రేమ ఆవిడ ప్రేమ ఆవిడది. నేను రాలేను పోని మీరే వెళ్తాను అని పసుపు కుంకుమ అన్ని ఓ పూజా శ్రద్ధలో పెట్టించింది. అవన్నీ పట్టుకొచ్చాడు ఈయన ఓ చెమ్ముతో అభిషేకం నీళ్ళు అన్ని పవిత్రమైన నీళ్లు కావాలి కదా. అందుకని కులదైవం మన అలికి పూసి అంటే అలికాను పేడ పూసాను, పేడ కూడా చేశాడు. మరి ఇక్కడ కూడా వస్తాడు పేడ పూడి ఆయన చేశాడు స్వయంగా. గుడి ముగ్గులు పెట్టి ఆడాలు చేసే పనులు కూడా నేను చేశాను అయ్యా ఇక్కడ కూర్చోబడి, మా ఆవిడ రాలేదు కదా ఇబ్బంది పడతామని ముగ్గులు పెట్టి కైసేయ, కైసేయడం అంటే అలంకరించడం, చూమాలను అవి వేయడం అనమాట, పూలదండలు అవి. ఇంత చేస్తే లోపలికి ఎంగిలి మంగళం వరకు సరిగ్గా బ్రాహ్మణుల ఇంట్లో వాడే భాష, కాలు కడుక్కోకుండా వచ్చి పోయాను కూర్చొని ఏమిటా ఎంగిలి మంగళం కాలు కడుక్కునే వెళ్ళాడు. అలాగే ఇక్కడ గిన్నెలు పెడతారండి, వడ్డనకి పెడతారా, అన్నం గిన్నె ఉంటుంది పక్కన, మజ్జిగ గిన్నె ఉంటుంది, కూర గిన్నె ఉంటుంది. మనం తెలియకుండా అన్నం గిన్నె మీద మొత్తం మజ్జిగ గిన్నె మొదలు ఏదో అంత వేషాలు నువ్వు బుద్ధి లేకపోతే సరే ఈ మొత్తం అన్ని పెడతామే అంటారు. ఏదైనా మూతాయి కదా అంటే కొందరు నోరు మూసుకో ముందు అంటారు. ఇదే ఎంగిలి మంగళం అంటే అది ఏమి తక్కువ ఆచారం కాదండి, ఏమి విమర్శించాల్సిన చేదస్థం అస్సలే కాదు, అదంతా ఆరోగ్యానికి సంబంధించిన యోగం. మజ్జిగిన్నె మీద మూత తీసుకెళ్ళి అన్నం గిన్నె మీద పెట్టేస్తే అన్నం మెతుకులు దానికి అంటుకుంటాయి, తర్వాత తిరిగి తీసుకెళ్ళి అన్నం వెళ్ళి ఆ మజ్జిగలో పడుతుంది, దానివల్ల బ్యాక్టీరియా వస్తుంది అక్కడ. అదేమో వేరే మజ్జిగ, ఇదేమో ఉడికిన అన్నం, దానికి దీనికి కలవదండి. అలా నీ సూచనలు కలిపికూడదు, ఆ ఒకవేళ వేలెట్టి మళ్ళీ మజ్జిగలో వేలెట్టి ఈ అనేకూడదు. అందరి కోసం చెబుతున్నా, ఇవాళ పార్టీలు జరుగుతున్నాయి కదా చాలా చోట్ల చూస్తామండి, ఏది వేస్తే అది నాకేస్తారండి ముందు. ఇదో దరిద్రం, ఇది ఇష్టత్వం వేసిన దాన్ని ముందు నాకేయడం చాలా దుర్లక్షణం. అది మానుకోవాలి, ఏ కులం వాళ్ళైనా సరే అన్ని వడ్డించే వరకు ఆగాలి, అందరూ తినే వరకు ఆగాలి, అందరూ గోవిందా అని మొదలుపెట్టి తినాలి. అందుకే నీకు వేసింది నువ్వు నాకేసి, వాడికి వేసింది వాడు నాకేస్తే పోయినా లేదు పల్లెక. స్వీట్ వేస్తే స్వీట్ తినేయడం, ఇది మిఠాయి వేస్తే మిఠాయి తినడం, ఆవకాయ వేస్తే ఆవకాయ నాకేయడం, ఏమిటా నాకేయడం. అన్ని ఒడ్డించే వరకు ఆగవా, కాస్త ఇలా ఇలా అనవా, దేవుడు దండం పెట్టుకో కనీసం, చేతులు ఎవడిచ్చాడు ఈ దానం, ఇలా చేస్తే అన్నం పుట్టదండి. అన్నింటికి చేదస్తం, అన్ని చేదస్తాం కావు. ఏది చేదస్తాం అంటే నేను చూసా పంచదార కడిగేస్తుంది ఒక ఆవిడ, నమస్కారం తల్లి, పంచదార కేజీ పంచదార అర కేజీ అయితే అయ్యింది, అర్థమైన వాళ్ళు కొట్లోంచి పట్టుకొచ్చారు నేత. ఇంకోటి విన్నా మూర్చిపోయావు ఒకసారి, ఎంత చేదస్తం ఉంటుందా విన్నాను చూడలేదు కానీ చెప్పాడు ఆవిడ, మనం కూడా చెప్పాడు స్వయంగా, న్యూస్ పేపర్ వాడు పట్టుకొచ్చి అక్కడ వేస్తే బకెట్ నీళ్లు పోసేసింది దాని మీద. ఇంకా పేపర్ ఎవడని చదవాలా ఉండరా, మనం ముట్టుకోకూడదురా అబ్బాయి నీకు తెలియదు అని స్నానం చేసి నీళ్లు నూతి దగ్గర పట్టుకొచ్చి బకెట్ నీళ్లు పోసేది. అమ్మ పేపర్ ఏం చదువుతాం అమ్మమ్మ అంటే, చదివితే చదువు లేకపోతే లేదు, అది మనం ముట్టుకోకూడదమ్మా నీకు తెలవదు, ఇంకెందుక పేపర్. ఇది ఓవర్ యాక్షన్ అంటారు, దీన్ని ఇంగ్లీషులో తెలుగులో చేదత్వం అంటారు. కొంతమంది తడిబట్టలు కట్టుకుని ఆ నీళ్లు ఓడుతూ వండుతారని తప్ప అలా చెప్పాల. తడిబట్ట అంటే అర్థం తడిపి ఆరేసిన బట్ట. అందుకే స్నానం చేసేసి ఆ నీళ్లతో వంటింట్లోకి వస్తావా, పైగా రోడ్డు మీద దుమ్మంతా వంటింట్లోకి వచ్చింది చూసుకో ఏం జరుగుతుందో. ఇది అనాచారం అంటారు, దీని ఆచారం కాదు. ఆ తడికి ఏమవుతుందంటే మట్టి అంటుకుంటుంది, ఆ మట్టి అంతా వంటింట్లోకి వచ్చింది, ఏం ఆచారం. పైగా నీళ్లు వచ్చాయి, ఎవడో నీ మనవడో ఎవడో అక్కడ కడతాడు పోయ్యో అంటాడు, జాగ్రత్త వాడికి ఆపరేషన్ వరకు పెడుతుంది ఎవరు. ఇది ఆచారం కాదు, ఇది చేదస్తాం ఖచ్చితంగా. అంతేకాని మడి అనగానే, శుభ్రమైన బట్ట అనగానే, కాళ్ళు కడుక్కున్నావు అనగానే చేదస్తాం అనకల. అవన్నీ మనం చేయాల్సినవి. ప్రతి దానికి ఆచారానికి భారతీయతలో లిమిట్ ఉంది. నేను మొన్న చెప్పా అమెరికా వాళ్ళలాగా మనది ఓపెన్ సంస్కృతి కాదు, కమ్యూనిస్టు దేశాల్లాగా క్లోజ్డ్ సంస్కృతి కూడా కాదు, మనది పవిత్రమైన ఆచరణ సంస్కృతి. ఎంత ముయ్యాలో అంత మూస్తాం, ఎక్కడ తెరవాలో అక్కడ తెరుస్తాం, ఒక గీత గీస్తాం ఔచిత్యానికి అన్నిటికీ. గదిలో నాలుగు గోడల మధ్య దంపతులు శృంగార వ్యవస్థలు ఉంటే మనం ఎవరం వెళ్ళాం, పైగా దాన్ని పవిత్ర యజ్ఞంగా భావిస్తాం, తప్పు అంటాం ఎవరెళ్ళకని అంటాం. అదే బయటకు వచ్చి వేషాలు వేస్తే గోపగలు కొట్టేస్తాం, తప్పు పది మందిలో సిగ్గు లేదా అంటాం. అదే వేరే వాళ్ళతో వేషాలు వేస్తే ఖచ్చితంగా గోపగలు కొట్టాం. శృంగారం తప్పు కాదు, ఎవరితో చేయాలో వారితో చేయకపోవడం తప్పు, చేయకూడని వారితో చేయడం తప్పు. అదే హిందూ ధర్మం వ్యవస్థ. అందుకే నేను మానేమని ఎవడు చెప్పాలి. అందుకని నేను అలికాను పూసాను ముగ్గురు పెట్టాను చేసి అలంకారం చేస్తే నువ్వేమిటయ్యా లోపలికి ఎంగిలి మంగళం వచ్చి పడింది వాళ్ళ. ఎందుకంటే ఈ దొప్పలన్నీ మీద పడ్డాయి, ఈ మాంసం మొక్కలు కూడా సగం తీ మీరు చూసారు, వాళ్ళు అలాగే తింటారండి, వాళ్ళు ఆచారం అది, దానికి ఏం లేదు, తింటారు పడేస్తారు అవన్నీ, మళ్ళీ అక్కడ ముగ్గు పెట్టరు, ఓపుకుంటే చీపురుతో పక్క కూడుతారు లేకపోతే అలాగే ఉంటాయి, అది పట్టించుకోరు ఆ విషయాన్ని. ఇందుకే ఏ మొహమాట లేకుండా చెబుతున్నా, వేద మంత్రాలు చదివే వ్యవస్థని దేవాలయంలో అర్చకే వ్యవస్థని ఒకళ్ళకి అప్పగించడానికి కారణాలు ఇవి. అందరికీ ఎందుకు అప్పగించడం, మాకేం హక్కు లేదా అంటే లేదు, నీ ఆచార వ్యవహారాలు వేరు, నీ పద్ధతులు వేరు, అవన్నీ గుళ్ళో కుదరవు. అందుకని ఇవ్వరు. పోరాడతాం ప్రజాస్వామ్యం, వేరే విషయం కలి ప్రభావం, ఏమైనా జరగచ్చు, కళతో చూస్తూ కూర్చుందాం, మనం ఏం చేస్తాం? దేవుడు కాపాడుకోవాలి దేవాలయాలని ఆచారాలు. అందుకే ఆయన బాధాయపడుతున్నాడు, ఎంగిలి మంగళం బులగు దొప్పలు రాగతం వేమి. పైగా నిర్మల తోయస్నపరం మొరచిన శరీరం, ఎంత ఎంత పరిశుద్ధమైన నీళ్లు పట్టుకొచ్చానయ్యా నేను, అవి పట్టుకొచ్చి ఉన్నమ సోమాయేశ రుద్రాయేశ అని ఇలా నమకం చమకం అన్నీ చదివి నేనేమో నీకు అభిషేకం చేస్తే, నమ శంభవేచమ యోభవేచమ యస్కరాయచ నమ శివాయచ శివతరాయచ అని ఇంత గట్టిగా నేను మంత్రాలు చదివి నీకు అభిషేకం చేస్తూ ఉంటే వీడెవడయ్యా, ఎవడన్నా వచ్చాడు అతను నువ్వే పోసుకున్నావు, ఏమైనా అర్థం ఉందా? ఇది నిర్మలమైన మంత్రాలతో నిర్మలమైన తోయంతో నేను అభిషేకం చేస్తే నీరు వట్టులు గట్టి, నీరు వట్టులు అంటేనండి మాంసం తినేవాడికి బాగా తెలుసు, మాంసం తినదు మొక్క కనుక అలా పెడితే పక్కనే కాసేపటి నీరు కారుతుంది, అందుకే వాటిని కడుపుట్ల కింద వేయించేప్పుడు ఇలా పిండుతారు. నీకు ఎలా తెలిసింది అనకండి, శ్రీనాథుడు చెప్పాడు దేవఖండంలో. దేవఖండంలో కథలు ఉంటాయి, మాంసం వండి పెడతారు అతిథికి, అప్పుడు ఎంత బాగా చేయొచ్చు ఆయన చెప్పాడు, ఆయన బ్రాహ్మణే మరి ఆయన ఆయనకి ఎలా తెలిసిందో నాకు ఎలా తెలిసింది. ఆ కరుకుట్ల కింద మాంసం ఉండి ఇలా తిండుతట్టండి గట్టి కింద, అందులో నీరు ఉంటే అది సరిగ్గా వేగదు, అది మళ్ళీ నీరు వాసన వచ్చేస్తుంది, అది తీసేసి ఇలా పిండేసి వేయిస్తే అప్పుడు రుచిగా ఉంటుంది. అందుకే ఇప్పుడు ఇప్పుడు ఈ ఇతను వేయించలేదు, పచ్చి పట్టుకొస్తాడు అలాగే నైవేద్యం పెట్టాలి కదా, అందుకే పైగా వేయించడం ఇలా పిండడం ఇవన్నీ ఇతనికి తెలియదు, రోజు చేసేవాడు కాదుగా. అందుకే ఆ మాంసం ముక్కలు అలాగే వీళ్ళు తినేసి ఇష్టం వచ్చినాడు. శివుడు కూడా వాడు ఆచారం ఎలా ఉందో అలాగే ఈయన తినేశారు అంతే. యద్భావం తద్భవతి, నువ్వు ఏ రకంగా భగవంతుని అర్చన చేస్తే ఆ రకంగానే ఆయన వస్తాడు. ఏ యథామాం ప్రపద్యంతే తాము తథైవ భజామ్యహం, మమ వర్తమాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశః. నువ్వు ఎవరిని మతం మార్చాల్సిన పనేం లేదయ్యా, అందరూ నా మార్గంలోనే ఉన్నారు, ఎవరు ఏ రూపంలో నన్ను ఆరాధన చేస్తే నేను వాళ్ళని ఆ రూపంలోనే వాళ్ళు అనుకున్న విధంగానే నేను సేవ వాళ్ళకి కావలసిన ప్రయోజనాలను నేను చేస్తాను. అంటే మన రూపాలు మార్చక్కల్లా, మతాలు మార్చక్కల్లా, ఏమక్కల, మన మతంలోంచి మనం మారకుండా ఉండేది, ఇంకోటి మనం లాగక్కర్లేదు, అంత సీన్ లేదు నిజానికి. హిందూ మతానికి అయినా అవసరము లేదు, మనకి పని లేదు. భారతీయ తీర్థస్వామి దగ్గరికి ఒక విదేశీయుడు లండన్ అతను వచ్చి, ఆయన అద్వైతం సిద్ధాంతం ఇవన్నీ బాగా నచ్చి, నాకు హిందూ మత దీక్ష ఇప్పించండి, నేను క్రైస్తవుణ్ణి, నేను మతం మారుతానన్నాడు. ఎవరు చెప్పారు నీకు మారాలని అవసరం లేదు, యూఆర్ ఎ క్రిస్టియన్, ట్రై టు బి ఎ గుడ్ క్రిస్టియన్. ఐ ఆమ్ ఎ హిందూ, ఐ ట్రై టు బి ఎ గుడ్ హిందూ. ఎంత గొప్ప స్వామి అండి, ఎంత అద్వైతం అంటే అది నిజంగా. అందుకని దా వచ్చాయి నీ ఓట్లు కూడా మాకు వస్తాయి, మీలాంటి వాళ్ళ కోసమే మేము చూస్తున్నాం అని వాడి మీద అక్షంతలు వేసి మర్చిలేదు. ఒకటి మీద అక్షంతలు వేసి మనం వారిస్తే 10 మందిని ఇటు నుంచి అట్లా లాగేస్తారు, ఈ రాజకీయ పార్టీలో తయారవుతాయి ఇవన్నీ. మనది మనం చేసుకుంటే చాలు, వాడు కూడా మన దాంట్లో రావక్కల. అందుకని అటు కిరాతున ఆచారాన్ని స్వీకరించాడు, ఇటు బ్రాహ్మణాచారం స్వీకరించాడే. ఇటు బ్రాహ్మణుడు వచ్చి తిడుతున్నాడు, ఇప్పుడు శివుడు అనుకుంటాడు వీడు ఇల్లు బంగారం కానీ, వాడు పెట్టిన తీసుకుంటే వీడు తిడతాడు, వీడు పెట్టిన తీసుకుంటే వాడు తిడతాడు. సరిగ్గా మీరు గమనించుకోండి, ఇప్పుడు కాలము హస్తి మళ్ళీ వస్తున్నాయి, ఏనుగు పావు మళ్ళీ వస్తున్నాయండి, బ్రాహ్మణుడు కిరాతుడు రూపంలో వస్తున్నాయి, అంతే తేడా. అవి జంతువులు, వీడు మనుషులు, దెబ్బలాట ఖాయం. అందుకే నేను తిట్టేస్తున్నాడు వెంటనే మొహమాటం లేకుండా, భవదాత్మ శుద్ధికిది కుడుంగా మహాధేయముల్, అయినా తప్పులేదయ్యా నీకు చేయాల్సిందే అన్న రోడ్డు మళ్ళీ ఆయన మరి ఏం చేస్తారు వారు నోడైంది చూశారు కదా. ఆత్మశుద్ధి, ఆత్మశుద్ధి అంటే ఇలా ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా అన్నారు నీకు, ఇది హేయములు ఎలా నచ్చింది, హేయమంటే అసహ్యం, ఈ అసహ్యపనులన్నీ నీకెలా నచ్చాయ్యా అని అని అవునులే తప్పు లేదు నేను అనవలసిందే. ఎందుకని అసలు నీ చరిత్ర ఏమిటి, ప్రాతలు మీద గప్పిద కృపామతి నొచ్చి తిని, పాత చరిత్ర నుండి తెవడండి పాపం వచ్చారు అయ్యో, ప్రాతలు మీద గప్పిన కృపామతి నోర్చితి నీచు పొత్తున ప్రాతిమ సంగీతీవు మును భక్తుడు కుంటే నపంపబోతి. చూడు ఆశ్చర్యంగా ఇవ్వండి, ఇల్లు బంగారం కానీ ఎన్ని తిడుతున్నాడో, చెట్టకు తినకపోతే వాడు తిడతాడా, తింటే వీడు తిడతాడా, నేను ఏం చేయాలి ఇప్పుడు ఇంతకీ ఇంతకీ ఈవిడేమో నాకు అన్నం పెట్టదా, అసలు ఆవిడ పెడితే ఈ గొడవ అంతా లేదు, పార్వతీదేవి పెట్టదు, దేశంలో నీ ఇష్టం, నీ భిక్షు కదా వీళ్ళు అని చెప్పేసింది ఆవిడ, ఈ దేశం మీద పడ్డాడు. పోనీ వాడు పెట్టింది ఏదో తిందామంటే వీడు తిడతాడు, వీడు పెట్టింది తిందామంటే వాడు తిడతాడు, మొత్తం మీద కూర్చోవాలి ఇలాగే. అందుకని ఆనందంగా ఉంటాడు, చెట్టు అబ్బాయి చెట్టు నీకు భాష ఉంది, నీ చేతిలో పద్యాలు ఉన్నాయి. ప్రాతలు మీద గప్పిన కృపామతిను వచ్చితి నీచు పొత్తున ప్రాతిమ సంగీతీవు మును భక్తుడు కుంటే నపంపబోతి. మెయి పూతయునర్చుకుంటి శవభూతి, మెయి పూతయునర్చుకుంటి శవభూతి కపాలమునం భుజించితి, ఈ రోతలు పెక్కులుండ ఇక రోజుదువేంగిట భక్తవత్సల. ఎవరి భాషలో వారు, ఎవరి కులాచారం ప్రకారం వాళ్ళు దేవుడితో గేమాడుతున్నారండి. ఆయన కూడా ఆనందంగా తిట్టరా, బాగుంది తిడితే తిట్టా కానీ మా ఆనందంగా తిట్టే, ఎందుకంటే శివలీలన్నీ గుర్తు చేశాడు. ప్రతి మాట వెనకాల ఒక కథ ఉంది. శివలీలన్నీ గుర్తు చాలా కాలమైందిరా, నా లీలలు నేను మర్చిపోయి నువ్వు చెబుతున్నావు అరి కథ చెప్పాడు. ఆయన రాతలు మీద కప్పిన కృపామతి నోర్చిది, ఎందుకంటే ఆయన కట్టుకునే వస్త్రం ఏమిటండి, గజ చర్మం వరధాని. ఎక్కడిది గజ చర్మం? అకర్మ సర్వ మంగళ కళా కదంబ మంజరి రస ప్రవాహ మాధురీ విజృంభణ మధువ్రతం స్మరంతకం పురంతకం గజంతకం మకంతకం గజంతకం దకంతకం తమంతకంతకం భజే ప్రఫుల్ల నీల ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకాలిమ ప్రభ బలం వికంఠకం దలి రుచి ప్రబద్ధకంధరం స్మరక్షిదం పురక్షిదం గజచ్ఛిదం మకచ్చిదం గజచ్ఛిదం దకచ్చిదం తమంతకచ్చిదం భజే. రావణాసుడు కాలం నుంచి ఉన్నాయి ఈ కథలండి. వాడు రాసిన స్తో వాడు చెప్పిన స్తో వాడు రాసి అలవాట్లేదు, వాడు చెప్పిన స్తోత్రండి. స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం గజచ్ఛిదం దఖచ్ఛిదం తమంతకంతకచ్ఛిదం భజే స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజి. అందులో గజాంతకం అనే మాటను తీసుకొచ్చి బ్రాహ్మణు ఇక్కడ పెట్టి, అంటే ఎవడి మీద పాపం వస్తే మనం ఏం చేస్తాం, పాత కథలన్నీ చెప్పుతాం, అమావాస్య నాడు అట్టెట్టావా, పున్నమి నాడు పూరెట్టావా, నువ్వేం పెట్టావు నాకు ఇప్పుడు, ఎందుకంటే ఇవన్నీ 27 కాపురం అయ్యాక ఆవిడ నొదలం, మీ బాబు ఏం పెట్టాడు, మీ బాబుని విను, మరి బాబు ఒకడు బాబు ఎవరు చంద్రబాబు పెట్టి, మీ బాబుని విను, ఆడి సంగతి నీ సంగతి, మళ్ళీ ఆవిడ ఈడే, మళ్ళీ భాష విపరీతంగా ఉంటుంది, ఇంకా సంస్కృతం తెలుగు ఉండదు, సంస్కృతం అందులో సెకండ్ పేపర్ ఆబ్జెక్టివ్ టైప్ మన ఇష్టం ఇంకా, ఎందుకు ఇంత చేసి ఆవిడ ఏదో దోషం లేదా భర్తది ఏదో దోషం, మీ వాళ్ళందరూ ఇంతే, మరి ఆవిడ సాగదీసి అయిపోయిన 3 రాత్రులు వారు అటు వీరి ఇటు, మళ్ళీ తర్వాత ఎలాగో సంధి సమాసం అన్ని తప్పు, వాళ్ళ కాళ్ళు మనట్టుకుని మన కాళ్ళు ఈ ముందే కాస్త ఏడితే ఇవన్నీ ఉండవు కానీ, ఏదో ఎక్కడ దోషం వచ్చిందో అదే మాట్లాడాలి, లేకపోతే ఇవన్నీ వస్తాయి. అందుకే ఆయనకి మండింది, అసలు నీ జీవితం ఎంతయ్యా, ఆ గజాసురుడు ఎవడు, వాడు ఒక రాక్షసుడు, వాడు విపరీతమైన శివభక్తుడు, శివుడు కోసం తపస్సు చేశాడు, శివుడు ప్రత్యక్షం అయ్యాడు, నువ్వు నా కడుపులో ఉండాలన్నాడు, ఈయన ఇంక వెంటనే వెళ్ళిపోయాడు, అంతే కడుపులో ఉంటే ఏమవుతుందో ఆలోచించుకోవద్దు, కనీసం పెళ్ళారని చెప్పవద్దు, మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ అని, ఏమాత్రం బాధ్యత లేని దేవుడు, కాంగ్రెస్ పార్టీలో ఎంఎస్ లాంటి పడిన ఏమైనా కానీ నాకు తోచింది మహాడతా అంటాడు ఆయనంటే, ఓపెన్ హార్ట్ కల్మషం లేదు మనిషికి విధంగా, అందుకని నేను మాట అసలు రాజశేఖర తీసుకొచ్చింది నేను, రాజీవ్ గాంధీని తెచ్చింది నేను, అందరం తెచ్చింది నేను, నాకు గవర్నర్ ఇవ్వట్లేదు అట్లా అంత బోడ. అందుకని వాడు వెళ్ళమని వాడు కడుపులో దూరడు వెళ్ళి, అప్పటి నుంచి పార్వతీదేవి ముచ్చుకుంది, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళింది, అన్నయ్య అన్నయ్య మీ బావగారు వేరు బాగులు వాడు అయ్యా, ఎవడు రమ్మంటే అక్కడ దూరేస్తున్నాడే వీడు, నా కాపురం ఎలాగా కష్టపడి పెళ్లి చేసుకున్నా, తపస్సు చేసి ఇల్లు బంగారం కానీ కనపట్లేదు అసలు, సర్లే అమ్మ చెద్దు వద్దంటే చేసుకున్నా లవ్ మ్యారేజ్ మరి నేను చూసుకుంటాను అన్నాడు. ఈయన గంగిరెత్తుడు వాడు వేషం వేసుకున్నాడు, బ్రహ్మదేవుడు గంగిరెత్తు దూడ చిన్న చిన్న గంగిరెద్దుడు వాడికి ఏం చేశాడు, నందీశ్వరుడు గంగిరెద్దుని చేశాడు, ఎందుకంటే వాడి గంగిరెద్దుడు మేడం అంటే చాలా ఇష్టం, ఎవరిని ఏ వీక్ పాయింట్ ఉంటే అక్కడ కొట్టాలిగా, అదంతా విష్ణుమూర్తికి తెలుసు, అమ్మో పెద్ద లౌక్యం ఆయన, మోస్ట్ డిప్లొమాటిక్ గాడ్ అయ్యారు, అమాయకుడు కాదు ఆయన, ఆ వేషాలు వేసుకున్నాడు వెళ్ళాడు, వాడి ముందు గంగిరెద్దు నడిచేవాడు, వాడికి పరవశం అయిపోయింది, బాగా చేసేవయ్యా నడిచి నీకేం కావాలో కోరుకో అన్నాడు, నీ కడుపులో ఉండి శివుడు బయటకు వచ్చేయాలని, అంటే నువ్వు చావాలని అర్థం, అంత తెలివితే కొడతాడు ఆయన, ఈయన ఎంత తెలివి లేకుండా లోపలికి వెళ్ళిపోతాడు, ఈయన ఈయన సంసారం కూలిపోయినా ఏం బాధలేదు, వాడు అడిగాడు నేను ఇచ్చేసాను, అడిగి ఇచ్చాడమే, అటువంటి ఆవిడ పెళ్లి చేసుకుని ఆయన పెళ్లి చేసుకుని అమ్మవారు కాపురం చేసిన ఆవిడకి ఇవ్వాలి పెద్ద సర్టిఫికెట్, మనం లక్ష్మీదేవి కాదు తెలివైంది ఓపిక అండి, ఈవిడికి ఓపిక ఎక్కువ, అలాంటి ఆయనతో పడుతుంది కొన్ని యుగాలుగా. అప్పుడు ఆయన ఆ వరం ఇచ్చాడు సార్, ఆవిడకి అర్థమైంది, మనం చచ్చిపోతే కానీ ఈయన బయటికి రాడు, అంటే విష్ణుమూర్తి తెలివైన కూడా కోరేది, అర్థమైపోయింది విష్ణుమూర్తి వాడు తక్కువడు కదా మంచిదయ్యా, అని వెంటనే సరే నా కడుపులో శివుడు బయటకు వస్తారు, కానీ పరమేశ్వర నాకు ఒక వరవి, నా చర్మాన్ని నువ్వు ధరించాలి, అంతేకాదు నా తలకాయ జగత్ పూజ్యం కావాలి, అది తెలివైనటువంటి చావు తెలివి అంటారు దాన్ని. పరమేశ్వరుడు ఆ గజ చర్మాన్ని ధరించాడు, పైగా నెత్తురోడే చర్మం, ఫ్రెష్ తాజా చర్మం, మళ్ళీ దాన్ని ఎండబెట్టడానికి లేదు, డ్రై క్లీనింగ్ చేస్తే కుదరదు, అలాగే తోడుకోవాలి, పైగా తలకాయ అదే వినాయకుడు శిరస్సు భక్తృంద మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వకాద్యేషు సర్వదా. ఆ తలకాయ నరికి ఆయన తీసుకొస్తుంది, ఇక్కడ పిండి బొమ్మ కథ వినాయక దేవత కథ అంతా జరిగింది, సరిగ్గా ఆ తలకాయ తీసుకొచ్చి సరిగ్గా సమయం చేతిలో ఉంది, ఇలాగ హెల్మెట్ లాగా స్కూటర్ వాడికి హెల్మెట్ ఉంటుంది అలా ఉంది చేతిలో, అక్కడి తారకుని దేవి గొడవ పెట్టింది మీ ఉన్న మంచిది ఇది పెట్టేద్దాం అండి, అంటే ప్రపంచంలో ఒక ఘట్టం జరగడం వెనకాల ఇన్ని కర్మఫలాలు ఉంటాడు. గజాసురుడు కర్మఫలం, విష్ణుమూర్తి ప్రయత్నం, పార్వతీదేవి కోపం, వినాయకుడు యొక్క గ్రహస్థితి, శివుడు యొక్క మనస్థితి, ఇన్ని ఉంటాయి. మన ఇంట్లో జరిగిన సంఘటనలు కూడా ఇన్ని ఉంటాయమ్మా. దట్స్ వాట్ వీ హ్యావ్ టు అప్లై టు అవర్ ఓన్ లైఫ్. అందుకని నువ్వు ఒక్కటి బాధ్యురాడు కాదు, ఎందుకు ఏడుస్తావు ఊరికి దాని గురించి? నీ పని నువ్వు చేయి అంతే, అది వెళ్తూ లేదా. వాళ్ళకి తినే యోగం ఉంటే పదార్థం బాగుంటుంది, పదార్థాలు ఎప్పుడు బాగుంటాయంటే తినేవాడు దాంత సీరాన, అది కూడా ఉంది మనకి. కుదరదండి, ఒక్కోసారి ఎంత శ్రద్ధగా చేసినా పదార్థం కుదరదు, ఒక్కోసారి అశ్రద్ధగా చేసినా బాగా కుదురుతుంది. ఏం చెబుతాం, అంత ప్రాప్తం సరిపెట్టేసుకుంటే ఇలాగ తగాదాలు ఉండవండి. ప్రతి దానికి నీకు రాదు నీకు రాదు అంటే నీకేమొచ్చు అంటారు కానీ. అందుకని అది ప్రాతలు మీద కప్పినా అంటే వాడు ఎవడో తోళ్లు తీసుకొచ్చి మీద కప్పితే సగించావు. ఏ మనిషి వయ్యా నువ్వు? నీసు బొత్తున ప్రాతిమ సంగీతీవు వీర చోడవా అని ఒక అవ్వ ఉండేది బసవ పురాణంలో వస్తుంది అక్కడ. ఆవిడ రోజు శివుడికి నైవేద్యం పెడితే కానీ తినే అలవాట్లేదండి. ఆవిడ బాలగతుంది, ఆవిడ రజస్సు. 3 రోజులు బయట ఉండవలసి వచ్చింది, బయట ఎక్కడో కూర్చోబెట్టారు. ఆవిడకి అన్నం పెట్టారు, ఆవిడ అన్నాన్ని ఇలా నైవేద్యం పెట్టింది శివుడికి. పెట్టకూడదు కానీ ఆవిడ ఏమనుకుంది, రోజు పెడుతున్నాగా గురి పెడతాం, ఎవరు చెప్పలేదు ఆవిడ ప్రత్యేకంగా పెట్టేసింది. ఇంట్లో వాడు తెచ్చారు, ఆవిడ వెలేశారు. ట్యాక్ నిన్ను బయట కూర్చోబెట్టామంటే మళ్ళీ నువ్వు ఈరోజు నేను పని నైవేద్యం చేస్తున్నావు, ఆచారం కానీ కుటుంబంలో పుట్ట బుద్ధి లేదు అని నాకు తిట్టారు. మీరు తిడితే తిట్టుకోండి, నాకు శివుడికి పెట్టకుండా తినడం నాకు అలవట్లేదు, నేను పెడతాను, నేను పెడితే శివుడు తింటాడు అని అంటే ఆశ్చర్యకరంగా శివుడు ఆవిడ పక్కన కూర్చుని ఆవిడ పెట్టిన అన్నం తినాడంటే దట్ ఈస్ గాడ్ భగవంతుడు. మీరెవరయ్యా ఆచారాలు చెప్పడానికి? అప్పుడు భక్తి నాకు ముఖ్యం. అసలే బాలగొత్తంతు భర్తలేదు, జీవితం లేదు, ఏడుస్తుంటే మళ్ళీ మీరు ఇదోటి ఏదో మాట అన్న ఆచారం పేరు మీద ఏడిపించడం. దుఃఖంలో ఉన్నవాడిని మనం ఓదార్చాలి తప్ప నువ్వు శకునం రాకూడదు అనకూడదండి. నేను పని కట్టుకుని చెబుతున్నా, విత్తంతు అంటే మన ముందు దండం పెట్టాలి. ఆవిడ భర్తను చంపేయలేదమ్మా, ఆవిడే మద్దతు చేయాలి, భర్తను మోసం చేయాలా. మోసాలు చేసిన వాళ్ళని చంపేసిన వాళ్ళని వేదికల మీద సన్మానాలు చేస్తున్నాం మనం. దిక్కుమాలిన సమాజం ఇది. విత్తంతు కనిపిస్తే మాత్రం 10 కుమారులు ఎదురొచ్చింది. ఏమిటి ఎదురొచ్చింది? నేను చెప్పిందా వాళ్ళు, ఆయన చెప్పిందా? ఏమిటి ఆవిడ చేసిన దోషం నాకు అర్థం కాదు. ఎందుకు అవమానించాలి? పని ఏమిటి అసలు? కనిపిస్తే చాలు ఏదో కామెంట్. ఆవిడ ఇంట్లో బయటకు రాకూడదా? ఆవిడ ఎక్కడికి రాకూడదు? ఎవరితో మాట్లాడకూడదా? ఏమిటి ఆవిడ చేసిన పాపం? భర్త ఓ పక్క లేడు పోయాడని ఆవిడ ఏడుస్తూ ఉంటే ఇంకా ఏడిపిస్తారు ఏమిటండి? ఈ పనికి మాలిన ఆచార్యాలు మానుకోవాలి. అన్ని విధాలు అన్ని సౌభాగ్యకర పరిస్థితుల్లోనూ వాళ్ళు పనుకొస్తారు. అందులో మా ఇంటి గృహప్రవేశం నేను మా అమ్మతో చేయించా. అప్పటికి ఆవిడ వితంతు పాతికేడుగా, వితంతు మా అమ్మ, నేను జయించా, ఏం మొహమాటం లేక. బంధువులు తక్కువ వాళ్ళు కాదుగా, ఏమిటో అవధానం చేసావు, ఇంత పని చేసావు, మా నోరు మూసుకో. తంతువు సర్వలోకముల ధారణగే శరీరమ్మగా అదే. మా అమ్మ వితంతువు కాదు, ఆవిడే తంతు. తంతు అంటే ఆధారం, ప్రపంచానికి మొత్తం ఆధారం అమ్మాయి. అమ్మ లేకుండా నువ్వు ఉన్నావు, నేనున్నా, నువ్వెవడవయ్యా ఆవిడ వితంతు అనడానికి. తంతువు సర్వలోకముల ధారణ చేసెడిదమ్మగా అదే, ఆ తంతు అదే స్వయంభుగా వితంతువుగా నిటులము. లోకమే చింతగా మారిన బ్రతుకు జీవజలముల నింపునమ్మ, లోకమే చింతగా మారిన బ్రతుకు జీవజలముల నింపునమ్మ, ఈ తంతులు తద్దినములవి తల్లి మనస్సును మర్పజాలునే. మా అమ్మ స్వతంతువుగా ఉన్నప్పుడు వితంతువుగా ఉన్నప్పుడు నన్ను ఒకలాగే ప్రేమించింది. అందుకే నేను అప్పుడు ఆవిడ నెలకు చూశాను, ఇప్పుడు అలాగే చూస్తాను. నాకు మా అమ్మే శకునం రావాలి, ఏం మొహమాటం కదా. 25 ఏళ్ళుగా అదే శకునంతో పెడుతున్నా, 25 ఏళ్ళుగా అపజయం అనేది తెలియదు. ఇందులో ఏమీ లేదండి, ఇవన్నీ మనం కల్పించుకున్నాం అనవసరంగా. ఒంటి బ్రాహ్మణుడు శకునం రావాలి, ఏమిటమ్మా దాని రహస్యం? ఎవరు తెలుసు ఒంటి బ్రాహ్మణుడు అంటే? ఎవరు తెలుసునండి? అజ్ఞానం. భార్య చనిపోయిన బ్రాహ్మణండి, ఎంత దుర్మార్గం. ఒంటి బ్రాహ్మణ కనపడగానే వచ్చేసాడు రావు ఒంటి బ్రాహ్మణుడు. భార్య చనిపోయిన వాడు శకునం రాకూడదు, శాస్త్రంలో ఉన్నది అది. అంటే బ్రాహ్మణ కనపడితే మీరు అడగండి, ఏవయ్యా మీ భార్య ఉందా పోయిందని. అంతేగాని ఊరికి అలాంటి కూడా ఎవడో రాగానే ఒంటి బ్రాహ్మణుడు వచ్చేసాడని మీరు ఏమనక్కర్లేదు. ఇది సెంటిమెంట్. శాస్త్రంలో ఉన్నది వేరు, మనం చేస్తున్నాం. ఇలా పెంచేసుకుని ఊరికే ఇంకా అడుగడుక్కి ఆటంకాలు మళ్ళీ కూర్చోవడం. కొంతమందికి మళ్ళీ అమ్మాయి నువ్వు ఎదురురామ్మా అంటే నీ శకునం నువ్వే కల్పించుకుంటావా? ఇంకా శాస్త్రం మనం రాసేసుకుంటాం. ఈ సంతృప్తి తప్ప ఆవిడ ఎదురు రావడం వల్ల ఏం జరగదు. ఊరికే అది సెంటిమెంట్ మనం పెట్టుకున్నది. ఎవరు ఎదురు పనేయలేదు. మీ అమ్మగారికి మీరు దండం పెట్టుకుని వెళ్ళండి, కార్యం అదే అవుతుంది. అవ్వకపోతే బాగుంటుంది, ఆవిడ అంటామా దాని గురించి? అది కేవలం మర్యాద, గౌరవం. అంతకంటే ఏమైనా ఉంటే ఆవిడ తపశక్తి మన ప్రాప్తం, అవ్వకపోతే అవ్వదు. ఏమిటంట దాని పెద్ద విషయం చేయక్కర్లేదు. అందుకని వీర చూడవ బయట ఉండాల్సిన పరిస్థితిలో కూడా నేను పెడతా ఏమైనా సరే, నేను భక్తురాలు, నేను పెడితే తింటాడు చూడు అంటే ఆవిడ పక్కన కూర్చుని మీరు ఎవరు ఇవన్నీ ముట్టుకోకపోయినా నేను ముట్టుకుంటా అని కూర్చుని అవ్వా నువ్వు పెట్టు నేను తింటా అని తిన్నాడు ఆయన. అంత దయామయుడు శివుడు, ఆచార్యుల పేరు మీద మనం బంధించేస్తున్నాం మనుషులు.
నిచుపొత్తునం ప్రతి ప్రతిభుజించి దీవు మును భక్తుడు కుంటే నపంపబో. ఇదో విచిత్రమైన కథ. సుందరమూర్తి నాయనారని ఇది కూడా బసవపురాణంలో ఉంటాయి ఈ కథలన్నీ కూడా. ఉడయ నంబి అంటారు తమిళంలో ఆయన. ఆయన అసలు పేరు సుందరమూర్తి నాయనార్. నాయనార్లో అంటే శివభక్తులు, ఆళ్వార్లో అంటే విష్ణు భక్తులు. వాళ్ళు 12 మంది, వీళ్ళు 12 మంది ఉన్నారు. సుందరమూర్తి నాయన ఆయన కైలాసంలో ఉండేవాడు. అసలు ముక్తి మామూలు కైలాసం ముక్తి కాదు, సాలోక్యం అంటారు చూడండి. ఆ సాలోక్య ముక్తి పొంది కైలాసంలో ఉన్నాడు. కానీ మనం మొన్నే అనుకున్నాం సాయుధ్యాన్ని మించిన ముక్తి లేదు, సాలోక్యం ఉన్నా కూడా మళ్ళీ కొన్ని చెప్పండి తప్ప. అక్కడ ఉన్నాక వీడు ఏం చేశాడంటే, తెల్లగా ఉండక శివుడు పార్వతి కైలాసంలో కూర్చున్నారు. అక్కడికి ఇలాగ ఈయనలాగే కైలాసం పొంది వెళ్ళిన ఒక భక్తురాలు ఉంది. ఆ భక్తురాలు పువ్వులు కోస్తుంది, ఈ సుందరమూర్తి గారు పువ్వులు కోస్తున్నాడు. ఆ సుందరమూర్తిని చూశాడు, మళ్ళీ మనస్సు చెరించింది. ఎందుకు కైలాసం ఇంకా ఇలాగే ఉంటాయి వ్యవహారం. ఇక్కడ వ్యవహారాలు వేషాలు ఎక్కడ ఉంటాయి, అక్కడ వేషాలు అక్కడ ఉంటాయి. అక్కడ ఏం పెద్దవి ఉండవు విచిత్రం. మళ్ళీ ఇలా ఆవిడ కూడా సహకరించింది. ఇంకెక్కడనే SMS 143 సెల్ ఫోన్లు మొదలయ్యాయి. శివుడి దాకా వెళ్ళింది వ్యవహారం. ఆయన చెప్పి అవనడం తెలిసి శిక్ష మీలా ఇద్దరు అని కూర్చోబెట్టి, మీ ఇద్దరికి ఇంకా ఈ వాంఛలు పోలా, ఇటువంటి వాంఛలు ఉన్నవాళ్ళు ఇక్కడ బతికిరారమ్మా, మీరుంటే కైలాసం చెడిపోతుంది. మిమ్మల్ని నేను ఏం అంటున్నా చెప్పించట, భూలోకంలో పుట్టండి, పెళ్లి చేసుకోండి, అది ఏదో పూర్తిగా అనుభవించప్పుడు అని చెప్తున్నాడు. ఎంత దయామయుడండి భగవంతుడు. వాళ్ళు అయ్యో అదే ఏం కాదు, అలా మనసులో పెట్టి ఉండకూడదు అబ్బా, ఏదో అయిపోవాలి, అయిపోయినాయి, నీకు తెలిసి వస్తుంది తర్వాత వెళ్ళు. ఇంకా ఇక్కడికి వచ్చా కూడా ఈ వేషాలు ఏమిటి వెళ్ళు. వాళ్ళిద్దరు పుట్టారు, కానీ శివుడు వరం ఇచ్చిన పాపానికో శాపం ఇచ్చిన పాపానికో ఏదైనా కానీ ఇక్కడ పుట్టాక ఈవిడ దేవుడి గుళ్ళో నర్తక కింద పుట్టింది, ఈయన గుళ్ళో పూజారి కింద పుట్టాడు. సరిగ్గా ఈయన దృష్టి దైవ సంకల్పం వివాహ మ్యారేజ్ స్టార్ మేడ్ ఇన్ హెవెన్ అంటారా అదే. ఈయన దృష్టి మళ్ళీ ఈ నర్తక మీద పడింది. ఇక్కడ పూర్వజన్మ పూలు పోసినప్పుడు వ్యవహారం ఇది, ఎక్కడ పోతుంది ఆ వాసన. కానీ పూజారికి నర్తకిని పెళ్లి చేసుకుంటే కొంపలు అంటుకుంటాయి, ఉద్యోగం తీసేస్తారు. అది గుళ్ళో నర్తకి పూజారి గారు లైన్ వేస్తే ఊరుకుంటారండి. కానీ నేను వేస్తున్నాడు మరి మనస్సు వ్యామోహం చచ్చినట్టు. శాపం ఇచ్చిన పాపానికో వరం ఇచ్చిన పాపం ఏదైనా కానీ శివుడు ఆ గుడి ధర్మకర్త కళ్ళలో కనపడి, ఒరే వాడు నా భక్తుడు రా, నీకు తెలియదు వాళ్ళిద్దరికి రాసి పెట్టుకుని పెళ్లి చేసేమని చెప్పాడు. ఈయనకి ఎవరిచ్చాడు ఈ పని, ఉద్యోగం దీనికి. దీన్ని పచ్చి తెలుగు భాషలో చెప్పాలంటే బ్రోకరేజ్ అంటారండి. కుంటెనగాడు అంటారు తెలుగులో, కుంటెనగాడు. అది తిడుతున్నాడు ఈ బ్రాహ్మణుడు, బాగా చదువుకున్నాడు, తిన్నాడు ఈ తిట్లు తిన్నాడు. ఎందుకంటే వాడు ఇవన్నీ చదవాల, చదువుకున్న వాళ్ళతో వచ్చే ఇబ్బంది ఇదే. మనం అన్ని చదివేశాం శివపురాణం బసవపురాణం కాబట్టి. ఆ నువ్వు భక్తుడు కుంటే నపం పబ్బోతి, వాడెవడో ఎవరితోనో ప్రేమించాట, నువ్వు మళ్ళీ మధ్యలో రాజభారం ఒకటి పనులే అంట, నీకు ఇదే పనులు. మీ ఆవిడ మీ గొడవ ఏదో చూసుకోక, తపస్సు చేసుకుని నీకు ఎందుకయ్యా, అది నువ్వు చేసిన పనులు ఏమైనా బాగున్నాయి, నీ చరిత్ర ఏమైనా బాగుందంటే, అప్పుడు పార్వతిని చూసి శివుడు ఇవన్నీ ఇవిడు తెలిసిపోయారు అనవసరంగా ముందు పెళ్ళ ముందు బయట ఇచ్చేస్తాడు. కానీ అంత విలాసంగా వెంటాడండి మనం ఆయన దెప్పుతున్నా సరే, మొత్తం మీద భగవంతుడు కావాలి మీరు తిట్టండి అమ్మా పర్వాలా, కానీ ఆయన దగ్గర కూర్చోండి. ఆ సమయం కేటాయించాలి. మీరు ప్రేమించినా మంచిదే, తిట్టినా మంచిదే, అన్నం పెట్టినా మంచిదే, జుట్టు పీకేసినా మంచిదే, ఎలాట్ ది టైం ఫర్ ది గాడ్. భగవంతుడు కేటాయించాలి సమయాన్ని. వైరభక్తి అయినా సరే చిత్తశుద్ధిగా హిరణ్యకశిపుడులాగా రావణాసురులాగా వాడికి సమస్తం తెలుసున్నాడు సీతాదేవి అమ్మవారిని. ఎంతమంది చెప్పినా వాడు వెళ్ళా, ఎందుకంటే వింటే రావుడు రాడు, కాకపోతే నేను రావాలి, మీకేం తెలుసు నా గోర పొండను అంతే లోపల అనుకున్నాడు వాడు విషయం. నేను విన్నాం లేకపోతే ఆవిడకి ఇంత చేస్తే 30 ఏళ్ళు అప్పటికి వయసు, వీడికి 70 ఏళ్ళు తగులుంటే ఆ మాత్రం తెలియదండి, వాడికి వ్యామోహం ఏంటండి. లేక సీతాదేవి నెంబర్ 27, అప్పటికి 26 మంది అయ్యారు. ఆవిడ నెంబర్ 27 రామాయణం ప్రకారం, 26 మంది అయ్యారు. ఏమిటి వాడికి వ్యామోహం, ఏమీ లేదు వాడికి. వాడు జై విజయంలో ఒకడు, వాడు శాపగ్రస్తుడు, వాడికి లోపల నుంచి తనుతోంది వెళ్ళాలి వైకుంఠానికి. అంటే ఇవన్నీ తీసుకురావాలి, ఇవన్నీ తీసుకొస్తే కానీ ఆయన ఇక్కడికి రాడు, వస్తే కానీ చంపడు, చస్తే కానీ మనం వెళ్ళడానికి లేదు. అందుకని ఎంతమంది చచ్చినా ఎంతమంది చెప్పినా వాడు వినలేదు. కారణం అదే, హిరణ్యకశిపుడు ఎవడైనా బుద్ధుని వాడు, వాడు కొడుకును వాడు బాధపెట్టుకుంటాడండి, ఆ మాత్రం జ్ఞానం లేదా. భక్త ప్రహ్లాద్ చూడండి, ఎస్వి రంగారు ఎంత క్షోభ పడ్డాడు, అంత నటించాడు. ఓ పక్క శిక్ష విధిస్తున్న లోపల క్షోభంతో నటించాడు, ఆ తత్వం తెలిసిన హీరో కాబట్టి. కానీ ఎందుకని, వీడిని క్షోభ పెట్టకపోతే వాడు రాడు, ఆయన రాకపోతే మనం దావం. మనం వచ్చింది వైకుంఠానికి వెళ్ళడానికి, ఇక్కడ కూర్చొని గురించి పెసరలు తిన్నాను కాదు. ఇది కథలు వెనకాల ఉండే తత్వం, అందుకని ఇక్కడ చెబుతున్నాడు స్పష్టంగా. అది కూడా అవన్నీ ఇవన్నీ కథలు జరిగాయి, కానీ వీళ్ళకి ఎలా అనిపిస్తే భక్తులకి కోపం వస్తే తిడతామని చెప్పాను కదా. అందుకని నీచు భక్తులను ప్రతిమ సంగీతి మును భక్తుడు కుంటేన పంపబోతి, వాడెవడో వాడు ప్రేమించిన అమ్మాయి దగ్గరికి రాయబారం పంపిస్తే పడతావు, నీకు మతుందా అసలు, ఏం పనులయ్యా ఇవన్నీ. ఇంకా దాంతోపాటు ఆయనకి దివ్యాభరణాలను కూడా అనేస్తున్నాడు. పనిలో పని కదా, రేవేట్ చేస్తే మొత్తం పెట్టేస్తాం మనం. నీకు ఎన్ని చీరలు కొన్నాను అంటావు, కొన్నారులే బోర్డు చీరలో ఎప్పుడో చినిపోయాయి అంటారు వెంటనే, లేదా అప్పటికి 16 ఏళ్ళు కట్టారు వెళ్ళి.
మంచి కొన్నవి భావన కూడా వస్తే నీకు కోపం వచ్చింది, కోపంలో ఇవన్నీ వస్తాయి, అది కోపం వచ్చినప్పుడు మాట్లాడకూడదు, నా అక్కడికి వెళ్ళిపోవచ్చు. నువ్వు నోరిప్పావంటే మొత్తం భారతం, రామాయణం, భగవద్గీత అన్ని నీ నోటి నుంచి వస్తాయి. ఆ కోపంలో ఇవన్నీ వస్తున్నాయి అనమాట. మేపు ఊతయు నడుచుకుంటు శవభూతి, అసలు నీ పుట్టుకే అటువంటిదయ్యా, శ్మశానంలో ఎగడతావుట, శవం గుడి తీసి పావుకుంటావు. నీకు అసలు ఆచార్యం తెలిస్తేగా, అసలు బ్రాహ్మణ అనవాడు నిన్ను పూజించడమే తప్పు, అంటే బ్రాహ్మణ గాడు కాదు శివుడు. మా ఆచారం మా సంప్రదాయం వేరు, నీదేమో అన్ని దిక్కుమాలి ఆచారం. నీ ఆ బుడిది పూసుకుంటాం, ఆ బుడిదే మేము పూసుకోవాలి మళ్ళీ ప్రసాదం. అసలు నేను కొలవడమే మొత్తం శ్మశానంలో బుడిది పూసుకుంటాం. కపాలమునను భుజించదు, మీరు చక్కగా ఆకేసుకుని కింద అలికి ముగ్గేస్తారండి బ్రాహ్మణుల దేవతార్చన, కింద అలికి ముగ్గేస్తారు, ఆ ముగ్గు మీద ఆకుపెడతారు. అందుకే బ్రాహ్మణులలో భోజనానికి పిలిస్తే భోజనానికి రాని పిలవరో, పెడతారా పిలిస్తే భోజనానికి రావాలా, మాకు లేదంటే భోజనం నువ్వు పెడతావా అంటారు. దేవతార్చనకి రాని పిలవాలి మర్యాద. అంటే దేవతార్చన ఎక్కడ చేస్తే అక్కడే భోజనం చెయ్యాలి. కాబట్టి దేవతార్చనకి మా ఇంటికి రా అంటే భోజనం మా ఇంట్లో చేయమని అర్థం. మా ఇంట్లో చేతులు కడుక్కుందిరు కానీ వేడంటే వాళ్ళ ఇంట్లో అన్నం తినేసి వచ్చి ఇక్కడ చేయకొడుకోకూడదు, భోజనం అక్కడ చేయమనే అర్థం. ఎక్కడ తీస్తే అక్కడ చేయకొడుకుంటా కదా. అలాగే దేవతార్చన చేయంటే దేవతార్చన చేసిన చోట లేవకుండా చేసేయాలి భోజనం. అక్కడ కూర్చుంటారు, అందుకే ఆడవాళ్ళు బ్రాహ్మణ స్త్రీలు అక్కడ పెట్టేస్తారు సామగ్రి అంతా, ఆ పసుపు కుంకమ ముగ్గురు మొత్తం ఆయన పెట్టుకోవాలి స్వయంగా. అందుకే నన్ను చూసి పెట్టేస్తారు, అదేదో చేస్తారు, ఈయన కూర్చుంటాడు. ఇలా ఏమో మొత్తం ఐదు ఉంటారు, ఆదిత్య అంబిక విష్ణు గణనాథం మహేశ్వరం, ఆ పూజ అంతా అయిపోతుంది, అయ్యాక ఇంకా వడ్డించానంట. అన్ని వడ్డించే వరకు ఉంటారు, ఈరోజు మంత్రాలు నడుస్తాయి. అందుకే బ్రాహ్మణులు భోజనాలు, బ్రాహ్మణులు భోజనాలు మధ్యాహ్నం 3 రాత్రి 12. ఎందుకంటే మరి ఇవన్నీ అవ్వకపోతే అలాగే అంతేగాని ఇలా పెట్టగానే ఇలా నాకేం కాదు ఆచారం అంటే. అలా అయితే 11 అయిపోతాయి. ఇంత తతంగం ఉంది, అలా ఆయన చేసి తీరాలి. మిగిలిన వాళ్ళు చేయకపోయినా పర్వాలేదు, చేస్తే దోషం అని కాదు, చేయకపోయినా పర్వాలేదు, ఆయన చేసి తీరాలి. అందుకే బ్రాహ్మణుడు ఉద్యోగం చేయడం తప్పు అన్నది. ఎందుకంటే ఉద్యోగం చేస్తే ఇవన్నీ కుదరమంట. వాయువేగ మనోవేగం మనం పోలిన యోగి సంధ్యావందనం మనం పోలే అని ఎందుకు వచ్చిందంటే, యోగులు ముందు ఉద్యోగాలు చేయలేదు ఇది రాజు దగ్గర వైదిక తత్వాన్ని వ్యతిరేకించి. మేము చేరతాం, నెలసరికి జీతం వచ్చి పడుతుంటే ఈ కర్మ ఏమిటి మాకు అని చేరారంటే, ఉద్యోగం వచ్చాక ఎలా ఉండదు, ఏమి తింటే రాజుగారి దగ్గరికి వెళ్ళాలి, నువ్వు పంచయజ్ఞాలు చేస్తావా సంధ్యావందనం చేస్తావా, అందుకని ఏమంటారు ఇంకా అయిపోయింది వెళ్ళిపోండి టక వేగం వేగం. ఎందుకంటే ఏం చేస్తావు అక్కడ ఆఫీసు, అందుకని బ్రాహ్మణుడికి ఉద్యోగం లేదన్నారు. పైగా బ్రాహ్మణుడు మిగిలిన వాళ్ళని పోషించమని చెప్పారు, ఎందుకని ఆయన ఉద్యోగం చేయట్లేదు కాబట్టి మీరు దక్షిణ రూపంలో వ్రతము పూజ ఏదో కూడా చేసి ఆయన పోషించండి. ఆ ఉద్యోగం చేయడం చేయకపోవడంలో ఉండే భేదమే నియోగులు అంటే నియమింపబడిన వారు అని అర్థం. 6,000 నియోగులు అంటారు. కాకతి ప్రతాపరుద్రుడు కాలంలో జరిగిన సరిగ్గా ఫస్ట్ డిఎస్సి 30,000 అపాయింట్మెంట్ అంటారే, అలాగే 6,000 అపాయింట్మెంట్ ఫస్ట్ జరిగిన 6,000 ఎంప్లాయీస్, ఆ శాఖ వాళ్ళు 6,000 నియోగులు. వారికి తిరుగుతేటలు ఎక్కువ, లౌక్యం ఎక్కువ అంటారు, మరి ఎక్కువే. అందులో ఏం ఆశ్చర్యం లేదు, ఎందుకంటే రాజు దగ్గర ఉన్నారు, వచ్చిపోయే మంత్రులను చూశారు, యుద్ధం యుద్ధాల్లో పాల్గొన్నాడు, తెక్కిన నియోగి బ్రాహ్మణుడు ఆయన యుద్ధంలో పాల్గొన్నాడు, చూశాడు స్వయంగా ఎలా ప్రగడ ప్రగడ ఇవన్నీ ఉన్నవన్నీ అంటే వాళ్ళకి ఆ తెలుగుతేటలు ఉన్నాయి. వైదిక బ్రాహ్మణుడు అలా కాదు, ఇంట్లో కూర్చోవడం వేదం చదువుకోవడం బయటకు వెళ్ళే పని లేదు, లౌక్యం ఎలా తెలుస్తుంది, ఇంతే ఇంతకంటే తేడా ఏమి లేదు. శాఖల్లో కొడుకు చచ్చిపోవాల్సిన అవసరం అసలు లేదు, మన వృత్తిని మన వ్యవహారాన్ని బట్టి ఆ తేడాలు వచ్చాయంటే ఎంతకంటే ఇలా కాస్త సమాజకంగా వీళ్ళు ఉంటారు, కాస్త తెలుగుతేటగా ఉన్న దగ్గర 10 చూశారు, సభలో ఉన్నారు, మంత్రి ఎలా ఉంటాడు, ఆ నాయకుడు ఎలా ఉంటాడు, మామూలు వాడు ఎలా ఉంటాడు, అష్టాదశ వర్ణాల వాళ్ళు ఎలా మాట్లాడతారో వాడు చూశారు. కాబట్టి ఎక్కడ ఎలా మాట్లాడాలో కాస్త లౌక్యం తెలుసు వాడు. ఈయన మొత్తం పుస్తకంలో ఉన్నదేదో వాగేస్తాడు, సత్యం వచ్చింది ఎవడో వచ్చి పేగ తీసేస్తాడు. ఎందుకంటే అమాయకత్వం, వైదికం వీరితనం అని ఎందుకు వచ్చిందంటే, నిజంగా వీరేదని కాదు, పుస్తకాన్ని మాత్రమే చూస్తాడు, లోకాన్ని చూడాలి. పుస్తక జ్ఞానము ఉండాలి, లోక జ్ఞానము ఉండాలి. శ్లోక జ్ఞానం ఎంత ముఖ్యమో లోక జ్ఞానము అంతే ముఖ్యం. ఈ రెండు ఉంటేనే కథ నడుస్తుంది, లేదా నడవదు. అందుకని ఇవన్నీ పట్టుకునేనా అసలు నీకు ఆచారం అనేది ఉంటే కదా, కపాలంలో భోజనం చేస్తావయ్యా, అది బ్రహ్మ కపాలం, అది బ్రహ్మదేవుడికి ఇచ్చిన వరం. ఎందుకని ఆయన తిన్నగా ఉండగా ఆయనకు పంచముఖాలు ఉండేవి, బే ఆయన గొప్పవాడండి. పార్వతీ కళ్యాణం జరుగుతోంది, ఎవడి కర్మ ఎలా ఉంటుందో నిజంగా. పార్వతీ కళ్యాణం దానికి పురోహితులు ఎవరు కావాలి, మనం చేసుకునే పెళ్లికి ఊళ్ళో కాస్త గట్టి బ్రాహ్మణుని పిలుస్తాం కదా, ఆయనకి బాగా మొక్కొచ్చునండి, వాళ్ళ అబ్బాయి ఉంటాడు, ఇవి కూడా అబ్బాయి కాదండి, పెద్ద అయిన రమ్మనట. ఎందుకంటే మనకు నమ్మకం. అందుకే శివుడు ఏం చేశాడు, పార్వతిని అడిగాడు ఏమిటంటే, నాకు మొత్తం ప్రపంచంలో బ్రాహ్మణులు అందరిలోకి గొప్పవాడు ఎవరు, ఆయన రావాలి, ఇంక గొప్పవాడు ఎవరు, బ్రహ్మ ఆయన పిలిచాడు. ఆయనకి అప్పుడు 5 ఈయన కూర్చున్నాడు, ఇక్కడ కూర్చుని పెళ్లి చేయిస్తున్నాడు. కానీ ఆ పార్వతీదేవి సౌందర్యాన్ని చూసి పిచ్చెక్కిపోయిందండి. అప్పుడు పుట్టిందన్న మాట, అడుదా అని చూడ అర్థం బుజూడగా బ్రహ్మకైన పుట్టు రిమ్మదిగులు. ఇక 5 ఉన్నాయి, ఓ ముఖంతో చూసినా తెలియదు కానీ 4 పెళ్లి చేయిస్తున్నాడు, 5 ఆవిడ చూస్తున్నాడు. అలా ఎంత దృష్టవంతుడు, నాకు ఉంది వేణోటి వాయించుకుంటూ అస్తమాను ఇలాగా ఇప్పుడు ఆవిడ పనికిమాలిన అయింది నేను ఈవిడు చూశాక, రాజుని చూసిన కడతో మొగుడు చూస్తే మొత్తం దేంటారే, అందమైన ఆడవాళ్ళని చూడనంత వరకు మన భార్యలు బాగానే ఉంటారు. వాళ్ళని చూసిన తర్వాత ఏమిటో ఏం మొహం చచ్చిపోతున్నాం, ఆవిడే అలాగే అనుకుంటుంది, పైకి చెప్పట్లేదు బాగుండదు. ఈ వ్యవహారాలన్నీ ఇలాగే వస్తాయి. అవతల అందమైన వాడు ఎవడో కనపడగానే మనస్సు మారుతుంది. ఈ దేశంలో ఆడవాళ్ళ కాస్త సంస్కారాలు ఎక్కువ కాబట్టి మన మర్యాదలు వేరు కాబట్టి వాళ్ళు బయటికి చెప్పరు, మగాళ్ళు హాయిగా బయట వాగేస్తారు. ఎందుకంటే వాగితే మనం తిట్టేవాడు ఎవడు పైగా ఆయన రక్షించండి కొంచెం అదో టైప్ అని సర్టిఫికెట్ తోటి మళ్ళీ దోమి కొట్టకుండా, దోమి కొట్టద్దు, ఆడవాళ్ళు అయితేనేమో కొట్టేస్తారా తిట్టేస్తారా వంశం నాశనం అయిపోయింది అంటారు. ఏ మగాడు చూస్తే ఆయన కొంచెం రక్షించండి వారికి అండి, ఆ రెండు మూడు తద్దిళ్ళు చిన్నీళ్ళు అని దాని ఎన్ని వ్యాఖ్యానాలు. ఎవరు చేసినా తప్పే మగ ఆడ భేదం లేదండి. తప్పు భార్య చేస్తే ఎంత తప్పు, భర్త చేసినా అంత తప్పు. ఏకపత్ని వ్రతం కూడా చాలా ముఖ్యమే. రామచంద్రమూర్తి మనకు ఉదాహరణ, ప్రత్యక్ష ఉదాహరణ. శీల సంపద అనేది స్త్రీకి ఎంత ముఖ్యమో పురుషుడికి అంతే ముఖ్యం. అప్పుడే ఉత్తమ సంతానం లభిస్తుంది తప్ప పురుషుడు శీలం చెడిన వాడైనా కూడా వాడికి సంతానం మంచిది కలగదు. అందులో మొహమాటం వల్ల శాస్త్రంలో ఎక్కడ చెప్పలేదు, ఇవన్నీ మనకి పత్రం సాగింది కాబట్టి చేస్తున్నామంది. అందుకే అంత స్పష్టం, అందుకని ఈయన బ్రహ్మకి పుట్టిన బుద్ధి. శివుడు మామూలు వాడు కాదు, ఆయనకి చర్చించడం ఇష్టం ఉండదు, చర్చి తీసుకోవడమే తెలుసు యాక్షన్. ఆయనకి ఎప్పుడు త్రిశూలం పక్కన ఉంటుంది, తీవ్రవాదికి ఏకే పార్టీ సేవ లేకపోతే. తీవ్రవాదం చూడండి మీరు, ఆయిల్ గ్రీన్ దుస్తున్న ఎప్పుడు తుపాకీ లేకుండా వాడు ఉండడు. అందుకని శివుడు అంత తీవ్రవాదే, అందుకని త్రిశూలం ఉంది తీశాడు అన్నాడు. ఓ దెబ్బేశాడు వెళ్తే ఆ తలకాయ వెళ్ళి కింద పడింది. ఇక నీకు నాలుగు జాళ్ళు ఐదు అనవసరం అన్నది. అయ్యే బాబు మరి అంతే మనతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది, మాతో పెట్టుకోకే అని చెప్పాడండి. అయిపోయింది, ఇంక మాట్లాడలేదు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏడిచి తప్పు చేశానయ్యా, కనీసం ఆ కపాలనుకో యోగ్యత కల్పించవయ్యా, లేకపోతే భూలోకంలో పడిందంటే ఏ కాకి హోటల్లోనో కప్పు కింద పడేస్తుందని మరి నా పరువు పోతుందయ్యా. నీ చేతిలో ఉన్నా మంచిది అలా అన్నో బాగుంది, ఓకే అడ్జస్ట్ చేసేద్దాం. చేసిన దయామయుడు కదండి, ఏ రోజు నేను ఈ కపాలంలోనే భోజనం చేస్తా అన్నాడు. వెంకటేశ్వర స్వామి కొండ పెంకులవుతుంది అన్నట్టే శివుడు ఆ బ్రహ్మ కపాలంలో భోజనం చేస్తాడు. వాళ్ళు ఆవిడైనా సరే వెండి కంచాలు ఉండని బంగారం ఉండని ఆయన ఎందుకు పెట్టాల్సింది, ఎందుకంటే ఆయనకు వరం ఇచ్చాడు. గజాసురుడికి వరం ఇచ్చినందుకు స్వామి నెత్తురు కూడా చర్మం కట్టుకుంటున్నాడు. మన్మధుడిని బతికించినందుకు గాను వాడు బూడిదంతా తీసి ఒంటి మీద పోసుకుంటున్నాడు. ఈ బ్రహ్మకి తప్పు చేసిన వాడికి తిరిగి వరం ఇచ్చినందుకు ఆయన కపాలంలో భోజనం చేస్తున్నాడు. అన్ని పరాయి వాళ్ళ కోసం చేయడమే తప్ప ఆయన కోసం ఆయనకి ఎదురు ఉంది అండి. అసలు ఇది శివతత్వం నేర్చుకోవాల్సింది. ఇతరుడు ఆనందిస్తే సార్ వారు ఆనందిస్తారు, అమ్మవారు ఆనందించడం కోసం అర్ధనారీశ్వరుడు అయ్యాడు. ఇంకోటి ఆయన నాట్యం చేస్తాడు, ఎవరు చూస్తారో చూసినా ఒక్క మనిషి ఉన్నాడు, అమ్మవారు ఎదురుగా కూర్చుని ఉంటుంది చాలు. మా ఆవిడ ఉంటే చాలు ఇంకెవరక్క, భార్య ఉంటే మామూలు చేస్తాను డ్యాన్స్, ఆ డ్యాన్స్ వేరే. అందుకే ఆవిడ ఉంటే ఇంక ప్రేక్షకులు వచ్చారా, సమయం అయిందా, పత్రికల వారు వచ్చారా, వీడియో వాళ్ళు వచ్చారా అని శివుడు అడగడు. మా ఆవిడ వచ్చిందా అంతే, ఆవిడ అవసర పని ఏమి శరీరంలోనే ఉంది. ఆవిడ ఎదురుగా ఉంటుంది, ఇలా డ్యాన్స్ నాట్యం ఆడుతుంది చాలు. వారిద్దరికి ఆనందం చాలు. భార్యాభర్తలు అలా ఉందా, నీ కళని భర్త గుర్తిస్తే చాలు, భర్త కళను భార్య గుర్తిస్తే చాలు. ప్రపంచం అంతా గుర్తించినా భార్య గుర్తించకపోతే అవమానమేనండి, అందులో అనుమానం ఏం లే. అందుకని ముందు ఆనందం అక్కడే ఉండదు, అది మనం శివపార్వతి నుంచి నేర్చుకోవాలి. కానీ ఈ బ్రాహ్మణుడికి ఆక్షేపించదలుచుకున్నాడు కాబట్టి అన్ని వంకర పనుల కింద కనపడుతున్నాయి. కపాలమునను భుజించి ఈ రోతలు పెక్కులుండ ఇక రోజు ఇట భక్త వత్సల, నువ్వు చెయ్యకూడని పనులన్నీ చేసేవయ్యా, ఏం చెప్పంటావు. ప్రాతలు గప్పిన ప్రాతలు మీద గప్పిన కృపామతి నోర్చితి నిజు భక్తులను ప్రాతి భుజించి తీవు మును భక్తులు కుంటెన పంపబోతి మై భూత ఎనర్చుకుంటి శవభూతి కపాలమునను భుజించి ఈ రోతలు పెక్కులుండ ఇట రోజుది వేయిక భక్త వత్సలా. ఇదివరకే ఈ అసహ్యాలన్నిటికీ నువ్వు అలవాటు పడిపోయావయ్యా, అందుకే వీడు ఏం చేసినా నీకేం కనపడ్డా, ఇది పెద్దగా ఆడడం లేదు నీకు, లేకపోతే ఇలా ఉంటారా ఎవరైనా అన్నాడు. అటువంటి బ్రాహ్మణుడు ఆ రకంగా నింద చేస్తూ ఉంటే శివుడే విధమైన సమాధానం చెప్పాడు. అయితే మరి బ్రాహ్మణుడు పరిస్థితి ఏమిటి, మరి ఈయన ఇలాగే ఉండగానే ఆ తిన్నడు వస్తే వీళ్ళిద్దరికీ జరిగే కురుక్షేత్ర సంగ్రామం ఏమిటి, ఇదంతా మనం 22 గంటల్లో తెలుసుకుందాం. సెలవు.